ఓం నమో భగవతే శ్రీ రమణాయ, ఓం నమో భగవతే శ్రీ రమణాయ, శివాయ నమః శివాయ నమః ఓం నమః శివాయ. ఈ నెలలో ప్రవచనాలు, ఈ నెల మూడవ తేదీ నర్సాపురంలో కళ్యాణ మండపంలో. ఏంటి బిజ్జి తెలగా కళ్యాణ నర్సాపురంలో తెలగా కళ్యాణ మండపం. ఈ నెల మూడవ తేదీ మధ్యాహ్నం 2 గంటలకు నర్సాపురంలో తెలగా కళ్యాణ మండపంలో. పదవ తేదీ కైకలూరు, ఈ నెల పదవ తేదీ కైకలూరు టీటీడీ కళ్యాణ మండపం. కైకలూరులో టీటీడీ కళ్యాణ మండపం. తర్వాత మేము ఇతర దేశాలు వెళ్తున్నాం ఈ నెలలోనే. అంటే ఇంక ఈ నెలలో 10వ తారీఖు తోటి మీటింగ్లు ఆఫ్ చేస్తున్నాం. తర్వాత నవంబర్ 13వ తేదీ జువలపాలెంలో, ఇంక అక్టోబర్ నెలలో 10 చోటు కైకలూరు చోటు మీటింగ్లు ముగిస్తాయి. ప్రవచనాలు, జ్ఞాన యజ్ఞాలు 13వ తేదీ ఈ నెల 13 కదా, నవంబర్ 13వ తేదీ జువలపాలెంలో ఇదివరకు మనం పెట్టుకునే ప్లేస్, అది కళ్యాణ మండపం. నవంబర్ 19వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు తణుకు క్షత్రియ కళ్యాణ మండపం. తణుకు క్షత్రియ కళ్యాణ మండపం. భక్తులైన మీకు అందరికీ, జిజ్ఞాసులైన భక్తులైన ముముక్షులైన మీకు అందరికీ ఈ సమాచారం తెలియపరచటమే. ఇప్పుడు మన అందరికీ ఆనందం కావాలి, కానీ ఆనందం దొరకటం లేదు. ఎవరికి డబ్బు ఉన్న వాళ్ళకి ఆనందం లేదు, డబ్బు లేని వాళ్ళకి ఆనందం లేదు. 100 కోట్లు డబ్బు ఉంది, వాళ్ళకి ఏమైనా ఆనందంగా ఉన్నారంటే వాళ్ళు ఆనందంగా లేరు. అధికారంలో ఉన్న వాళ్ళు ఆనందంగా లేరు, అధికారం లేని వాళ్ళు ఆనందంగా లేరు, చదువు ఉన్నవాళ్ళు ఆనందంగా లేరు, చదువు లేని వాళ్ళు అసలు ఆనందంగా లేరు. రమణ మహర్షి గారు అనేవారు, చదువుకున్న మూర్ఖత్వం చదువు లేని మూర్ఖత్వం. మనం కాలేజీకి వెళ్ళి చదువునే చదువులన్నీ కూడా నిజానైనా నేర్చుకుంటుంది. ఆ చదువులు ఈ దొంగనైనా చదువులన్నీ నేర్చుకుంటుంది, దాని మీద పట్టు వెళ్ళిపోతుంది. మనకు ఏదో చదువుతాం కాలేజీలో, దాని మీద దానిపడి పట్టు వెళ్ళిపోతుంది. ఈ దొంగలేని నేర్చుకునే చదువు, దొంగలేనికి వచ్చే సంతోషం ఎంతకాలం ఉంటుంది, దొంగలేనికి వచ్చే దుఃఖం ఎంతకాలం ఉంటుంది, దొంగలేని నేర్చుకునే చదువులు ఎంతకాలం ఉంటాయి. ఇప్పుడు మనకి ఎప్పుడైనా సంతోషం వస్తూ ఉంటుంది, దుఃఖం వస్తూ ఉంటుంది, అది అంతా ఎవరు దొంగనే నిజానికి వస్తుంది సంతోషం, 5 నిమిషాలు ఉంటుంది వెళ్ళిపోతుంది. అలాగే నిజానికి కూడా దుఃఖం రావచ్చు, అది 5 నిమిషాలు ఉంటుంది పోతుంది. ఈ నిజానికి వచ్చేది ఏది నిజం కాదు, నిజం కానీ ఎప్పుడు శాశ్వతంగా ఉండదు. అంటే ఆనందం అనేది ఫండమెంటల్గా భగవాన్ చెప్పి సబ్జెక్ట్ మీరు అర్థం చేసుకుంటే ఇంటికెళ్ళి కష్టపడక్కర్లేదు. ఇంటికి 150 మార్కులు మీరు శ్రద్ధగా శ్రవణం చేస్తే 150 మార్కులు ఇక్కడికి వచ్చేస్తాయి. మిగతా హోంవర్క్ మీరు ఇంటికి వెళ్ళి హోంవర్క్ 50 మార్కులు చేసుకుంటే సరిపోదు. ఒకవేళ ఇంటికి వెళ్ళి మీరు హోంవర్క్ చేయకపోయినా ఇక్కడ 50 మార్కులు వచ్చేస్తాయి, క్లాస్ మార్కులు కట్టలేదు. ఆనందం అనేది అసలు బయట ఎక్కడా లేదు సృష్టిలో. శాంతి అనేది సృష్టిలో ఎక్కడా లేదు. ఎక్కడో ఉంది, ఎక్కడో ఉంది అనుకుంటారు, లేదా వెతకటం చూడే కొన్ని 1000 జన్మలు గడిచిపోతున్నాయి మనకు. కొంతసేపు చదువులో ఉందనుకుంటాం, కొంతకాలం డబ్బులో ఉందనుకుంటాం, కొంతకాలం అధికారంలో ఉందనుకుంటాం, కొంతకాలం గౌరవంలో ఉందనుకుంటాం. ఎందుకు ఎక్కడా లేదు ప్రపంచంలో ఏ వస్తువులని ఆనందం ఉండలేదు. ఆనందం అనేది మన హృదయంలోనే ఉంది, అది గ్రహించాలి. అది గ్రహించిన ఆనందం ఉండదు. మనస్సుకి చిత్తశుద్ధి కలగాలి. చిత్తశుద్ధి కలిగితేనే కానీ చిత్తం అంతర్ముఖం అవదు. అంతర్ముఖం అయితేనే కానీ లోపల హృదయంలోని ఆనందం అందదు. హృదయంలోని ఆనందం అందితేనే కానీ మనం పునర్జన్మలోంచి బయటికి రాలేదు. అంటే జన్మలు ఎందుకు వస్తాయంటే మనకి నూటికి నూరు పాళ్ళు మన హృదయంలోని ఆనందాన్ని మన అనుభవంలోకి వచ్చిందనుకోండి, ఇంకా మనం సుఖం కోసం బజార్లో వెతుకం, ఆనందం కోసం బజార్లో వెతుకం, శాంతి కోసం ఎక్కడే వెతుకం, ఇంకా శరీరాలు రావు మనకి. మనం హృదయంలో ఉన్న ఆనందం మనకు అందే వరకు శవాలను మోస్తూనే ఉండాలి. కొంతమంది అంటామంటే ఏమండి ఈ జన్మలో సుఖంగా లేవని పోను వచ్చి జన్మలైనా బాగుంటాయమ్మా అంటారు. ఈ జన్మలో సుఖం లేకపోవడం, ఈ జన్మ ఎంత అబద్ధం రాబోయే జన్మ కూడా అంతే అబద్ధం, ఈ జన్మ ఎంత సత్యమో రాబోయే జన్మ కూడా అంతే సత్యం, ఈ జన్మ దొంగలేనికే రాబోయే జన్మ మీ జన్మకే. అంటే మీరు సద్యకి ప్రాగార్థం చేసుకున్నాం, నిర్వాణం అన్నా మోక్షం అన్నా స్వర్గరాజ్యం అన్నా ఒకటే. గౌతమ బుద్ధుడు నిర్వాణ స్థితిని పొందమని చెప్పారు, మన హిందువులు మోక్షాన్ని పొందమని చెప్పారు, అలాగే ఏ క్రైస్తవులు స్వర్గరాజ్యాన్ని పొందమని చెప్పారు. స్వర్గరాజ్యమన్నా మన హృదయంలో ఒక నిజం ఉంది, మన హృదయంలో ఒక నిజం ఉంది. శరీరంతో ఇంద్రియాలతోటి లోకంతో జన్మలతోటి రాగద్వేషాలతోటి అసూయలతోటి ఇటువంటి వాటితో సంబంధం లేకుండా స్వతంత్రంగా మన హృదయంగా ఒక నిజం ఉంది. ఆ నిజాన్నే క్రైస్తవ మతస్థులు స్వర్గరాజ్యం అన్నారు, గౌతమ బుద్ధుడేమో నిర్వాణం అన్నాడు, మన హిందువులు మోక్షం అన్నారు. ఇప్పుడు మనం అందరం ఎక్కడున్నాం? మోక్షంలోనే ఉన్నాం. ఇప్పుడు మనం అందరం ఎక్కడున్నాం? మోక్షంలోనే ఉన్నాం. అయితే మోక్షంలో లేమని ఎందుకు అనుకుంటున్నాం? ఎందుకు లేమనుకుంటున్నాం? ఏ కారణం వల్ల లేమనుకుంటున్నాం? ఆ కారణం కనుక తొలగిస్తే శరీరం ముసలు దవక్కర్లేదు. మీరు కూర్చున్న వాళ్ళు లేవకుండా మీకు మోక్షలోకం వచ్చేస్తుంది. కుడిచేయి కదపక్కర్లేదు, ఎడంచేయి కదపక్కర్లేదు, కళ్ళు అటు ఇటు తెప్పక్కర్లేదు, కూర్చున్న వాళ్ళు నిలబడక్కర్లేదు, నూటికి నూరు పాళ్ళు మీరు అలా ఉండగా ఆనందం వచ్చేస్తుంది. ఇదేం పార్టీ కాదు, జనాన్ని పెంచుకునే ఉద్దేశం మాకు పూర్వం లేదు, ఇప్పుడు లేదు. ఇక్కడ లక్ష మంది అన్నా ఒకటే, కనీసం ఒక్కళ్ళన్నా ఒకటే. మీరు మేము కోరుకునేది ఒకటే, మీలో కనీసం ఒక్కళ్ళకి శాంతి దొరికితే మా జీవితం ధన్యం. మేము చెప్పే మాటల వల్ల మీరు కనీసం ఒక్కళ్ళకి, ఇక్కడ ఒక 1000 మంది కూర్చున్నారనుకో 1000 మందికి అక్కర్లేదు, ఒక్కళ్ళకి మేము ఉపయోగపడితే చాలు, మా జీవితం ధన్యం. శరీరానికి అనారోగ్యం వస్తుంది, మనస్సుకి అశాంతి వస్తుంది, కానీ మన లోపల నిజానికి మన లోపల ఒక నిజం ఉంది. ఆ నిజానికి అనారోగ్యం లేదు, అశాంతి లేదు. మన హృదయం శరీరానికి అనారోగ్యం వస్తుంది, మనస్సుకి ఏమొస్తుంది? అశాంతి వస్తుంది. కానీ మన హృదయంలో ఒక నిజం ఉంది, అది పుట్టుకుని చావులతో సంబంధం లేదు, అక్కడ ఉంది. ఆ నిజానికి అనారోగ్యం రాదు, ఆ నిజానికి అశాంతి రాదు. అబద్ధానికి అశాంతి వస్తుంది, కానీ నిజానికి అశాంతి రాదు. అసత్యానికి అశాంతి వస్తుంది, కానీ సత్యానికి అశాంతి రాదు. అయితే మనం మోక్షంలోనే ఉన్నాం, మోక్షం కోసం వెతుకుతున్నాం, ఇదే మాయ. మనకి ఎంతో కొంత భక్తి, మీకు అందరికీ భక్తి ఉంది. మీకు భక్తి లేదని అంటాం లేదు, మన అందరికీ భక్తి ఉంది. కానీ ఆ భక్తితోటి మన కోరికలతో సంబంధం లేకుండా కనుక మనకు భక్తి ఉంటే ఆ భక్తి మన మనస్సు అంతర్ముఖం అవటానికి సహకారం చేస్తుంది. గుళ్ళో తెలితేనే కోరికలు మొదలు పెడితే నాకు జ్ఞానాన్ని ప్రసాదించని అడిగేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? నాకు ఆత్మజ్ఞానం ప్రసాదించని మీరు ఏదైనా గుళ్ళోకి వెళ్ళారనుకోండి, దేవుణ్ణి అడిగేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? అంటే మనం దేవుణ్ణి వెళ్ళి అబద్ధాలు అడుగుతున్నాం, కానీ ఏదైనా అడగటం కాదు. మనం అందరం ఇప్పుడు మోక్షంలోనే ఉన్నాం, కానీ ఉన్నామని తెలియటం లేదు. తెలియకపోవటం వల్ల దుఃఖం వస్తుంది, అశాంతి వస్తుంది, పునర్జన్మలు వస్తున్నాయి. ఇది ఇక్కడ సూత్రం, ఇది ఇది ఇక్కడ ఉపనిషత్తులు ఏమని చెప్పాడంటే, దేహం పట్ల అహం వద్దు, మనస్సు పట్ల అహం వద్దు, ఈ రెండే రెండు కారణాల వల్ల నీ హృదయంలో ఉన్న ఐశ్వర్యం, నీ హృదయంలో ఉన్న సంపద, నీ హృదయంలో ఉన్న జ్ఞానం నీ చేతికి అందటం లేదు. దగ్గరగానే ఉంది కానీ నీ చేతికి అందటం లేదు. ఎనపెట్టి ఎక్కడో ఉంది, ఆ ఎనపెట్టిని ఎలా ఓపెన్ చేసుకోవాలో తాళం చేయి మనకు దొరకటం లేదు. ఎనపెట్టి మన గుండెలోనే ఉంది కానీ తాళం చేయి తీసుకొద్దాం. ఎనపెట్టిని తీయాలంటే తాళం చేయి ఉండాలి, ఆ తాళం చేయి మనకు దొరకటం లేదు. ఆ తాళం చేయి సంపాదించడానికే జ్ఞానం, అందుకే ఎనపెట్టి ఎక్కడ ఆల్రెడీ మన హృదయంలో ఉంది. ఈ ఇంట్లో ఎనపెట్టి ఉంది, తాళం చేయి లేదనుకోండి, తీ ఓపించి ఉంది. దేహం పట్ల అహం బుద్ధి, మనస్సు పట్ల అహం బుద్ధి. అంటే ఇప్పుడు మనందరికీ దేహం నేననే బుద్ధి ఉంది, ఈ మనస్సు నేననే బుద్ధి ఉంది. మిమ్మల్ని ఎవరైనా పొగిడితే ఒక రకంగా ఉంటారు, విమర్శిస్తే ఒక రకంగా ఉంటారు. మీ శరీరానికి రోగం వచ్చినప్పుడు ఒక రకంగా ఉంటారు, ఆరోగ్యం వచ్చినప్పుడు ఒక రకంగా ఉంటారు, రకరకాలుగా ఉంటాం. అంటే మనోదేహము, ఈ దేహం పట్ల నేననే బుద్ధి ఉంది మనకి. అంటే దేహం చనిపోయినా నేను చనిపోతున్నాను అనుకుంటావు, దేహం చనిపోయినప్పుడు నువ్వు చనిపోవు, కానీ దేహం నువ్వనుకోవటం వల్ల దేహం చనిపోయినప్పుడు నేను చనిపోతున్నాను అనుకుంటావు. మనస్సు నువ్వనుకోవటం వల్ల నీకు అశాంతి వస్తుంది, మనస్సు నువ్వు కాదు. మనస్సు నువ్వనుకోవటం వల్ల నీకు అశాంతి వస్తుంది, మనస్సు నువ్వనుకోవటం వల్ల దుఃఖం వస్తుంది, దుఃఖం వస్తుంది. అంటే నీ దేహం పట్ల, దేహం పట్ల నేననే బుద్ధి, మనస్సు పట్ల నేననే బుద్ధి. మీరు సాధన చేసి ఈ రెండు పోగొట్టుకోండి, లేదా అండర్స్టాండింగ్ వల్ల ఈ రెండు పోగొట్టుకోండి, మీరు కాలు కలపక్కర్లేదు, చేతులు పగక్కర్లేదు, చేతులు కలపక్కర్లేదు, కృష్ణ అనక్కర్లేదు, రమణ అనక్కర్లేదు, రామాన ఇక్కడ అందుకుంటారు మోక్షం కాదు. నేను చెప్పి మాటలతో కూడా ఒక సంబంధం లేకుండా ఇప్పుడు ఇక్కడ ఈ స్పాట్లో మీరు గుమ్మం దాటి గడప దాటి బయటికి వెళ్ళక్కర్లేదు, గోడ దాటి బయటికి వెళ్ళక్కర్లేదు. మనస్సు నేననే బుద్ధి ఉంది, దేహం నేననే బుద్ధి ఉంది. ఈ దీనివల్ల అది ఎలా ఉందంటే అనేక జన్మల నుంచి వస్తుంది ఈ అలవాటు. అంటే ఈ అలవాటులోంచి మనం బయటికి రాలేకపోతున్నాం. ఈ అలవాట్లోంచి బయటికి రావాలంటే ఈశ్వరుడి పట్ల భక్తి ఉండాలి, ఈశ్వరుడి పట్ల శరణాగతి ఉండాలి, ఈశ్వరుడి పట్ల ప్రేమ ఉండాలి, సజ్జన సాంగత్యం ఉండాలి. సత్పురుషులు పుణ్యక్షేత్రాలు ఎప్పుడైనా మీకు అవకాశం ఉన్నప్పుడు చూసి వస్తూ ఉండాలి. మంచి మంచి గ్రంథాలు చూసుకోవాలి, మంచి మంచి మాటలు వినాలి. ఇలా ఇవన్నీ సమన్వయం చేసుకుంటా అంటే దేహం నేనైనా బుద్ధి, మనస్సు నేనైనా బుద్ధి నశిస్తున్నా. కానీ అది లేకపోతే మీకు నశించదు. దేహం పట్ల అహం బుద్ధి, మనస్సు పట్ల అహం బుద్ధి, ఈ రెండు నశించిన వెంటనే ఇక్కడున్న మోక్ష, ఇప్పుడు మీకు అర్థమైంది అనుకోండి సబ్జెక్టు, ఇప్పుడు ఇక్కడున్న మోక్ష సుఖం మీకు తెలుస్తుంది. మీ కాళ్ళు కలపక్కర్లేదు, కళ్ళు తెప్పక్కర్లేదు, చేతులు కలపక్కర్లేదు, మీ ముక్కులో గాలి చూసుకోక్కర్లేదు. ఈ రెండు నావు వాడు ఎంత ధనవంతుడైనా, ఒక వ్యక్తి ఎంత ధనవంతుడైనా, ఎంత విద్యావంతుడైనా, ఎంత పాండిత్యం ఉన్నా, వాడికి కనుక దేహాత్మ బుద్ధి కనుక ఉంటే వాడికి జ్ఞానం అడిగేది అని అర్థం. ఒక మనిషి బాగా ధనవంతుడు అనుకోండి, గొప్ప పాండిత్యం ఉందనుకోండి ఒక మనిషికి, లేకపోతే సమాజంలో గొప్ప గౌరవం ఉందని, ఎన్నున్నా ప్రయోజనం లేదు. దేహాభిమానం లేనివాడే ఆత్మజ్ఞానం. దేహ ఆత్మజ్ఞానే మోక్షం పొందడం, ఆత్మజ్ఞానమే మోక్షం, ఆత్మజ్ఞానమే శాంతి. వాడికి ఇంకా దేహాలతో పని లేదు, వాడికి శరీరాలను మోయక్కర్లేదు. దేహాభిమానం లేనివాడు ఒక్కడే బ్రహ్మజ్ఞానం. దేహాభిమానం ఉన్నవాడు వాడు ఎంత పండితుడైనా, ఎంత ధనవంతుడైనా, వాడు చక్రవర్తి అయినా, వాడు అశాంతిని ముడి అశాంతితో జీవితం గడుపుతాడు, అశాంతితో చనిపోతాడు వాడు. అయితే మీరు బాహ్య పరిస్థితులు మీకు అనుకూలంగా ఉన్నా, బాహ్య పరిస్థితులు మీకు బ్రహ్మాండంగా ఉన్నా, ఆత్మజ్ఞానం సంపాదించకపోతే దుఃఖ సముద్రంలోంచి బయటికి రాలేరు. దుఃఖ సముద్రంలోంచి బయటకు వచ్చే వరకు శవాలను మోస్తూ ఉండాలి. ఇప్పుడు మీ మనస్సు ఎవరికైనా చిరాగ్గా ఉందనుకోండి, మీ మనసు ఎవరికైనా అశాంతిగా ఉందనుకోండి, మీ ఇంటికాడ పడే బాధలు గుర్తుకొస్తున్నాయి అనుకోండి, ఏదో నాన్నగారు చెప్పుకుపోతున్నారు అనిపిస్తుంది, నా మాటల బరువు కూడా మీకు తెలియదు. ఈ మాటల తూకం మీకు తెలియదు. మీ బుద్ధి మంచిదే కదా, మాట తూకం తెలిసింది. ఈ బంగారం మంచి బంగారా మంచి బంగారం కాదని రోడ్డు అంటే ఇటువంటి అడిగితే చెప్పలేడాడు. ఆ బంగారాన్ని పరిశీలించుకోండి అడిగితే చెప్తాడు. అది మీ ప్రాపర్ అండర్స్టాండింగ్ వల్ల మీకు ఎంత అశాంతి ఉన్నా మీ అశాంతి శాంతిగా మారిపోతుంది, మీ దుఃఖం ఉంటే సుఖంగా మారిపోతుంది. నేను నరకంలో ఉన్నాను అనుకున్నాడు అందరూ, మీరు ఒక్కసారి స్వర్గంలో లేదు స్వర్గంలోకి వచ్చి కూర్చున్నట్టు అనిపిస్తుంది. ఓన్లీ ప్రాపర్ అండర్స్టాండింగ్, దృశ్య వారిత్యం చదవమ్మది, దృశ్య వారిత్యం చిత్తం ఆత్మన చిత్వదర్శనం తత్వదర్శనం. దృశ్యాలను వారించమంటున్నారు రమణ మహర్షి గారు, దృశ్యాలని వారించుకుంటారు. గాఢ నిద్రలో ఎవరికి దుఃఖం లేదు, గాఢ నిద్రలో ఎవరికి, గాఢ నిద్రలో మనకు ప్రపంచం లేదు, శరీరం లేదు, ఈ దొంగనేం లేదు, అహంకారం లేదు, దేవతలు లేదు, దేవుళ్ళు లేరు, పూజలు లేవు, జపాలు లేవు, జానాలు లేవు, ప్రాణనామాలు లేవు, పుణ్యాలు లేవు, పాపాలు లేవు, లోకాలు లేవు, స్వర్గలోకం లేదు, నరకలోకం లేదు, ఇవన్నీ ఏమి లేవు. గాఢ నిద్రలో, గాఢ నిద్రలో నీకు దుఃఖం లేదు. ఏం చేత దుఃఖం లేదు? గాఢ నిద్రలో దుఃఖం మీకు ఎవరికి లేదు. ఏం చేత లేదు? గాఢ నిద్రలో అహంకారం లేదు, అహంకారం అణిగిపోతుంది గాఢ నిద్రలో. అహంకారానికి దృశ్యం కనిపిస్తుంది, కానీ అహంకారం లేని వాడికి దృశ్యం కనిపించదు. కర్తృత్వ బుద్ధి ఉన్నవాడికి వేరు బుద్ధి ఉంటుంది, వేరు బుద్ధి ఉన్నవాడికి దృశ్యం కనిపిస్తుంది. ఎప్పుడైతే కర్తృత్వ బుద్ధి నశించిందో వాడికి దృశ్యం లేదు. అహంకారం ఎప్పుడైతే నశించిందో వాడికి దృశ్యం లేదు. మీకు దృశ్యాలు కనిపిస్తాయంటే అహంకారం ఉన్నట్టే. అంచేటప్పుడు ఆ దృశ్యం వల్ల మళ్ళీ మీకు అశాంతి వస్తుంది. అంచేత కర్తృత్వ బుద్ధి ఉన్నంతకాలం అహంకారం, కర్తృత్వ బుద్ధి ఉన్నప్పుడు సెపరేట్నెస్ వస్తుంది, వేరు బుద్ధి వస్తుంది. అహంకారం ఉంటే వేరు బుద్ధి వస్తుంది. ఆ వేరు బుద్ధి వల్ల నీకు దృశ్యం కనిపిస్తుంది. ఆ దృశ్యాన్ని చూసినప్పుడు దృశ్యం వల్ల నీకు అశాంతి వస్తుంది. అంచేది నీకు గాఢ నిద్రలో అహంకారం లేదు, లోకం లేదు, పూర్వజన్మలు లేవు, రాబోయే జన్మలు లేవు, పూజలు లేవు, జపాలు లేవు. ఈ దొంగనే అక్కడ లేదు, అహంకారం లేదు, అక్కడ ఏమీ లేదు. దొంగనే ఎక్కడైతే లేదు, అది కల్పించిన శరీరం లేదు, అది కల్పించిన మనస్సు లేదు, అది కల్పించిన ఇష్టాయిష్టాలు లేవు, అది కల్పించిన దొంగ జన్మలు లేవు. వండర్ఫుల్ సబ్జెక్ట్. మీరు ఎంజాయ్ చేయండి మనకి, తర్వాత చచ్చిపోయిన తర్వాత ఏదో అవుతాం. సబ్జెక్ట్ని ఎంజాయ్ చేయండి. అప్పుడు అసలు మీరు ఈ సబ్జెక్ట్ మీకు బాగా అర్థమవుతుందంటే మీ జీవితంలో ఎన్నడూ అనిపించినటువంటి శాంతి ఇప్పుడు ఈ క్షణంలో మీకు వస్తుంది. తర్వాత ఇంకోటి విషయాల్లో ఏదో మనకి శాంతి వస్తూ ఉంటుంది. మామిడి పండు తింటాం, బాగానే ఉంది బాగానే ఉంది. ఇంకోటి ఏదో తింటాం, బాగానే ఉంది బాగుంటాం. సినిమా చూసి వస్తాం, బాగానే ఉంది బాగుంది. ఎప్పటికైనా మళ్ళీ అశాంతి కింద మారిపోతుంది. ఏం చేతండి? స్వతంత్రమైన శాంతి కాదు, స్వతంత్రమైన సుఖం కాదు. ఒక వ్యక్తుల మీద ఆధారపడిన శాంతి, వస్తువుల మీద ఆధారపడిన శాంతి, ప్రపంచం మీద ఆధారపడిన శాంతి ఎప్పటికైనా అశాంతిగా మారిపోతుంది. అది నిజం కాదు కాబట్టి, అది స్వతంత్రమైనది కాదు. డిపెండెంట్ హ్యాపీనెస్, డిపెండెంట్ పీస్, డిపెండెంట్ ఎంతకాలం ఆగుతుంది? మీరు ఎవరితే ఒకటి గుర్తుపెట్టుకోను, ఇది మీకు అర్థమైతే చాలు. ఈ ఒక్క మాట మీకు అర్థమైతే చాలు. అసలు ఏమీ లేదు, మనకు ఉన్నది నేను నేను అంటున్నాం. అందరూ నేను నేను అంటాం. దేవుడు ఉన్నాడని చెప్పేవాళ్ళు నేను అంటారు, దేవుడు లేడని చెప్పేవాళ్ళు నేను అంటారు. ఇది ఒకటి అర్థం చేసుకున్నారు. ఈ నూనె ఇచ్చాక మనస్సు వస్తుంది, మనస్సు ఇచ్చాక శరీరం వస్తుంది, శరీరం వచ్చాక లోకం వస్తుంది, లోకం వచ్చాక విషయాలు వస్తున్నాయి. అక్కడి నుంచి బంధం బయలుదేరుతుంది. బంధం అంటే ఏంటి? మోక్షం అంటే ఏంటి? బంధం అంటే దేహం పట్ల అహం బుద్ధి, మనసు పట్ల అహం బుద్ధి అంటే బంధం. దేహం పట్ల అహం బుద్ధి లేదనుకోండి, మనసు పట్ల అహం బుద్ధి లేదనుకోండి, మోక్షం అది. ఇది ఒక్కటే మీరు అర్థం చేసుకోండి. ఎప్పుడు విడిపోయానని చెప్పడం, ఎప్పుడు సెపరేట్ అయిపోయాం, బ్రహ్మములోంచి ఆత్మలోంచి వేరుపడిపోయి మనకి ఈ నేను వ్యక్తమవుతాం. ఆత్మ కంటే భిన్నంగా, బ్రహ్మం కంటే భిన్నంగా నేను అని వ్యక్తమవుతాం. ఆ నేను మనకేదైతే బ్రహ్మం కంటే భిన్నముగా, ఆత్మ కంటే భిన్నముగా ఏ నేనైతే వ్యక్తమవుతుందో, ఆ నేనే జీవుడు, ఆ నేనే అహంకారం, వాడే శరీరాలు ధరించేది, వాడే ఇష్టాయిష్టాలకు గురయ్యేది ఆ నేను. ముందు నేను ఉంది కదా, ఆ నేను, ఆ నేననే తలంపు ఇచ్చాక మనస్సు వస్తుంది. గాఢ నిద్రలో నేననే తలంపుడే అంచేది, అక్కడ మనస్సు లేదు. నేననే తలంపు వచ్చాక శరీరం వస్తుంది, శరీరం వచ్చాక ఇంద్రియాలు వస్తాయి, ఇంద్రియాలు వచ్చాక లోకం వస్తుంది. అక్కడి నుంచి మనకి భిన్నంగా లోకాన్ని చూస్తాం, మనకు భిన్నంగా మనుషులను చూస్తాం. అక్కడి నుంచి బంధం ప్రారంభమవుతుంది, మనకు బంధం ప్రారంభమవుతుంది, అశాంతి ప్రారంభమవుతుంది. అంచేత నేను దగ్గర ఆగి, ఏది ఏది వచ్చిన తర్వాత అన్నీ వస్తున్నాయో, ఆ నేను దగ్గర ఆగి మనం నేను నేను అంటుతాం. ఈ నేను ఉంది, ఎక్కడి నుంచి వస్తుందో మనకు తెలియటం లేదు. అది ఎక్కడి నుంచి వస్తుందో అక్కడికి పంపిస్తే వాడికి నీ జన్మరహస్యస్థితే వాడు మోక్షాన్ని పొందుతాడు. అది ఎక్కడి నుంచి వస్తుంది? భగవంతుడి దగ్గర నుంచి వస్తాను. నేననే తరంపు భగవంతుడి దగ్గర నుంచి వస్తుంది. ఎక్కడ? ఆత్మజ్ఞా ఆత్మలోంచి బ్రహ్మములోంచి వస్తాను. నేననే తరంపు ఎక్కడి నుంచి వస్తుంది? బ్రహ్మములోంచి వస్తాను. అయితే దాని వెనక్కి చెప్పగలిగితే, దాని మూలంలోకి దానికి మళ్లించగలిగితే అదేంటి, బ్రహ్మములు ఐక్యమైపోతుంది. అది నీ కడసాడు జన్మ. ఇంకా నువ్వు శరీరాలను మోయక్కర్లేదు. అయితే ఆత్మజ్ఞానం పట్ల మనకు శ్రద్ధ లేదు. ఆత్మజ్ఞానం, అసలు భగవంతుడు అనేవాడు, దరి ఈశ్వర, అసలు భగవంతుడు అనేవాడు ఉన్నాడని అక్కడ విశ్వాసం లేదు. మనం విశ్వాసం లేదు. అలా భగవంతుడు అనేవాడు అక్కడ ఉన్నాడని విశ్వాసం కూడా మనకు లేదు. ఉన్నట్టు నటిస్తున్నాం. దరి ఈశ్వర, అయితే మా కళ్ళకు కనపడటం లేదండి అంటారు. నీ కళ్ళకు కనిపించేవాడు నిజంగా కనిపించినా పోతాడు. నీకు వచ్చే ఏడనే దేవుడు కనిపించాడనుకుని ఎంచేపు కూర్చుంటాడు? మీరెంచేపు కూర్చుంటారు? అలా కాదు. మనం ఏదైనా మంత్రి పదవి చేయాలనుకోండి, దేహం ఉండాలి. లేదా ఎమ్మెల్యే పదవి చేయాలనుకోండి, దేహం ఉండాలి. కలెక్టర్ పదవి చేయాలనుకోండి, దేహం ఉండాలి. మీకు అర్థమవుతుందో? ఏదైనా పని చేయాలనుకోండి, మనకు దేహం ఉండాలి. మీకు అర్థం? మనకు దేహం లేకుండా ఏ పని చేయలేము. మంచి మన దేహం లేకుండా వైద్య గురించి చేయలేము. దేహం లేకుండా ఇంజనీరింగ్ పరిపాలన చేయలేము. దేహం లేకుండా ప్రధానమంత్రి పదవి చేయలేము. ఈశ్వరుడు అంటే ప్రభు. ఈశ్వరుడు అంటే ప్రభు, యజమాని, నిజంత. ఈ నిజంత వాడు, వాడికి దేహం లేకుండా ఇంద్రియాలు లేకుండా పరిపాలన చేస్తాడు సృష్టిని. వాడే దేవుడు. నేను మంత్రి పదవి చేయాలంటే నాకు దేహం లేకుండా నేను మంత్రి పదవి ఎలా చేయగలను? దేవుడు అలాగే, ఈశ్వరుడు అంటే అలా కాదు. వాడికి దేహం అక్కర్లేదు, ఇంద్రియాలు అక్కర్లేదు, వాడి సృష్టి అంతా పరిపాలన చేయగలడు. ఈశ్వరుడు అంటే వాడు, ఈశ్వరుడు అంటే నిజంత. నువ్వేమనుకుంటున్నాడు? నా కళ్ళకు కనపడుతున్నాడు. నీ కళ్ళకు కనిపించక్కర్లేదు వాడు పని చేయటానికి. నీ బోడికెళ్ళి కనపడక్కర్లేదు. నీ కళ్ళు అంతా నువ్వెంత. నీ కళ్ళు ఎంత, నీ మనస్సు ఎంత, నీ అహంకారం ఎంత. మనం ఎటువంటి పనులు చేస్తామంటే, రామకృష్ణ పరమహంస గారు చెప్పారు, ఎటువంటి వాళ్ళు సరిగ్గా మనం. రామకృష్ణ పరమహంస గారు చెప్పారు మన గురించి. ఒకసారి ఒక ఎలక రూపాయికి దొరికింది. అది ఎలలో తిరుగుతా ఉంటాయి కదండి ఎలకలో, ఇళ్ళల్లో ఎలకలు తిరుగుతా అంటే దానికి ఒక రూపాయి కాగితం దొరికింది. అక్కడ ఆ రూపాయి కాగితం దొరకగానే నేను ధనవంతురాలు అయిపోయాను అనుకుంటా. అది ఎక్కడ పట్టిపోయిందో రోడ్డు ఇంట్లో చెడిపోయింది, ఇంట్లో ఉంటే మళ్ళీ పట్టుకుంటారనుకుందా, రూపాయి కలిసి పట్టిపోయింది అలక రోడ్డు పక్కన ఎక్కడ దానికి కన్నం ఉంది, అది దానికి ఒక కన్నం ఉంది, ఎలకలు కూడా కన్నాల్లో తిరుగుతూ ఉంటాయి. అది ఏం చేసింది, రోడ్డు పక్కనేమో ఆ రోడ్డు పక్కనే ఆ కన్నంలో పెట్టేసుకుంది రూపాయి, కన్నంలో దాచేసుకుంది. కానీ బయటికి ఎప్పుడు మేతకు వస్తుంది కానీ ఆ రూపాయి తీల్చాడు కదా, ఆ కన్నంలో రూపాయి తీల్చినది. నేను ధనవంతురాలు, నేను ధనవంతురాలు అయిపోయాను అనుకుంటాను. ఆ రూపాయి లేనప్పుడు సుఖంగా ఉంది, దో రూపాయి ఇచ్చాక దానికి గర్వం పెరిగిపోతాను, పట్టుకోలేకపోతాను, నా ఇంత ధనవంతు ఏ ఎలక్క ఉంది అనుకుంటాడు. ఎలక కన్నంలోంచి బయటికి తేవటం లేదు ఆ రూపాయలు. ఈ లోపల అయింది, దానికి పొగరబొత్తనం పెరిగిపోతుంది, అహంకారం పెరిగిపోతుంది. ఇంత చేస్తే ఒక్క రూపాయి అది కన్నంలో ఉండదు. సరే ఈ లోపల ఏమైంది, ఏనుగు ఒక ఏనుగు ఆ రోడ్డు అమ్మటి వెళుతుందట. మామూలుగా ఏనుగుని ఎవరో తోలికి వెళుతున్నారు, ఈ కన్నం దగ్గర దాని కాలు పడిందట. ఈ కన్నం దగ్గర అంటే కన్నం పోలేదు, మామూలుగా అది దారంతో వెళ్తా అంటే ఈ కన్నం మీద దాని కాలు పడింది, మామూలుగా వెళ్ళిపోతాం. అక్కడ కన్నం ఉందని ఏనుగుకి తెలియదు, ఆ కన్నం మీద ఏమో దానికి ఏనుగు కాలు పడింది, వెళ్ళిపోతాం. ఆ ఏనుగు కాలు ఆ కన్న లోపల ఉంది, ఎలక బయట ఉంటే చచ్చిపోయినది, లోపల ఉంది, దాని రూపాయి కాగితం కూడా లోపలే ఉంది. కానీ ఏనుగు కాదు ఆ కన్నం మీద పట్టుకుని చూసిందంట. ఏదండి ఎలక కోపం వచ్చేసింది అనక. ఎవరి కోపం వచ్చేసిందండి, నేను ధనవంతురాలని, నేను ధనవంతుని, నా మీద నువ్వు నడిచేళ్తావని సడన్గా కన్నంలోంచి బయటకు వచ్చేసిందట. అవి ఏనుగు వెళ్ళిపోతాను, వెనకాల వెళ్ళి ఏనుగుని ఒక్క తల్లి తినట్టు ఎలక చావు అని మన అటువంటి బుద్ధి వంతులో ఎలక తన్న ఏమైనా ఏనుగుకి అసలు ఎలక ఎలక తన్నేస్తే ఏనుగు చచ్చిపోతుందండి. వెనకాల పరిగెత్తికెళ్ళిపోయి ఒక్క తన్ని తల్లి వెళ్ళిపోతాను, ఏనుగు దాని గొడవలో వెళ్ళిపోతుంది. ఎలక వెళ్ళి ఒక్క తన్ని తన్నేసి నేను ధనవంతురాలని, నా కన్నం నుంచి నా కన్నంలోనూ అడుగు పెడతావరా అని ఒక తన్ని తన్నేసి వెనక్కి వచ్చేసింది అతను. ఇక మన అందరం అటువంటి జనం అని చెప్పాడు రామకృష్ణ పరమహంస. ఆ కన్నంలోంచి రూపాయి తీయదట్టు బయటికి, కొంచెం తీయకపోయినా పర్లేదు, దాన్ని దాన్ని ధనవంతురాలు అంటుందట్టండి. అంటే రూపాయి కాగితం వచ్చాక అది అది నేర్చుకున్నది ఏంటంటే గర్వం నేర్చుకుంది, పొగరబోతు నేర్చుకుంది, ఏనుగుని కూడా నీ లెక్క ఎంత అంటాను. చివరికి ఇదేమో ఎలకది, ఏనుగు జంతువులోనే పెద్ద జంతువు, నీ లెక్క ఎంత అంటుంది ఏనుగుడి. ఇది మనం అందరం ఇలా తయారామని రామకృష్ణ పరమహంస గారు చెప్తారు. ఏనుగుని నీ లెక్క ఎందుకంటే మరి కన్నాలో రూపాయి ఉంది. అంటే విద్య వల్ల వచ్చే గర్వం, ధనం వల్ల వచ్చే గర్వం, అధికారం వల్ల వచ్చే గర్వం చాలా నిగ్రహించుకోవాలి. తర్వాత అవి ఎంతో నిగ్రహం ఉంటేనే కానీ అది కంట్రోల్ అవ్వడం. ఎలక ఎలా ఉంటే మనం ఎలా ఉంటాం, ఎలక బుద్ధి లేదు ఎంతో కొంత మనకు బుద్ధి ఉంది, గర్వం ఇంకా పెంచేస్తుంది. ఏనుగు వెళ్ళిపోతుంది, వెనకాల వెళ్ళిపోయిందంట, వెళ్ళిపోయి తన్నేసి వచ్చేసిందంట ఏనుగు. అంటే అది కర్తృత్వ భావన వల్లే మనకు అశాంతి వస్తుంది, కర్తృత్వ భావన వల్లే వేరు బుద్ధి వస్తుంది, కర్తృత్వ భావన వల్లే దుఃఖం వస్తుంది. కర్తృత్వ భావన లేని వాడికి అశాంతి లేదు, దుఃఖం లేదు. ఇప్పుడు ర్యాగింగ్ అనేది పిల్లలు గొడవలు వస్తున్నారు అని పేపర్లో మీరు చూస్తున్నారు. ఆ ర్యాగింగ్ అని కాలేజీల్లో ఆ సెకండ్ ఇయర్ పిల్లలు, థర్డ్ ఇయర్ పిల్లలు వచ్చి ఫస్ట్ ఇయర్లో చేరిన వాళ్ళని పీడిస్తూ ఉంటారు. ఏదో కొన్ని కాలేజీల్లో అలా జరుగుతూ ఉంటారు ర్యాగింగ్ అని. దీనికి సరిగ్గా ఉదాహరణ చెప్తాను. రమణ మహర్షి గారు కొండ మీదకి వెళ్ళి కిందకు వచ్చారు. మామూలుగా రోజు సాయంత్రం 6:30 స్నానం చేసాక కాఫీ పుచ్చుకున్న కొండ మీద కొంచెం నడిచి వస్తారు. ఆయన కొండమే నుంచి కొండ 6:30 స్నానం అయిపోతుంది, 7 కాఫీ పుచ్చుకుని పైకి వెళ్ళి వచ్చేస్తారు కొంత దూరం వాకింగ్. ఆయన కిందకు వచ్చేటప్పటికి ఆశ్రమంలో ఉన్న ఆశ్రమంలో అలవాటుగా ఉన్న కుక్క ఇంకో కుక్క మీద మురుగుతుంది. ఆశ్రమంలో అంతకుముందు మామూలుగా అలవాటుగా ఆశ్రమానికి వస్తూ ఉంటుంది ఆ కుక్క, ఇంకో కొత్తగా వచ్చింది అంటే ఆశ్రమానికి మామూలు కొత్త ఊళ్ళో కుక్క ఆశ్రమానికి వచ్చింది, దాని మీద మురిగేస్తుంది అట్ట. ఏ కుక్క? ఆశ్రమానికి ఉండే కుక్క కొత్తగా వచ్చిన కుక్క మీద ఊరికి మురిగేస్తాం అంటారు. మురిగేస్తంటే ఆశ్రమాలు అంటున్నారు అంటారు, ఏంట్రా అలా మురుగుతున్నా అలా మొరక్క మురిగేయటమే కదా మీద పడిపోతానంటే ఆ కొత్తగా వచ్చిన కుక్క మీద పడిపోతానంటే మురిగటమే కాక అంతలో సరిగ్గా భగవాన్ వచ్చారు. భగవాన్ వచ్చి ఏంటి నీకు కొత్తగా వచ్చిన కుక్క మీద మురిగిపోతుంది మరి మీద పడిపోతానంటే అప్పుడు అన్నారు, ఇది మరి దీనికి ఇక్కడ అధికారం ఉంది కదా, ఈ కుక్కకి ఇక్కడ చాలా కాలం నుంచి ఉంటుంది ఆశ్రమంలోనే, చాలా కాలానికి మేము ఉంటున్నాం కాబట్టి నాకు ఏదో అధికారం ఉందని అనుకుంటుంది, ఆ అధికారం నాకు ఉందని అనుకోవడంలో కొత్త కుక్క మీద మెరుగుతున్నారు. చూపిస్తుంది కొత్త కుక్క మీద ఈ పాత కుక్క ఏం చేస్తుందంటే దాని అధికారం చూపిస్తుంది. అదే ర్యాగింగ్ అంటే అదే. అప్పుడు భగవాన్ అన్నారు, ఏ రా అంచేపు పొడుగుతారు అలాగా నోరు నొప్పి పెడుతుంది బయటికి పోరా అన్నారు. అన్ని ఎంచేపు పొడుగుతావు నువ్వు అలాగా, ఆ కొత్త కుక్క మీద ఎన్నాళ్ళు మురుగుతారా, ఎంతసేపు మురుగుతావు బయటికి పోరా అంటే ఇప్పుడు బయటికి పోయింది ఆ కుక్క. అంటే మీరు అశాంతి గారు కొంతమంది అన్నారు, అశాంతి గురించి చెప్పండి మాకు అశాంతి వస్తుంది అశాంతి వస్తుంది. ఎందుకు వస్తుంది అశాంతి? ఒకరు గుర్తుపెట్టుకోండి, ఓ రూపాన్ని వెంకటేశ్వర స్వామినో రామున్నో కృష్ణున్నో ఇలాచే మీ గురువు. ఒక ఉపనిషత్తులో ఒక మాట ఉంది, సూర్యుడు అగ్ని గురువు, ఇందులో భగవంతుడి యొక్క అంశం ఉంటుంది. అది అంటే ప్రపంచానికి నేత్రం సూర్యుడు, అందుకే అందరూ సూర్య నమస్కారాలు చేస్తారు. ప్రపంచానికి నేత్రం సూర్యుడు, సూర్యుడు అగ్ని గురువు, వీళ్ళ ముగ్గురులో భగవంతుడి యొక్క అంశం ఉంటుంది, ఐశ్వర్యం ఉంటుందని ఒక ఉపనిషత్తులో చెప్పాడు. అంటే ఈ ముగ్గురులో ఎవరిని ఆరాధించినా నీకు కొంత శక్తి కలుగుతుంది, శాంతి కలుగుతుంది. మనకి ఏదైనా ఒక రూపాన్ని ధ్యానం చేస్తాం అనుకోండి, ఒక రూపాన్ని ధ్యానం చేస్తాం అనుకోండి, మనకి వెంకటేశ్వరం అంటే ఇష్టం అనుకోండి, ఆ రూపాన్ని ధ్యానం చేస్తే మనసు యొక్క చాపల్యం ఆగుతుంది. నీకు అర్థమవుతుంది? ఆ మనస్సు యొక్క చేపలు ఆగినప్పుడు కొంత శాంతి కలుగుతుంది, అంటే మనస్సు యొక్క కదలిక ఆగుతుంది. మనస్సు అటు ఇటు తిరుగుతూ ఉంటుంది కదా, అంటే ఏనుగు తొండాన్ని మనం ఏదైనా గొలిసిపెట్టి కట్టామనుకోండి, గొలిసిపెట్టి అంచేపెట్టి ఏనుగు తొండాన్ని కట్టినప్పుడు ఏనుగు ఆ తొండం అటు ఇటు తిప్పదు. ఇంకా ఏం చేత గొలిస్తడి కట్టేశాం. అలాగే మీరు రూపాన్ని ధ్యానం చేసేటప్పుడు గొలిస్తడి కట్టేసినట్టు ఆగిపోయి మనస్సు అక్కడ ఆగిపోతాం. అలాగే నామాన్ని ఓం నమో వెంకటేశాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో నారాయణాయ, ఓం నమశివాయ, ఓం నమో భగవతే రుద్రాయ, మీకు ఏ దేవుడు ఇష్టమైతే దేవుడు, గురువు ఇష్టమైతే గురువు, ఏదో ఒక మంత్రం చేస్తున్నారనుకోండి, అప్పుడు కూడా మనసుకి చేపలు ఆగిపోతుంది. అప్పుడు నీకేమనిపిస్తుంది అంటే బాగానే శాంతిగానే ఉన్నాం అనిపిస్తుంది, కానీ అది నిలబడదు, నిజం కాదు. తాత్కాలికంగా బాగుంటుంది. ఇప్పుడు షుగర్ కంప్లైంట్ ఉంది, మీరు బిల్లేసుకుంటారు, బిల్లేసుకుంటే ఆ రోజున బాగానే ఉంటుంది, ఆ రోజున బాగానే ఉంటుంది, ఆ రోజుకే బాగుంటుంది. మళ్ళీ మరుసటి బిల్లలు మానేశాక షుగర్ కంప్లైంట్ వచ్చేస్తుంది. మీరు ఏం చేస్తున్నారంటే ఈ రూపజ్ఞానం వల్ల, నామాన్ని జపించడం వల్ల అలా మైండ్ మెయింటైన్ చేస్తున్నారు మీకు అశాంతి రాకుండా. అది మంచిదే, రూపజ్ఞానం మంచిదే, నామజపం కూడా మంచిది. అయితే మీ సమస్య పరిష్కారం కాదు, సమస్య మటుకు పరిష్కారం కాదు. మీరు పూజ చేయటం మంచిదే. మనం బోరా పెట్టి పావును ఆడిస్తా అంటే పావులు వాడు బోరాను పెట్టి ఆ బోరా పెట్టి పావును ఆడిస్తా అంటే పాము అలా ప్రశాంతంగా ఉంటుంది. మళ్ళీ బోరా మానేస్తే మళ్ళీ బుసలు కొడుతుంది. అదేవిధంగా మన మనస్సుని ఓ రూపం ధ్యానం చేసినప్పుడు, నామం జపించినప్పుడు బుసలు కొట్టదు, అలా శాంతిగా ఉంటుంది. శాంతిగా ఉంటుంది తాత్కాలికంగా, మీకు రోజులు గడిచిపోతే. కానీ మీ సమస్య అహంకారం అనే సమస్య, ఈ మనస్సు అనే సమస్య, దేహాభిమానం, దేహబుద్ధి, శవబుద్ధి, ఆ సమస్య వాటికి పరిష్కారం కాదు. అంటే ఈ మనస్సును టెంపరీగా మనం రూపధ్యానం చేయటం వల్ల, నామజపం చేయటం వల్ల టెంపరీగా మనస్సు బాగుంటుంది, అణిగుంటుంది. మళ్ళీ జపం మానేసామనుకోండి, రూపధ్యానం మానేసామనుకోండి, మళ్ళీ మీ సమస్యలు మీకు వచ్చేస్తాయి, మళ్ళీ మీ మనస్సు ఇచ్చారండి, మళ్ళీ బాగుంది శాంతి. అంచేత ఇప్పుడు నేను అని మా అంటే మనం చూడండి, ఏది వచ్చిన తర్వాత ఇవన్నీ వచ్చినాయి. ఇప్పుడు గాఢ నిద్రలో మనకు ప్రపంచం లేదు, మనస్సు లేదు, లోకం లేదు, దేవతలు లేరు, ఎవరు లేరు. ఏ నేను వచ్చాక అన్నీ వచ్చినాయో ఆ నేనే సమస్య నీకు పరిష్కారం అయ్యేవారు. ఇప్పుడు నీకు జన్మలు ఆగవు, పుణ్యపాపాలు జన్మలు ద్వైతాలు అన్నీ, ఈ స్వర్గాలు నరకాలు అన్నీ అనుభవిస్తూనే ఉండాలి. ఎప్పుడు ఈ జీవుడు అనే సమస్య పరిష్కారం అయ్యే వరకు. జీవుడంటే ఎవరు? జీవుడంటే ఎవరు? నువ్వు ఏదైతే నేను అంటున్నావో ఆ దేహగతమైన నేను జీవుడు. వాడే జీవుడు, వాడే మనస్సు, వాడే అహంకారం, వాడే వ్యక్తి, వాడే వ్యక్తి. అంటే మీరు ఎంత సాధన చేసినా పలానా దేహం నాది, పలానా పేరు నాది, దేహంతో మీరు ఒక శవంతో తాదాత్మ్యం ఉన్నంతకాలం, ఒక పేరుతో తాదాత్మ్యం ఉన్నంతకాలం, ఒక మనస్సుతో తాదాత్మ్యం వ్యక్తి ఉంటాడు, వ్యక్తి ఉన్నంతకాలం మీకు మోక్షం రాదు. పార్వతి ఉంది, పలానా పేరు నాది, పలానా శరీరం నాది, పలానా పుణ్యం నాది, లేకపోతే పలానా దోషం నాది, లేకపోతే నేను ఆ మంచి పనులు చేశాను, లేకపోతే ఈ మంచి పనులు చేశాను, ఏదో అనుకుంటా ఉంటాను. ఇంకా సమస్య ఆత్మజ్ఞానం వచ్చే సమస్య లేదు. అలా అనుకునే మనస్సు అక్కడ ఉంది, అది నీకు ఆత్మజ్ఞానం రానివ్వదు. నీకు పూజ చేసినా రానివ్వదు, ఏదో కంచి బాగానే ఉంటుంది. నేను అది సాధించాను, ఇది సాధించాను, ఆ పుణ్యం చేశాను, ఈ పుణ్యం చేశాను, నువ్వు నిజంగా చేయొచ్చు. అది నీ దేహం ఎంత నిజమో, నీ మనస్సు ఎంత నిజమో, లోకం అంటే నిజం, లోకం ఎంత నిజమో అంతే నిజం. కానీ దానివల్ల నీకు ఆత్మజ్ఞానం కలగదు, ఆత్మశాంతి కలగదు. ఇంతకీ ఎందుకు చెప్తున్నానంటే, మీకు మామూలుగా మీరు జపం చేసుకోండి, ధ్యానం చేసుకోండి, అంత మాత్రం చేసి ఆత్మజ్ఞానం వచ్చేసింది అనుకోకండి. ఈ నేను సమస్య పరిష్కారం వాడు. ఏ నేనైతే దేహం నేను అంటుందో, ఏ నేను దేహానికి పరిమితం అవుతుందో, ఏ దేహం మనస్సుకు పరిమితం అవుతుందో, ఏ దేహం పరిసరాలకు పరిమితం అవుతుందో, ఆ నేను సమస్య పరిష్కారం అవ్వకుండా మోక్షం లేదు, నిర్వాణ స్థితి లేదు. ఈ లోపల మీరు జపధ్యానాలు చేసుకొని టెంపరీ డోస్ అది, అసలు మొత్తం మీద షుగర్ కంప్లైంట్తో చచ్చిపోయే బదులు ఈ షుగర్ కంప్లైంట్కి మందులు వాడి శరీరాన్ని మెయింటైన్ చేసుకోవటం మంచిదే. అయితే నేను ఏదో గంట సేపు ధ్యానం చేస్తున్నాను, గంట సేపు జపం చేస్తున్నాను, నాకు మోక్షం వచ్చేస్తున్నా అనుకోకుండా అలా రాదు. అదే ముందు మళ్ళీ రిపీట్ చేస్తున్నానే, దేహం పట్ల అహంబుద్ధి, మనస్సు పట్ల అహంబుద్ధి ఉన్నంత కాదు, నీకు వచ్చే సమస్య లేదు, అది నశించవలసింది. వేరుతో సహా నశించాలి, వేరుతో సహా అజ్ఞానం, అది అజ్ఞానం వేరుతో సహా నశిస్తే కానీ వేరు భావం పోదు. అది సాధించాను నువ్వు, అది ఇది సాధించాను నువ్వు అనుకుంటున్నావు. ఎవరు అనుకుంటున్నారు? నీ మనస్సు అనుకుంటుంది. అదంతా పెంట పెంచుకోవటం, రాబోయే జన్మలకి మళ్ళీ బీజాలు పెంచుకోవటం. ఇవన్నీ చైతన్యానికి మనం భిన్నంగా ఉన్నాం అనుకోవటం వల్ల, భగవంతుడికి మనం భిన్నంగా ఉన్నాం అనుకోవటం వల్ల, బ్రహ్మముకు మనం భిన్నంగా ఉన్నాం అనుకోవటం వల్ల ఈ అశాంతి వస్తుంది, ఈ దుఃఖం వస్తుంది. అజ్ఞానం నశించదనుకోండి, అహంభావం నశించదనుకోండి, ఈ జన్మలో మీకు ఎంత అశాంతి ఉందో రాబోయే జన్మలు కూడా అంతే అశాంతి వస్తుంది. భవిష్యత్తు వడ్డీతో సహా రావచ్చు. అజ్ఞానం నశించకుండా అశాంతి నశించదు. తర్వాత మనకి ఈ హృదయంలోని ఆనందం మనకు అందే వరకు, హృదయంలోని శాంతి, ఆ స్వతంత్రమైన సుఖం, స్వతంత్రమైన శాంతి, అది మన హృదయంలోని ఆనందం అందే వరకు మనసు అటు ఇటు తిరగటం మానదు. మనసు అటు ఇటు తిరిగి ఏదో పనులు చేస్తూ ఉంటుంది. మనసు యొక్క చేపలనాలు ఏదో పనులు చేస్తూ ఉంటుంది. ఏదో రోడ్డు మీద దుమ్మంతా నలుకుంటూ ఉంటుంది. మళ్ళీ పునర్జన్మలకు వెళుతూ ఉంటుంది. ఇంకా పుట్టడం చావటమే పని. చావటం పుట్టడం, చావటం పుట్టడం మరి. తర్వాత ఈ దేహం చనిపోయినప్పుడు నేను చనిపోతున్నానని నిజమైన నేను అనుకోదు, దొంగ నేను అనుకుంటుంది, నిజానేను అనుకుంటుంది. దేహం, మన దేహం చనిపోవడం కూడా నిజం కాదు. దేహం చనిపోయినప్పుడు నేను చనిపోతున్నానని మీ దేహం అనుకోదు. దేహానికి అనారోగ్యంగా ఉందని దేహం చెప్పదు, నిజానేని చెబుతుంది. నా మనస్సుకి శాంతి లేదని మనస్సుకి ఈ మిజ్జానేని చెబుతుంది. నా మనస్సుకి శాంతి లేదని మిజ్జానేని చెబుతుంది. దేహానికి నా దేహం అనారోగ్యంగా ఉందని దేహం చెప్పదు. ఈ దేహం నాదని చెప్పి దొంగనేని చెబుతుంది, దేహానికి అనారోగ్యంగా ఉందని. కానీ దేహం చెప్పదు. ఆ దేహం చనిపోయేటప్పుడు దేహం పుట్టడం అసత్యం, దేహం చనిపోవడం అసత్యం. కానీ నీ మనస్సు ఈ దేహం అంటే మనకి గాఢ నిద్రలో పూర్వజన్మలు ఏమున్నాయి, పూర్వజన్మలు ఏమున్నాయి, చావులు ఎక్కడున్నాయి, పుట్టుకలు ఎక్కడున్నాయి. అయితే ఈ దేహగతమైన నేనే, దేహం చనిపోయినప్పుడు నేను చనిపోతున్నాను అనుకుంటున్నాను కదా, నిజం కాదు, అది స్వప్నమే. అలాగే ఈ స్వప్నం వస్తుంది, ఆ స్వప్నంలో జరుగుతున్నాయి చేసి స్వప్నం నిజం కింద ఉంటుంది. మీకు వచ్చాకంత అబద్ధం అనిస్తుంది, నీకు ఆత్మజ్ఞానం కలిగాక జన్మలన్నీ అసత్యమే. నువ్వు పడిన సుఖాలు, నువ్వు పడిన కష్టాలు, నువ్వు అనుభవించిన భోగాలు అన్నీ అసత్యం సంగతి తెలుస్తుంది. ఎప్పుడు సత్యానుభవం కలగడానికి సత్యజ్ఞానం కలిగిన వెంటనే నువ్వు మన కాలేజీకి వెళ్ళి యూనివర్సిటీకి వెళ్ళి జరుగుతున్నది చదువుతున్నది మిథ్యాజ్ఞానం, అది సత్యజ్ఞానం కాదు. నీకు సత్యజ్ఞానం ఎప్పుడైతే కలిగిందో నువ్వు సత్యంలోనే ఉంటావు. నిజాజ్ఞా అసత్య జ్ఞానం వల్ల నువ్వు సత్యాన్ని తెలుసుకోలేవు, సత్యజ్ఞానం వల్ల నువ్వు సత్యాన్ని తెలుసుకుంటావు. అయితే అసత్య జ్ఞానం వల్ల ప్రయోజనం లేదంటే పొట్ట వెళ్ళిపోతుంది, ఏదో శరీరాత్ వెళ్ళిపోతుంది, ఏదో చదువుకుంటాం, ఏదో ఏదో ఎక్కడ ఉద్యోగం చేసుకుంటాం, పొట్ట వెళ్ళిపోతుంది. అది అంత నీ శరీరం ఎంత నిజమో, నీ పొట్ట ఎంత నిజమో, నువ్వు నేర్చుకునే విద్యలు ఎవడైతే నేర్చుకుంటున్నాడో లోపలుండి వాడేంత నిజమో, నువ్వు నేర్చుకునే విద్యలు కూడా అంతే నిజం. తర్వాత మీకెప్పుడైనా అశాంతి వస్తుంది అనుకోండి, అది ఆత్మజ్ఞానం కలిగే వరకు ఎంతో కొంత అశాంతి వస్తానంటుంది, ఎవడ ఆపు చేయలేడు. అయితే ఈ లోపల మీరు చేసుకునే పనులు చేసుకుని టెంపరీ డోస్ తర్వాత ఇంకా ఆత్మ అది దుఃఖ సముద్రంలోంచి అశాంతి సముద్రంలోంచి బయటపడాలంటే ఆత్మజ్ఞానం సంపాదన తప్పించుకో మార్గం లేదని ఉపనిషత్తులు ఘోషించాయి, ఋషులు ఘోషించారు. తర్వాత ఇంకోటి కంగారు పడకండి, మీకు ఎప్పుడైనా అశాంతి వస్తుంది అనుకోండి, కంగారు పడకండి, రానివ్వండి, కంగారు పడిపోద్ది అశాంతి వస్తాను. నీకు ఎప్పుడు భయం వస్తుంది అనుకోండి, కంగారు పడకండి, రానివ్వండి, భయం రానివ్వండి. భయం వస్తుంది అనుకోండి, భయం కూడా రానివ్వండి. భయం వస్తా అంటే లేదా భయం ఎక్కువ ఇచ్చేస్తుంది అనుకోండి, మీకు అశాంతి ఎక్కువ ఇచ్చేస్తుంది అనుకోండి, దుఃఖం ఎక్కువ ఇచ్చేస్తుంది అనుకోండి, రానివ్వండి, కంగారు పడకండి. ఎక్కువ వచ్చే ఏంటి ఎంత అశాంతి వచ్చేస్తుంది మనకి, ఏంటి ఎంత దుఃఖం వచ్చేస్తుంది, ఏంటి రోజు భయం వచ్చేస్తుంది అంటే మనం ఏం చేస్తుందంటే మనస్సు చేత మనస్సుని విచారణ చేయాలి. మనస్సు చేత మనస్సుని విచారణ చేయాలి. చేసేది మనస్సే, చేయని విచారణ చేయింపబడేది మనస్సే. అప్పుడు ఎవరైతే నాకు భయం ఎక్కువ వచ్చేస్తుంది, దుఃఖం వచ్చేది, అశాంతి, కంగారు పడకండి. ఏం చేయాలంటే ఆ భయం ఎక్కువ రావటం వల్ల, అశాంతి ఎక్కువ రావటం వల్ల, దుఃఖం ఎక్కువ రావటం వల్ల ఎంతకింత భయం వస్తుందని ఆలోచన ప్రారంభం వస్తుంది మీకు. ఎంతకి అశాంతి వస్తుందని మీకు ఆలోచన ప్రారంభం, ఆ ఆలోచనలో ఆ వేగంలో మళ్ళీ మీ మనసు అంతర్ముఖం అవుతుంది. అంటే మీ అశాంతి ఒకసారి మీ మనస్సును అంతర్ముఖం చేస్తుంది, మీ దుఃఖము ఒకసారి మీ మనస్సును అంతర్ముఖం చేస్తుంది, ఒకసారి మీ అశాంతి మీ మనస్సును అంతర్ముఖం చేస్తుంది, మీసారి భయము మీ మనస్సును అంతర్ముఖం చేస్తుంది. అంతర్ముఖం వల్ల ఒకసారి సడన్గా మీరు ఆత్మజ్ఞానం రావచ్చు. వీటిని చూసి కంగారు పడకండి. రానివ్వండి, వస్తే రానివ్వండి, భయం వచ్చేస్తాం అనుకోండి, రానివ్వండి భయాన్ని. అప్పుడు విచారణ ఇప్పుడు అర్జునుడికి దుఃఖం వచ్చింది, అర్జునుడికి దుఃఖం లేకపోతే భగవద్గీత లేదు. అర్జునుడికి మొట్టమొదటి విషాదయోగం, అదేంటది విషాదయోగం. ఆ దుఃఖం వచ్చాక ఆయనకి విచారణ ప్రారంభమైంది, ఇన్వెస్టిగేషన్. దుఃఖం వచ్చాక అప్పుడు ఇన్వెస్టిగేషన్ ప్రారంభించాడు అర్జునుడు. అర్జునుడు విషాదయోగం లేకపోతే భగవద్గీత లేదు. అప్పుడు ఆయన మనసులో స్ట్రగుల్, పోరాటం ప్రారంభమైంది. నా మనసు అప్పుడు ఆయన మనసులో పోరాటం ప్రారంభమైంది. పోరా అప్పుడు భగవద్గీత చెప్పాడు వాసుదేవుడు, భగవంతుడు అప్పుడు భగవద్గీత అప్పుడు చెప్తే. అంటే అర్జునుడే నాకు దుఃఖం, అర్జునుడే కైశాంతి, అర్జునుడే కైశాంతి, చివరికి భగవంతుడే భగవద్గీతగా మారిపోయింది అంతా. మొట్టమొదట భగవద్గీతలో అన్ని అధ్యాయుల్లో మొట్టమొదటి అధ్యాయం అర్జున విషాద యోగం, అది గీతకు ఫౌండేషన్. మీ మనస్సు ఎప్పుడు అటు ఇటు కదులుతాం అనుకోండి, కదా ఇప్పుడు గాలి వేస్తుంటే ఆకు అటు ఇటు ఎలా కదులుతుందో, మీ మనస్సు ఎప్పుడు అటు ఇటు కదులుతుంది అనుకోండి. దానికి నూటికి నిలిపాలి ఒకటే కారణం, రెండు కారణాలు లేదు, దేహాభిమానం. అలా నా శరీరం నాదనుకోవటం వల్ల, లేకపోతే మీ మనసు కదలవలసిన పని లేదు. మనస్సు కదిలేక నిగ్రహించుకోవటం వేరే విషయం, రోగం వచ్చాక తగ్గించుకోవటం వేరే విషయం. అలా మనస్సుకి ఎందుకు కదులుతుంది, మనస్సుకి ఎందుకు చేపలని వస్తుంది? చేపలు రావడానికి దేహాభిమానమే, దేహాభిమానం లేదు, చేపలు లేదు. అంటే అశాంతి దుఃఖము నువ్వు ఆత్మజ్ఞానం కలిగే వరకు అవి వస్తూనే ఉంటాయి. ఒకసారి నీ అశాంతి ఆత్మజ్ఞానం సంపాదనకు ప్రోత్సాహం కలిగించవచ్చు. ఒకడవవు ఈ ఒకడవవు నిన్ను మాయ మనరించి వచ్చేవారు ఎవరు? ఇది నీ జాలమారిన చలం. ఈ జాలమంతా ఒకసారి ఒకరిని తెలుసుకోవడానికి సహకరించవచ్చు. ఒకడవవు నిన్ను మాయ మనరించి వచ్చేవారు ఎవరు? ఈ లోకము, ఈ గొడవలు, ఇవన్నీ అంటే ఎంత ఏమిటి ఇష్టాలు, అయిష్టాలు, వేరుబుద్ధి, సెపరేట్నెస్, ఈ లోకము, చావులు, పుట్టుకులు, ఇవన్నీ ఏంటి? ఒకడు ఉన్నది ఒక్కటంటే ఒక్కటే అంటున్నారు, మరి ఇదంతా ఏమిటి? ఈ మాయ ఏంటి? ఎంత చావులేంటి, పుట్టుకులేంటి, విరోధాలేంటి, స్నేహాలేంటి, అటాచ్మెంట్స్ ఏంటి? ఇదంతా ఎక్కడి నుంచి వస్తుంది? ఒకడవు నిన్ను మాయ మండలించి వచ్చేవారు ఎవరు? ఇది నేను జాలమారిన చాలా. ఇదంతా కూడా ఒక నిన్ను తెలుసుకోవడానికి తగిన పన్నాగం చేసేవో మనము, నిన్ను తెలుసుకోవడానికి చేసిన పన్నాగం ఇదంతా. కాలకూరులో ఓ డాక్టర్ గారు చెప్పారు నాకు, ఆయన అందరికీ బాగా సంపాదించుకొచ్చారు, కాలకూరికి చాలా ఉపకారాలు చేశారు. నేను కాలకూరికి ఉపకారం చేయకముందు నాకెవరు విరోధం లేరండి. కాలకూరికి ఉపకారం చేశాక నా సొంత డబ్బు ఖర్చు పెట్టి కాలకూరికి ఉపకారం చేశాక విరోధులు పెరిగిపోయారన్నారు నాతో. కాలకూరికి నేను ఉపకారం చేయనప్పుడు నాకెవరు విరోధం లేరు. నా సొంత గవర్నమెంట్ డబ్బుతో సంబంధం లేకుండా నా సొంత డబ్బు ఖర్చు పెట్టి అమెరికాలో నేను కష్టపడి సంపాదించుకుంది డబ్బు ఖర్చు పెడితే పూర్వం నా కాలకూరులో ఎవరు విరోధం లేదు, ఇప్పుడు కాలకూరులో 150 మంది నాకు విరోధులు అన్నారు డాక్టర్ గారు. అప్పుడు నేను చెప్పాను దాన్నే ప్రపంచం అంటారని చెప్పాను. ప్రపంచం అంటే అదే అని చెప్పాను. ఆ డాక్టర్ గారు ఇంకోటి నేను చెప్పాను, కాలకూరులో మీకు విరోధులు ఉన్నారని మీరు కంగారు పడకండి, కాలకూరులో విరోధులను కంగారు పడ్డాను కంగారు పడకండి, విరోధులు ఉన్నారని నాకు కాలకూరులో విరోధులు డాక్టర్ గారు చెప్పాను, కాలకూరులో విరోధులు ఉన్నారని నాకు విరోధులు ఉన్నారని ఎవరు అనుకుంటున్నారు, మీ శరీరం అనుకుంటుందా మీ మనస్సు అనుకుంటుందా? కాలకూరులో నేను ఒక్క పైసా కూడా ఈ ఊరి కోసం ఈ ఊరి కోసం ఖర్చు పెట్టినప్పుడు నాకు ఒక్క విరోధి లేడు. నా డబ్బులు కష్టపడి నేను అమెరికాలో ఎఫ్ఆర్సీ చదివి అనేక సర్జరీ చేసి 30 ఏళ్ళు కష్టపడి డబ్బు సంపాదించి ఈ ఊరికి ఖర్చు పెడితే విరోధులు పెరిగిపోయారన్నాడు. అప్పుడు నేను చెప్పాను ఇది కూడా మీకు మంచి కోసం అన్నాను. ఎలా మంచి అన్నది అది కూడా చెప్పాను. ఇప్పుడు ఎవరు అనుకుంటున్నారు నా కాలకూరులో ఎంతమంది విరోధులు ఉన్నారని ఎవరు అనుకుంటున్నారు? మీ మనస్సు అనుకుంటాను. ఎవరు అనుకుంటున్నారు? మీ మనసు. విరోధులను అలా ఉండనివ్వండి, విరోధుల్ని అలా ఉండనివ్వండి. మళ్ళీ విరోధులను అందరినీ మీరు స్నేహితులుగా మార్చుకోవడానికి ప్రయత్నం చేయకండి. మీ విరోధులను అలా ఉండనివ్వండి. మీ మనస్సు ఎవరు అనుకుంటున్నారు నాకు విరోధులు ఉన్నారని? మీ మనస్సు అనుకుంటాను. మీ మనస్సును ఓవర్కమ్ చేయండి, విరోధులను మీకు ఇబ్బంది లేదు. రోడ్డు మీద ఎన్ని ముళ్ళు ఉన్నా పర్లేదు, మనం చెప్పులు జోడేసుకు వెళ్ళిపోతాను. మనకి నెత్తి మీద గొడుగుంటే ఎంత వర్షం కురిసినా పర్వాలేదు. అలా విరోధులు ఉండనివ్వండి. ఎవరు అనుకుంటున్నారు నాకు విరోధులు ఎక్కువ ఉన్నారని? మీ మనస్సు అనుకుంటుంది. ఆ మనస్సును జయించండి. మీకు విరోధులున్నా వచ్చే నష్టం లేదు, స్నేహితుల వల్ల లాభం ఉండదు. స్నేహితులు ఎక్కడున్నారు? మనస్సులో ఉన్నారు. విరోధులు ఎక్కడున్నారు? మనసులో ఉన్నారు. మనసు లేకపోతే విరోధులు లేరు, స్నేహితులు లేరు. అంచేది మీకు ఇదంతా మీ మనస్సును జయించడానికి భగవంతుడు చేసిన పన్నాగం. అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే నేను మంచి పనులు చేస్తానంటే సంతోషించాలి, కానీ సంతోషించడం మానే ఏడుస్తున్నారు ఏంటని అదే అన్నాను. అది భగవంతుడి యొక్క పన్నాగం. ఎందుకు పన్నాగం? మీ మనస్సును మీరు జయించడానికి భగవంతుడు మీకు కొన్ని ఏర్పాట్లు చేస్తున్నాడు. అలా కానివ్వండి అని చెప్పాను. ఎక్కడున్నారు విరోధులు? మనస్సులో ఉన్నారు. స్నేహితులు ఎక్కడున్నారు? మనస్సులో ఉన్నారు. మనస్సును జయిస్తే విరోధులు లేరు, విరోధులు లేరు, స్నేహితులు లేరు, ప్రపంచం లేదు. మనస్సుంటే ప్రపంచం, మనస్సుంటే దేహం, మనస్సుంటే చావు పుట్టుకులు, మనస్సుంటే బంధువులు, మనస్సుంటేనే అన్నిది. మనకు అనాత్మ సత్యము కానియందు సత్యము బుద్ధి, ఆత్మ కానియందు ఆత్మబుద్ధి కలగటానికి మనస్సే కారణం. దాన్ని జయించిన భగవంతుడు చేసిన పన్నాగం. అంటే నేను ఎవరికైతే ఉపకారం చేశానో వాళ్ళు కూడా శత్రులు అవుతున్నారేంటి అన్నాడు. అది భగవంతుడి పన్నాగం అని చెప్పాను నేను. ఎవడు ఎంతమందికి అయితే టాయిలెట్స్ కట్టించి ఇచ్చానో, ఒకరికి 5000 రూపాయలు 4000 రూపాయలు ఖర్చు పెట్టి టాయిలెట్స్ ఖర్చు పెట్టిస్తుంటే వాళ్ళు కూడా విరోధులు అవుతున్నారు. ఎక్కడైతే కట్టలేదు వాళ్ళకి ఎంత కట్టారు టాయిలెట్స్, మాకు ఎంత కట్టలేదు, కట్టిన వాళ్ళు విరోధులు అవుతున్నారు. కట్టిన ఆడికి ఖర్చు పెట్టారు టాయిలెట్లు, మాకెందుకు కట్టలేదని ఇల్లు విరోధులు అవుతున్నారు. మొత్తం అంటే విరోధులు డబ్బు ఖర్చు పెట్టుకుని. అది నేను డబ్బు ఖర్చు పెట్టినప్పుడు ఒక్క విరోధులేండి నాకు. అదే చెప్పాను, దిస్ ఇస్ ఇల్యూజన్, ఇది ప్రపంచం. ప్రపంచం అంటే కుక్క తోకలాగా ఉంటుంది. కుక్క తోక వంకర ఎవడు తీస్తాడు? ఇంతవరకు ఏ టెక్నాలజీ కానీ ఏ సైన్స్ కానీ కుక్క తోక వంకర ఎవరైనా తీయగలిగారా? ప్రపంచం కూడా అటువంటిదే. ప్రపంచం ఇల్యూజన్. ఈ ప్రపంచంలో ఏదో ఉంది ఏదో ఉందని మనం తిరుగుతున్నాం తెలియక. ప్రపంచంలో నువ్వు కోరుకునే సుఖం కానీ, నువ్వు కోరుకునే ఆనందం కానీ, నువ్వు కోరుకునే శాంతి కానీ ప్రపంచంలో ఎక్కడా లేదు. అది ముందు అర్థం అవ్వాలి. అది గురువు అనుగ్రహం లేకుండా అర్థం కాదు. అది గురువు యొక్క అనుగ్రహం అవ్వకుండా అర్థమయ్యే సమస్య లేదు. ప్రపంచంలో ఎక్కడా సుఖం లేదు, ఎక్కడా శాంతి లేదు, ఎక్కడా ఆనందం లేదు నీకు అర్థమయ్యాక అప్పుడు లోచూపు వస్తుంది మనస్సుకి. లోచూపు వచ్చాక దానికి అంతర్ముఖత్వం వస్తుంది. అంతర్ముఖ స్థితి కలిగాక అప్పుడు ఆత్మజ్ఞానం కోసం అన్వేషణ చేస్తుంది. ఆత్మజ్ఞానంలో ఇది కాలి బూడిదైపోతుంది మనస్సు. నీ పునర్జన్మలకి నీ అశాంతికి ఏ మనస్సు అయితే కారణమో ఆత్మజ్ఞానం కలిగిన వెంటనే అది కాలి బూడిదైపోతుంది. అర్జున అర్జున నువ్వు ఒక శాస్త్రాన్ని ప్రమాణంగా తెచ్చుకో. నాకు నీ మీద నాకు కోపంగా ఉందనుకోండి, ఏదో మాట చెప్తా అనుకోండి, ఆ మాట అంచేపు నిలబడుతుంది. మీ మీద నాకు అసూయ వచ్చిందనుకోండి, అసూయ వచ్చేదో చెప్తా అనుకోండి, ఆ మాట అంచేపు నిలబడుతుంది. మీ మీద నాకు ద్వేషం వచ్చిందనుకోండి, ఏదో మాట చెప్తా అనుకోండి, అది ఎంపిక అంచేపు నిలబడుతుంది. అంచేది అర్జున రోడ్డు అంటే వెళ్ళి వాళ్ళ మాటలను బుధాన్ని నేర్చుకోకు. ఏం చెప్పాడు? నువ్వు శాస్త్రాన్ని ప్రమాణంగా పెట్టుకో. భగవంతుడు చెప్పిన మాటలు, భగవంతుడు ఏ మాట చెప్పాడో ఆ మాటను ప్రమాణంగా పెట్టుకుని జీవిస్తే నీకు భగవంతుడు అందుతాడు. నిరంతరం అహంకారంతో అజ్ఞానంతో అశాంతితో కాలిపోయే వాళ్ళు చెప్పిన మాటను ప్రమాణంగా పెట్టుకోకు. భగవంతుడు చెప్పిన మాటలు, ఒక మహాజ్ఞాని చెప్పిన మాటను ప్రమాణంగా పెట్టుకో. ఇప్పుడు మీ మీద నాకు కోపంగా ఉందండి, ఏదో మాట చెప్తాను, ఈ మాట ప్రమాణం ఎలా అవుతుంది? మీరేంటి నాకు ద్వేషంగా ఉంది, ఏదో మాట చెప్తాను, ఇది ప్రమాణం ఎలా అవుతుంది? ఇది లోపలండి ఎంతో శాంతి. రమణ మహర్షి గారికి అరుణాచలం రాకముందు అరుణాచలం హృదయంలో ఎలా స్ఫురించిందో అలాగే ఇప్పుడు మనకు దైవానుగ్రహం లోపల దేవుడు స్ఫురిస్తాడు. మన మార్గం తప్పకుండా ఉంటే శుక్రవారం ఒక రకంగా, శనివారం ఒక రకంగా ఉండకుండా మన నిదానంలో మనం ఉంటే రమణ మహర్షి గారికి అరుణాచలం ఇస్తాడు. మధురలో ఉండగా హృదయంలో ఎలా స్ఫురించాడు, మనకు కూడా అలా స్ఫురిస్తాడు. మన చక్కగా మన మార్గం విడిచిపెట్టకూడదు. అయితే మనం చేసే పని చిరాగ్గా చేయకూడదు, విసుగ్గా చేయకూడదు, ప్రేమగా చేయాలి, శాంతిగా చేయాలి. నేను మాట్లాడుతున్నాను అనుకోండి, మీ మీద నాకు ప్రేమ లేనప్పుడు మన నేను మాట్లాడినా నీకు అది వేస్ట్, ఆ మాట్లాడిన వేస్ట్. మీ మీద నాకు ప్రేమ లేదనుకోండి, మీ మీద నాకు ఆప్యాయత లేదనుకోండి, మీ మీద నాకు ఇష్టం లేదనుకోండి, ఈ మాటలు అనవసరం. మన చేతుడు పని చేస్తే ఏమండి నోరుచోడుకు మాట మాట్లాడితే ప్రేమగా ఉండాలి. మీకు మామిడి పండు ఇచ్చానుకోండి, ప్రేమగా ఇవ్వలేదు అనుకోండి, ఆ మామిడి పండు మిమ్మల్ని సుఖపెట్టదు, నాన్ని సుఖపెట్టదు. ఇప్పుడు మీకు మామిడి పండు ఇస్తానుకోండి, ఇచ్చేటప్పుడు ప్రేమగా ఇవ్వను అనుకోండి, ఆ మామిడి పండు మిమ్మల్ని ఎలాగే సుఖపెట్టదు, నన్ను కూడా సుఖపెట్టదు. ఇచ్చిన వాడిని సుఖపెట్టదు, పుచ్చుకుని వాడిని సుఖపెట్టదు. ఎంత ప్రేమగా చేయాలంటే ఐన్స్టీన్, ఐన్స్టీన్ ఉదాహరణ చెప్తాను. ఐన్స్టీన్ గురించి అప్పుడప్పుడు మీకు మీటింగ్లో చెప్తా ఉంటాను. అన్నాడు, నాకు దేవుడి మీద నమ్మకం లేదు కానీ మనిషి యొక్క మూర్ఖత్వం మీద నమ్మకం ఉంటాను. చాలామంది మనుషులు మూర్ఖులే. నాకు దేవుడి మీద నమ్మకం లేదు, మనిషి యొక్క మూర్ఖత్వం మీద నమ్మకం ఉంటాను. ఐన్స్టీన్ ఎంత ప్రేమగా చేసాడు ఒక చిన్న ఇన్సిడెంట్ మీకు అర్థం అవడం కోసం చెప్తున్నాను. ఆయన ఒక కాలేజీలో ప్రొఫెసర్గా పనిచేస్తున్నాడు, ఇంజనీరింగ్ కాలేజీ ఏదో. వాళ్ళ ఇంటి పక్కన మూడో తరగతి నాలుగో తరగతి చదివే అమ్మాయి ఉండేది, కాబట్టి ఐన్స్టీన్ గారి ఇంటి పక్కన. అది ఐన్స్టీన్ ఎంత పెద్దవాడు అమ్మాయికి తెలియదు. అమ్మాయి ఫాదర్ కూడా ఒక లెక్చరర్, ఆ కాల ఆ ఇంజనీరింగ్ కాలేజీలో ఒక లెక్చరర్ మామూలుగా. ఒకసారి గబగబా అయిన పక్కిళ్ళు పక్కిళ్ళు ఒకళ్ళు ఏడు పక్కిళ్ళు. ఒకసారి ఐన్స్టీన్ దగ్గరికి తాత తాత అని దగ్గరికి వచ్చేసింది. సార్ సార్ తాత కాదు, సార్ 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 అని, సార్ 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 అని ఐన్స్టీన్ దగ్గరికి వచ్చేసింది. ఐన్స్టీన్ చెప్పిన లెక్క ప్రొఫెసర్లకు అర్థం కావు. అసలు రిలేటివిటీ థియరీ అని కనిపెట్టినప్పుడు ప్రపంచంలోని మేధావులందరినీ కూర్చోబెట్టి బోర్డు మీద ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటే అందులో వాళ్ళకి అర్థం అవ్వలేదు సార్ మీ రిలేటివిటీ థియరీ మొట్టమొదటి. ఆయన దగ్గరికి వచ్చేసి నాలుగో తరగతి చదివే అమ్మాయి సార్ 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 అని వచ్చేసింది. వచ్చే చేయి పట్టుకుంది, తాత తాత సార్ సార్ గారు మీరు కాలేజీలో లెక్కలు చెబుతున్నారంట కదా, నాకు లెక్కలు చెబుతారా? తెలియదు అమ్మాయికి పాప. పిల్లలు ఎటువంటి వాళ్ళు, జ్ఞానం ఎటువంటి వాడు, పిల్లలు కూడా అటువంటి వాళ్ళు. పిల్లల్లో దేవుడు ఉంటాడు, జ్ఞానిలో దేవుడు ఉంటాడు. అయితే వాళ్ళు చాలా అమాయక హృదయాలతో ఉంటారు. పిల్లల్లో అహంకారం ఉండదు, జ్ఞానిలో అహంకారం ఉండదు. అయితే జ్ఞానికి పిల్లలకి తేడా ఏంటంటే, ఇప్పుడు ఆ పిల్లల అహంకారం దాగుంటుంది, జ్ఞానుల అహంకారం నశిస్తుంది. మీరు ఎప్పుడైనా మీ అమ్మాయిని కొట్టండి, అప్పుడు ఏడుస్తుంది, మళ్ళీ అప్పుడే అమ్మ అంటుంది. దానికి వయసు వచ్చే కొడితే మటుకు మీతో 1 సంవత్సరం మాట్లాడదు. ఇంకేటప్పుడు వయసు వచ్చేవాడికి అహంకారం వచ్చేస్తుంది. సార్ 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 లెక్కలు చెబుతారా? నాకు 3వ తరగతి చదువుతున్నాం అమ్మాయి, 4వ తరగతి లెక్కలు చెబుతారా సార్ అని వచ్చింది. మరి చెబుతానమ్మ నీకు లెక్కలు చెబుతా. అమ్మాయికి హృదయానికి ఆడు ప్రేమ, ఆడు ఎంత ప్రేమమూర్తిలో చూడండి. అమాయక అమాయకత్వంగా నాకు లెక్కలు చెబుతానని అడిగితే చాలా సంతోషం కలిగింది, ఆనందం కలిగింది. ఆయన ఇష్టం అమ్మా నీకు లెక్కలు చెబుతాను, లెక్కలు చెబుతానమ్మ నీకు లెక్కలు చెబుతాను. మీరు నాకు జీతం ఎంత ఇస్తావు మరి చెప్పినందుకు? ఇప్పుడు మనం డాక్టర్ గారి దగ్గరికి వెళ్తున్నాం కదా, 50 రూపాయలు ఫీజు ఇవ్వాలి డాక్టర్ గారికి. డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే 50 రూపాయలు ఫీజు ఇచ్చాక ఆయన వైద్యం చీట్ ఏదో రాసిస్తారు మన మందులకి. మామూలుగా మరి మేస్టర్కి కూడా జీతం ఇవ్వాలి కదా. మరి అమ్మ మరి నాకు లెక్కలు చెప్పమంటున్నావు, మరి నాకు మరి ఫీజు ఇవ్వాలి కదా, రోజు అరగంట చెప్తాను లెక్కలు, నాకు ఫీజు ఇవ్వాలి కదా. అంటే 3వ తరగతి మరి ఫీజు ఎక్కడి నుంచి ఇచ్చేస్తుంది? దానికి మూడో తరగతి చదివే అమ్మాయి జీతం ఎక్కడి నుంచి ఇచ్చింది? దానికి సంపాదన లేదు కదా. అప్పుడు ఆలోచన చేస్తున్నాను, సార్ 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 మా నాన్న వారానికి $1 ఇస్తున్నారు. ఇప్పుడు డాలర్ అంటే 50 రూపాయలు. మా నాన్నగారు ఏం చేస్తున్నారంటే ఏదైనా కొనుక్కో బఠాను ఇల్లు అయ్యని వారానికి ఆదివారం ఆధారం $1 ఇస్తున్నారు, $1. అందులో ఏం చేస్తానంటే, ఇప్పుడు మన రూపాయికి పైసలు అంటాం, అమెరికా వాళ్ళు డాలర్కి సెంట్లు అంటారు. తాత తాత సార్ సార్ నేను రూపాయలు 25 పైసలు నేను సరిపెట్టుకుంటాను, 75 పైసలు మీకు 75 సెంట్లు తెచ్చి ఇచ్చేస్తాను. ఎంత గొప్ప త్యాగం అనుకున్నాడు. 75 పైసలు ఇచ్చేస్తాను, లెక్కలు చెప్పినందుకు 75 పైసలు మీకు ఇచ్చేస్తాను, మీద 25 పైసలు నేను బొటానీలు కొనుక్కుంటాను, చాక్లెట్లు కొనుక్కుంటాను, 75 పైసలు మీకు ఇచ్చేస్తానంటే అమ్మ ఎంత త్యాగం అమ్మ. 50% కూడా కాదు, 75 పైసలు ఇస్తానంటాను లెక్కలు చెప్పినందుకు. ఎంత త్యాగం అమ్మ నీకు, నీకు తప్పనిసరిగా లెక్కలు చెప్తాను, కానీ నీ మాట మాటి కాపాడుకో, 75 పైసలు వారానికి ఇచ్చి ఇచ్చేయమని చెప్పాడు. నువ్వు పోషించుకో మాటపో. సరిగ్గా వారం వచ్చేవాడికి 25 పైసలు దాని దగ్గర పెట్టుకునేది, 75 పైసలు ఐన్స్టీన్ పుచ్చేసుకునేది. ఐన్స్టీన్ చాలా ప్రేమగా, ఇదివరకు ఎప్పుడు డబ్బు ముఖం ఎలా ఉంటుందో, డాలర్ ముఖం కానీ సెంటు ముఖం కానీ చూడని వాడు ఎలా, కొత్తగా రూపాయి కాగితాన్ని చూసినాడు ఎలా ఉంటాడో, ఆ ఎలక ఎలా దాచేసుకుందా రూపాయి కాగితాన్ని, ఆ 75 సెంట్లు పుచ్చుకుని దాచేసుకున్నాడు ఐన్స్టీన్. ఎంత ప్రేమగా అమ్మ ఇచ్చే 75 పైసలని 75 పైసలు ప్రేమగా పుచ్చుకుని దాచుకున్నాడు పర్సులని. అంటే అమ్మ మీద ప్రేమ. సరే ఇలాగ 2 నెలలు జరిగింది. 2 నెలలు జరిగేటప్పటికీ వాళ్ళు ఇచ్చేది గారి భార్య ఏం చెప్పిందంటే, ఏమంటే మన అమ్మాయి రోజు ఐన్స్టీన్ గారి ఇంటికి వెళ్ళిపోతామని. పక్కిళ్ళే కదా ఐన్స్టీన్ గారి ఇంటికి వెళ్తే, ఇది అడిగాడు ఎంటికి వెళుతున్నాము, నువ్వు ఐన్స్టీన్ ఇంటికి వెళ్తాను లెక్కలు చెబుతున్నాడు ఆయన అందుడు లెక్కలు చెబు. ఐన్స్టీన్ ఎవరు అమ్మాకి తెలియదు పాపం, ఆయన లెక్కలు చెప్పి నేను అడిగాను లెక్కలు చెబుతానంటే చెప్పమని రోజు వెళుతున్నారు రమ్మంటున్నా అరగంట చెప్తున్నారు లెక్కలు నాకు. ఎంత చేస్తే 3వ తరగతికి అమ్మాయికి ఏంటి గుణకారాలు, తీసివేతలు, బాగారాలు అవి చెప్తున్నాడు. ఐన్స్టీన్ ఎక్కడ, ఈ బాగారాలు ఎక్కడ చెబుతున్నాడు పాపం. ఈ 75 పైసలు 75 పైసలు ఇస్తాను, పే చేస్తాను అమ్మాయి. సరే అప్పుడు వాళ్ళ ఫాదర్కి అర్థమయ్యి, ఆయన అదే సేమ్ కాలేజీలో లెక్చరర్, ఆయన మమ్మల్ని అక్సెప్ట్ చేయండి, మా పాప తెలియక మీ ఇంటికి వచ్చేస్తుందట, మా అమ్మాయికి తెలియక మీ ఇంటికి వచ్చేస్తుందట, మమ్మల్ని అక్సెప్ట్ చేయండి, రేపు నుంచి మీ ఇంటికి రానివ్వము మా అమ్మాయిని, మీ ఇంటికి మా అమ్మాయిని రానివ్వము, అది ఐన్స్టీన్ ఏంటి తెలియకుండా మా అమ్మాయి వచ్చేస్తుంది, మీరు వెళ్ళిపోమని చెబితే వెళ్ళిపోను అమ్మాయి, మీరేమో చదువు చెప్పడం ప్రారంభించారు దానికి, తెలివికి వచ్చేస్తానని మా అమ్మాయిని మందలిస్తానని రేపించి మా అమ్మాయిని ఇంటికి రాదని చెప్పాడు ఆ పక్కన వచ్చి. నీకు అర్థం అవుతుంది. అప్పుడు ఆయన ఇస్తాను అన్న లెక్చరర్ గారు సేమ్ కాలేజీలో ఆయన కూడా లెక్చరర్, లెక్చరర్ గారు కూర్చోండి. ఈనాటి వరకు నేను అనేక దేశాలు గౌరవించాను, అనేక సంస్థలు నన్ను గౌరవించను, అనేక సంస్థలు నన్ను గౌరవించని, అనేక యూనివర్సిటీలు గౌరవించని, వ్యక్తులు గౌరవించారు, సంస్థలు గౌరవించారు, కానీ మీ అమ్మాయి ఇచ్చినంత ఆదాయం నాకు ఎవరు ఇవ్వలేదు అని నా ఇష్టం. ఇది అబ్బాయికి తోషులు. నేను నన్ను యూనివర్సిటీలు గౌరవించని, అనేక మంది పర్సనల్లో డబ్బు పెట్టి నాకు ఇచ్చారు, సన్మానాలు చేశారు. ఒకసారి న్యూయార్క్లో ఆయన ఊరేగిస్తే, ఐన్స్టీన్ 1936-35 ఆ ప్రాంతంలో న్యూయార్క్లో ఊరేగిస్తే నాకు అచ్చు నరసింహర్తి చెప్పారు. ఆ రోజులు నాకు చదివి వరకు న్యూయార్క్లో 4 కిలోమీటర్ల దూరం ఉండటం ప్రొఫెషన్, 4 కిలోమీటర్ల దూరం అంత ప్రొఫెషన్ ఉండటం న్యూయార్క్లో. అప్పుడు అన్న చెప్పేట అనేక యూనివర్సిటీలు, అనేక సంస్థలు పర్సనల్లో డబ్బులు పెట్టి నాకు ఇచ్చారు, మీ అమ్మాయి ఇచ్చినంత డబ్బు ఎవరు ఇవ్వలేదని చెప్పాట నాకు ఇష్టం. అదేంటండి, ఏమిటంటే అప్పుడు చెప్పాడట, మీ అమ్మాయికి నువ్వు ఎంత ఇస్తున్నావు? రూపాయి ఇస్తున్నావు. ఇది బాగా అర్థం చేసుకోండి. ఆ రూపాయిలో 75 పైసలు నాకు తెచ్చిస్తాడు. అంటే ఎంత తెచ్చిస్తాను నాకు? 1/3 తెచ్చిస్తాను. ఎంతవరకు నాకు? ఒక వ్యక్తి తన ఆదాయంలో కాను, ఒక కంపెనీ తనకు వచ్చిన ఆదాయంలో కాను, ఒక సంస్థ దానికి వచ్చిన ఆదాయంలో కాను 1/3. వాళ్ళకు ఒకవేళ 100 ఎకరం ఒక పొలం ఉంటే 100 ఎకరంలో ఎంత ఆదాయం వస్తుందో అందులో 1/3 వాట ఇంతవరకు ఏ సంస్థ కానీ, ఏ వ్యక్తి కానీ, ఏ గవర్నమెంట్ కానీ నాకు ఎక్కడ సన్మానాలు చేసినా ఏ 1/3 వాట తెచ్చిచ్చిన వాళ్ళు మీ అమ్మాయి తప్పించినట్టు ప్రపంచంలో ఎవరు లేరు. ఒకరించే అమ్మాయి అనుభవించింది, కానీ 1/3 తెచ్చి నాకు ఇచ్చేస్తాను, ఇలా ప్రపంచంలో ఎవరు నన్ను సన్మానించలేదు అంటే అమ్మాయి దృష్టిలో మరి 25 పైసలు దాచుకుని 75 పైసలు ఐన్స్టీన్కి ఇచ్చేస్తుంట. ఇలాగ ఏ పెద్ద పెద్ద ఆర్గనైజేషన్స్ అన్ని ఆహ్వానించారు, వాళ్ళకి వచ్చిన లాభాలు నాకు 1/3 ఇవ్వలేదు. ఏదో వాళ్ళు తోచింది పర్సులో పెట్టి గౌరవించారు, కానీ వాళ్ళకి వచ్చిన ఆదాయంలో 1/3 ఎవరో నాకు తెచ్చివ్వలేదు. ఈ సృష్టిలో ఇంతవరకు యూనివర్సిటీ, అనేక గవర్నమెంట్లు, అనేక యూనివర్సిటీస్ నన్ను గౌరవించినవి, అనేక మంది వ్యక్తులు గౌరవించారు, కానీ 1/3 తెచ్చే ఆదాయం ఎవరు? మీ అమ్మాయి తప్పించి ప్రపంచంలో ఎవడో నాకు 1/3 ఆదాయం తెచ్చివ్వలేదు అని సంతోషించి ఆయన ఇష్టం. అమ్మాయి యొక్క అమ్మాయి హృదయం అమ్మాయిలో ఉన్న అంటే ఒక పావులాతో సరిపెట్టుకుని, ఒక 25 పైసలతో సరిపెట్టుకుని 75 పైసలు నేను లెక్కలు చెప్పినందుకు నాకు ఇచ్చేస్తానంటే ప్రపంచం ఎవరు చేస్తారు ఇలాగా అని అమ్మాయిని సంతోషించి, అమ్మాయి హృదయానికి సంతోషించి, ఆ లెక్కలు నేర్చుకోవాలన్న కాంక్ష, ఆ లెక్కల్లో అభివృద్ధిలోకి రావాలన్న తపన, ఆ ఫిజిక్స్ నేర్చుకోవాలన్న కాంక్ష, అమ్మాయి ఉన్న కాంక్షని అభినందించి, ఆ ఎలక రూపాయి ఇవ్వలేదు కానీ 75 పైసలు జాక్ పెట్టి ఉంచాడు కదా అని అని తండ్రి గారికి ఇచ్చి నమస్కరించి, అమ్మాయి తండ్రి తప్పు చెప్పి ఇదిగో మీ అమ్మాయి డబ్బు అంతా నేను పర్సులో దాచుకుంటున్నాను. అప్పుడు ఆయన వచ్చిన ఆయనకి, వచ్చిన ఆయన ఎక్స్క్యూజ్ చెప్పడానికి వస్తే వచ్చిన ఆయనకి నమస్కారం పెట్టి పంపాడు. ఆడే ఆయన ఇష్టాడు. ఒక్క మాటకి నేను అబ్బురు పడిపోయాను. ఏంటంటే ఇంతవరకు నాకు ఏ వ్యక్తి కూడా వాడికి వచ్చే ఆదాయంలో 1/3 నాకు ఇవ్వలేదు, 1/3 ఇవ్వలేదు. ఎవరిస్తాడండి? 1 రూపాయి ఆదాయంలో నాకు 75 పైసలు తెచ్చిస్తుంది, అది మీ అమ్మాయికే చెల్లింది. అది అంత ఆదాయం ఎవరిస్తారు? వాడు ఆయన ఇస్తాడు. అంటే మీకు ఎందుకు చెప్తున్నానంటే, వాడు ఎంత ప్రేమగా చెప్పాడు అంటే, ఈ 75 పైసల కోసం చెప్పాడు ప్రేమగానే. అమ్మాయిలోని అమాయకత్వం, అమ్మాయి పసి హృదయం, అమ్మాయిలోని దేవుణ్ణి చూసి చెప్పాడు. అలాగే ఐన్స్టీన్ అమ్మాయికి ఎంత ఇష్టంగా లెక్కలు చెప్పాడు, అంత ఇష్టం మనకి ఇతరుల పట్ల ఉంటేనే దాన్ని న్యాయం చేయగలం లేదు చేయలేదు. పైగా అమ్మాయి దగ్గర డబ్బులు ఎలా పుచ్చుకున్నాడటండి, డబ్బు మొక్కను ఎలా ఉంటుందో తెలియనట్టుగా పుచ్చుకున్నాడట. వాడు ఆల్బర్ట్ ఐన్స్టీన్. అంటే మీకు ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, ఇది నా ఒక మాట మాట్లాడేప్పుడు కానీ ఏదైనా చేతుడు పని చేసినప్పుడు కానీ ఐన్స్టీన్ అమ్మాయికి లెక్కలు ఎంత చెప్పాడు, ఎంత ప్రీతిగా చెప్పాడు. అలా మనం చేస్తేనే వాడు శాంతిగా ఉంటాడు, ఇచ్చినవాడు శాంతిగా ఉంటాడు, నేర్చుకున్నవాడు శాంతిగా ఉంటాడు, నేర్పినవాడు శాంతిగా ఉంటాడు, ఇచ్చినవాడు శాంతిగా ఉంటాడు, తీసుకున్నవాడు శాంతిగా ఉంటాడు. ఒకసారి అరుణాచల శివచ్చేయము. అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల దయమనుచు నిన్ను దరిజేరగం, దయమనుచు నిన్ను దరిజేరగా నన్ను పూర్ణ నాశమునర్చితివి అరుణాచలం. దయమనుచు దయమనుచు నిన్ను దరిజేరగా నన్ను పూర్ణ నాశమునర్చితివి అరుణాచలం. అందరూ అరుణాచలేశ్వరుడు దేవుడు దేవుడు అని చెప్పుకుంటే నేను వచ్చాను, నన్ను అభివృద్ధిలోకి తీసుకొస్తామని, నన్ను గొప్పవాణ్ణి చేస్తామని, ఎక్కడో కొండ మీద కూర్చోబెడతామని నేను వచ్చాను. నేనేస్తే నన్ను ఏం చేసి శుభ్రంగా నాశనం చేసి భక్ష్యం చేసే అరుణాచలేశ్వరుడు నీకు న్యాయంగా ఉందా అరుణాచలేశ్వరుడు? నన్ను ఏదో పెద్దవాణ్ణి చేస్తామని నేను వస్తే మొత్తమే నన్ను తినేసావేంటి అరుణాచలేశ్వరుడు? అని నేనంటూ లేకుండా చేసి నన్ను నాకు కాకుండా చేసేసావేంటి అరుణాచలేశ్వరుడు? నన్ను ఏదో పెద్దవాడికి అందరం మీద కూర్చోబెడతామని, కొండ మీద కూర్చోబెడతామని, ఊరేగిస్తామని, ఏదో పెద్ద పెద్ద వరాలు ఇస్తామని, ఏదో చేస్తావు నేను అనుకుని వస్తే నన్ను పూర్తిగా వీళ్ళతో సహా నాశనం చేసేవేంటి అది నాచర? ఇది నీకు న్యాయమారి నాచర? ఇది నీకు ధర్మంగా ఉందా? ఇది నీకు తగునా? ఈ దేవుడు చేసే పనేనా? అంటే రమణ మహర్షిని రమణ మహర్షి కానీ, రమణ మహర్షిని రమణ మహర్షి కాకుండా చేసేసావు. ఏ నేనకైతే అశాంతి వస్తుందో, ఏ నేనకైతే దుఃఖం వస్తుందో, ఏ నేనైతే గొప్పలు కోరుకుంటుందో, ఏ నేనైతే గౌరవాలు కోరుకుంటుందో, ఆ నేను పూర్తిగా వేరుతగా నశించి ఏ నేనైతే ఉద్ధరిస్తావు, ఏ నేనైతే నువ్వు ఉద్ధరిస్తావు నేను వచ్చానో, ఆ నేను పూర్తిగా వేరుతో సహా బయటికి లాగేసి కాల్చి బూడిచ్చేసావని నా తెలియస్తున్నాడు. ఇది నీకు న్యాయమా? ఇది నీకు ధర్మమా? ఇది నీకు తగునా? దేవుడు చేసే పని ఇది. దయమనుచు నిన్ను దరిజేరగా, దయమనుచు నిన్ను దరిజేరగా నన్ను పూర్ణ నాశ. పూర్ణం అంటే ఇంకా వేరు లేదు, ఇంకా అణిగిన మనస్సు విజృంభిస్తుంది, చనిపోయిన మనస్సు విజృంభించదు. అది పూర్ణ నాశమే, అణిగిన మనస్సు విజృంభించవచ్చు, అలాగే అణిగిన అహంకారం కూడా మనస్సు లేకపోతే ఆ నేనే మనస్సు కింద మారుతుంది, ఆ నేనే అహంకారం కింద మారుతుంది, ఆ నేనే అశాంతి కింద మారుతుంది. ఒక మాటలో చెప్పాలంటే నేనే బంధం, నీ మోక్షానికి అడ్డొచ్చి బంధం కూడా అదే. అంటే ఆ నేనే నా కాకుండా నాకు కా ఆ నేనును ఉద్ధరిస్తామని, ఆ నేను ఎక్కడో కూర్చోబెడతామని, ఆ నేను ఏదో వైకుంఠానికి తీసుకెళ్తామని ఏదేదో ఊహించుకుని ఏదేదో అనుకుని చూస్తే ఏ నేనైతే నేను వేసుకు తిరుగుతున్నానో భుజాన్ని, నేనని భుజాన్ని వేసుకు తిరుగుతున్నాను, ఏ నేనైతే నాకు ఇష్టమో, అన్నింటికంటే ఏ నేనైతే నాకు ఇష్టమో, ఆ నేనుని నన్ను నాకు కాకుండా చేసేసావేంటారు ఆచరిస్తాడు. అప్పుడు నిర్వాణ స్థితి, అప్పుడు మోక్షం, అప్పుడు పరమశాంతి. ఇట్ ఇస్ అదే కృష్ణుని భాషలో చెప్పాలంటే ఆ శాంతి ఇట్ ఇస్ బియాండ్ అంటారు, ఇట్ ఇస్ బియాండ్ అండర్స్టాండింగ్. నీ అండర్స్టాండింగ్ అందని శాంతి, పరమశాంతి, ఉత్కృష్టమైన శాంతి, అన్బ్రోకెన్ పీస్, ఎండ్లెస్ పీస్, పెర్మనెంట్ పీస్, వాళ్ళలాట్టమే. ఆ శాంతిలో ఊగిసిలాట్టమే. ఏనేనైతే సైతానో, ఏనేనైతే ఆ సైతాన్ని నాకు కాకుండా చేసేసావు నువ్వు, నేనే సైతాను, దాన్ని నాకు కాకుండా చేసేసావు. నన్ను ఏదో ఉద్ధరిస్తామనుకుండా నేను వస్తే నువ్వు చేసిన పనిది. దయమనుచు నిన్ను దరిజేరగా, దయమనుచు నిన్ను దరిజేరగా, నన్ను పూర్ణ నాశమనర్చితివి అరుణాచలం, అరుణాచలమనుచు స్మరించు వారల. కాన్స్టాంట్ రిమెంబరెన్స్, పెర్మనెంట్ రిమెంబర్. అలాగే ఇప్పుడు మీరు ఎప్పుడైనా మీకు మీకు ఎప్పుడైనా అశాంతిగా ఉన్నప్పుడు దేవుని స్మరించుకుంటుంటారు, కడుపునొప్పి వచ్చినప్పుడు దేవుని స్మరించుకుంటుంటారు, మీకు ఇంట్లో ఏదైనా కష్టం వచ్చినప్పుడు దేవుని స్మరించుకుంటారు, మీకు ఏదో మనసుకు అశాంతి లేదనుకోండి, దేహానికి అనారోగ్యం లేదనుకోండి, నీకు దేవుడు అక్కర్లేదు, దెయ్యం అక్కర్లేదు. మీకు ఈ వ్యాపారస్తులు ఉండి మనం మన అందరం వ్యాపారస్తులు. మనం భక్తులం కాదు, వ్యాపారస్తులు. మన శరీరం ఆరోగ్యంగా ఉందనుకోండి, ఇంట్లో పరిస్థితి బాగున్నాయనుకోండి, మనసులో అశాంతి లేదనుకోండి, దేవుడు అక్కర్లేదు, ఎవడ దేవుడు అక్కర్లేదు, వైకుంఠం అక్కర్లేదు, శాస్త్రం అక్కర్లేదు, భగవంతుడు చెప్పిన మాట మీద గౌరవం ఉండదు, ఆ ఎలకలో దాచుకుంది కదా, కన్నంలో ఎలకలో దాచుకుంది కదా, రూపాయి దాచుకుంది ఎలక, అది ఏనుగు నేను తన్నేస్తానంటుంది. అది తన్నేసి వచ్చేసింది, అది ఎలక తన్నిందని కూడా దానికి అర్థం అవటం లేదు, ఏనుక అది వెళ్ళిపోతుంది. ఎలకెళ్ళి తనితే ఏనుక్కేముంది? అయితే మీరు బాగా జ్ఞాపకం పెట్టుకోండి, నా దేహం ఆరోగ్యంగా ఉందనుకోండి, పరిస్థితులు బాగున్నాయనుకోండి, ఎందుకంటే మనస్సు శాంతిగా ఉందనుకోండి, మీకు దేవుడు అక్కర్లేదు. అలా కాదు, మనకు దేహం ఆరోగ్యంగా ఉన్నా, ఆరోగ్యంగా లేకపోయినా, మనసు శాంతిగా ఉన్నా, శాంతిగా లేకపోయినా, పరిస్థితులు అనుకూలంగా ఉన్నా, ప్రతికూలంగా ఉన్నా, నిరంతరము భగవంతుడి యొక్క స్మరణలో ఎప్పుడు ఉంటాము, నిరంతరము నామాన్ని ఎప్పుడైతే స్మరించుకుంటామో, ఎప్పుడైతే భగవంతుడి అనే పరిస్థితులు బాగున్నప్పుడు కూడా భగవంతుడి పట్ల పూజ్యభావం, భగవంతుడు ఉన్నాడన్న విశ్వాసం ఎలా కాపాడుకుంటుంటే, అది కూడా మనకు ఆత్మజ్ఞానానికి సహకారం చేస్తుంది. అయితే మనం డబ్బు ఉన్నప్పుడు ఒక రకంగా ఉంటాం, డబ్బు లేనప్పుడు ఒక రకంగా, మన రోజులు అదృష్టం వెంటాడుతుంటే ఒక రకంగా ఉంటాం, దురదృష్టం వెంటాడుతుంటే ఒక రకంగా ఉంటాం, రోజుకు ఒక రకంగా ఉంటాం, తలకాయ పోటు వచ్చినప్పుడు ఒక రోజుగా ఉంటాం, తలకాయ పోటు లేనప్పుడు ఒక రోజు ఒక రకంగా ఉంటాం, మనసుకి శాంతిగా ఉన్నప్పుడు ఒక రకంగా ఉంటాం, మనసుకి అశాంతిగా ఉన్నప్పుడు ఒక రకంగా ఉంటాం, మనసుకు శాంతిగా ఉంటే దేవుడు కూడా మనకించాలనుకుంటాం. మనకే ఆత్మజ్ఞానం. ఒక్కడ గుర్తుపెట్టుకోండి, మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎన్ని సాధనలు చేసినా, జ్ఞానం హృదయంలో స్ఫురించాలి, దేవుడు హృదయంలో స్ఫురించాలి, అది గురువు అనుగ్రహం, లేకుండా సాధ్యం కాదు. ఓ భక్తుడు భగవాన్ భక్తుడి దగ్గరికి వచ్చి, అది ఇంటికాడ ఏదో బాధలు వచ్చినాయి ఆడకు, భగవాన్ భక్తుడు ఒకడు వచ్చాడు, వాడికి ఇంటికాడ ఏదో బాధలుగా ఉన్నాడు, వచ్చి అన్నాడు, భగవాన్ నన్ను మర్చిపోయావా, నన్ను మర్చిపోయావా అని అడిగాడు ఆ భక్తుడు. అంటే భగవాన్ అన్నారు, ఈ ఒక్క మాట మీరు గుర్తుపెట్టుకోండి, ఏ అనుగ్రహం అయితే నేను నా పాదాల దగ్గర తీసుకొచ్చిందో, ఏ అనుగ్రహం అయితే నిన్ను నా పాదాల దగ్గర తీసుకొచ్చిందో, ఆ అనుగ్రహం ఇప్పుడు ఉంది, చివరి వరకు ఉంటుంది, నువ్వు తరించే వరకు ఉంటుంది. ఇది ఆత్మ చెప్పిన మాట, ఒక అహంకారం చెప్పిన మాట కాదు. చైతన్యం సృష్టికి ఏ చైతన్యం అయితే ఆధారంగా ఉందో, సృష్టికి ఏ చైతన్యం అయితే, ఏ పరమాత్మ అయితే ఆధారంగా ఉందో, ఆ పరమాత్మ యొక్క కేక, ఆ పరమాత్మ యొక్క వాణి భగవాన్. అంటే వాడికి ఇంటికాడ దేహ ప్రార్థన బట్టి ఇంటికాడ ఏ కష్టాలు వచ్చినాయి, కష్టాలు వస్తే భగవాన్ దగ్గరికి వచ్చిన, భగవాన్ నన్ను మర్చిపోయావా, అప్పుడు భగవాన్ అంటారు, భగవాన్ అంటారు, కళ్ళతోటి వాడు అంత చూస్తూ, కళ్ళతోటి ఆ భక్తుడు అంత చూస్తూ, ఈ అనుగ్రహం అయితే నేను నా పాదాల దగ్గర తీసుకొచ్చిందో, అదే అనుగ్రహం తరుగు లేకుండా, అదే అనుగ్రహం ఇప్పుడు ఉంది, ఇప్పుడు ఉంటుంది, భవిష్యత్తులోనే ఉంటుంది, నువ్వు తరించే వరకు అనుగ్రహం నేను విడిచిపెట్టదు. నేను నువ్వు ఒకవేళ శరీరం మారిపోయినా, అంటే ఈ శరీరం పోయి, ఈ శరీరం చనిపోయి నువ్వు కొత్త శరీరంలోకి వెళ్ళినా, ఈ అనుగ్రహం నువ్వు తరించే వరకు, నువ్వు ధరించే వరకు, నువ్వు ఎవరినైతే భగవాన్ భగవాన్ అంటున్నావు ఆ స్థితి నువ్వు పొందే వరకు. నిజమైన భగవాన్ నీ హృదయంలో ఉన్నాడు, నిజమైన గురువు నీ హృదయంలో ఉన్నాడు. ఆ గురువును అందుకునే వరకు ఈ బయట గురువు నేను వెంటాడుతూనే ఉంటాడు, నిన్ను మర్చిపోవటం ఏంటి. ఇంకోసారి గుర్తుపెట్టుకోండి, ఈ అనుగ్రహం అయితే ఇప్పుడు నీకు తాత్కాలిక నీ ప్రారంభం దేహ ప్రారంభం బాగుండకపోవచ్చు, అది వేరే విషయం. ఏంటంటే దేహ ప్రారంభం బాగోపోయినా పర్వాలేదు, శరణాగతి పొందిన వాడు ఆ ప్రారంభం ఏం చేయదు. అంటే అంత శరణాగతి భక్తుడికి లేదు, ఆయన్ని వివరాలు చెప్పట్లేదు భగవాన్. కానీ ఒక్క హామీ ఇస్తున్నారు, ఇప్పుడు మీ దేహ ప్రారంభం బాగోలేదు అనుకోండి, మీకు పరిస్థితి బాగోలేదు అనుకోండి, భగవంతుడికి మీరు శరణాగతి చేశారనుకోండి, భగవంతుడి పాదాలను మీరు విడిచిపెట్టలేదు అనుకోండి, మీ ప్రారంభం ఎంత చెడ్డగా ఉంది అది వచ్చి మీ మనస్సును ముట్టుకోదు, మీ శరణాగతి నిజమైతే. ఇప్పుడు మనకు రోజులు బాగా వెళ్ళిపోతున్నా స్వప్నమే, ఒక బాగా వెళ్ళకపోయినా స్వప్నమే, మీకు డబ్బున్నా స్వప్నమే, లేకపోతే 100 కోట్లు డబ్బున్నా స్వప్నమే, ఒకవేళ డబ్బు లేకపోయినా స్వప్నమే. నీకు అధికారం ఉన్నా స్వప్నమే, అధికారం లేకపోయినా స్వప్నమే. అయితే నువ్వు ఆ శరణాగతి లేక గురువు పట్ల ఈశ్వరు పట్ల శరణాగతి లేక ఆడు తట్టుకోలేకపోయాడు, తట్టుకోలేకపోయి భగవాన్ మీద నిందపడేస్తున్నాడు, భగవాన్ మీద నిందపడేస్తున్నాడు, నన్ను మరిచిపోయావా. అప్పుడు భగవాన్ అన్నారు, ఏ అనుగ్రహం అయితే నేను నా పాదాల దగ్గర తీసుకొచ్చిందో ఆ అనుగ్రహం ఎప్పుడుంది, భవిష్యత్తులో ఉంటుంది. నువ్వు పరమస్థితిని పొందే వరకు, పరమాత్మను పొందే వరకు నీ గురువు నీ హృదయంలోనే ఉన్నాడు, దేవుడు నీ హృదయంలో ఉన్నాడు. ఆ స్థితిని పొందే వరకు, ఒకవేళ శరీరం మారిపోయినా ఈ అనుగ్రహం నిన్ను వెంటాడుతుంది. వాడు గురువు. గురువు అంటే కేవలం దేహానికి సంబంధించిన వాడు కాదు. అంటే మనకు అహంకారం ఉంది కాబట్టి ప్రతి విషయం దేహ దృష్టితో చూస్తాం, అహంకారం లేని వాడికి దేహం ఉంది. మనకు అహంకారం ఉంది కాబట్టి ప్రతి విషయం దేహాభిమానంతో చూస్తాం, దేహాభిమానంతో చూస్తున్నాను కాబట్టి వాడు ఎక్కువని వీడు తక్కువని, లేకపోతే వాడు గొప్పవాడని వీడు తక్కువడని, లేదా వేరు వేరు భావన వస్తుంది. చదువుకున్నవాడని చదువు లేనివాడని, ధనవంతులని ధనం లేనివాడని, వాడి పండితులని వీడి కుక్కని, లేదా వేరువేరుగా మనం చూస్తూ ఉంటాం. ఏ అహంకారంతో చూసినప్పుడు అంత చైతన్యం, చైతన్య దృష్టితో వాడికి అంత చైతన్యమే, అంత బ్రహ్మమే లోపల వాడికి. అది జ్ఞానికి చూచేది చూడబడేది లేదు, ఉన్నదంతా ఒక్కటే. చూచేది అహంకారం, చూడబడేది అహంకారం. అమ్మాయి చెప్పింది ఇందాక చదివించుకోండి, దృశ్య వారిత్యం. అహంకారం ఉన్నవాడికి దృశ్యాలు, అహంకారం లేని వాడికి దృశ్యం ఉంది. దృశ్య వారిత్యం నీకు ఎప్పుడైతే అహంకారం అణిగిపోదు, ఎప్పుడైతే దృశ్యాలు కనిపించడం మానేసాయో, నీకంటే వేరుగా ఏదో చూడటం, వేరు నీకంటే వేరుగా ఏదో ఉందనేటువంటి ఆ బుద్ధి ఎప్పుడైతే నీకు తగ్గుతుందో, అప్పుడు దృశ్యాలు కూడా తగ్గిపోతాయి. అప్పుడు చిత్తం నీకు అర్థమవుతుందా, చిత్తం ఆత్మైపోయి నీరు పల్లానికి ఎలా అయితే ప్రవహిస్తుందో, దృశ్యాలు ఎప్పుడైతే వారించబడ్డాయో, అప్పుడు చిత్తం ఆత్మవైపుకి ప్రయాణం చేస్తుంది, ఆత్మవైపుకి ప్రవహిస్తుంది. చిత్త శోధకం, ముక్తి శోధకం. మోక్షం అనేది నీ చిత్తం అడుగునే ఉంది, నీ మనస్సులో అడుగు. నీ మనస్సు మూలంలోనది మోక్షం, నీ చిత్తం మూలంలోనది మోక్షం, నీ మనోమూలంలోనే మోక్షం ఉంది. ఎప్పుడైతే నీకు ఆ చిత్తాన్ని నీ మనస్సును శోధిస్తున్నావో, నీకు అర్థమవుతుందే, ఈ మనస్సును పెట్టి రూపాన్ని ధ్యానం చేయటం వల్ల తాత్కాలికంగా శాంతి వస్తుంది. కానీ మనస్సును శోధించు, మనస్సును పరిశీలించు, దాని చేష్టలు చూడు. అది ఎలాగైతే యాక్ట్ చేస్తుందో, మనస్సు ఏ రోజుకి ఎలా యాక్ట్ చేస్తుందో అది నువ్వు చూస్తాడు. దాన్ని శోధించు, చిత్తాన్ని శోధించి దాని మూలానికి వెళితే ఉన్నది మోక్షం, ఉన్నది శాంతి, ఉన్నది జ్ఞానం, ఉన్నది ఐశ్వర్యమే, ఉన్నది జ్ఞాన సంపద. అది నిజమైన సంపద. హ్యాపీనెస్ భగవాన్ చెప్తారు, హ్యాపీనెస్ ఇస్ ద స్టేట్ ఆఫ్ మైండ్. కొంతమంది ఏ రోజు కష్టపడితేనే కానీ ఆ రోజు పట్టడదు. కొంతమందికి 1000 కోట్లు డబ్బు పెట్టుకుని ఎప్పుడు ఏడ్చి వాళ్ళు ఉంటారు. ఏ రోజు కష్టపడితేనే కానీ ఆ రోజు డబ్బు రాని వాళ్ళు శాంతిగా ఉన్నవాళ్ళని చూశారు. 1000 కోట్లు ఇంటికాడ పెట్టుకుని ఏడ్చి నిరంతరం ఏడుస్తూ ఉంటారు. సరిగ్గా ఆయన చూడటానికి వెళ్తే అప్పుడే ఆనందం పుచ్చుకున్నారనిపిస్తుంది. ఇప్పుడే ఆనందం పుచ్చుకున్నారా మీరు దాని కృష్ణ మోకాలు అలా ఉంటారు. ఒక కాంతి ఉండదు, ఒక రేఖ ఉండదు, శాంతి ఉండదు, ఆ ముఖంలో ఆనందం ఉండదు, తేజస్సు ఉండదు, శక్తి ఉండదు. డబ్బు లేదంటే 1000 కోట్లు డబ్బు ఉంది. అలా కాకుండా మామూలు కూలి పని చేసుకునే వాళ్ళు ఎంత ఆనందంగా ఉన్నవాళ్ళు నేను చూశాను. 1000 కోట్లు డబ్బుని తల్లిదండ్రులు చూడని వాళ్ళు ఉన్నారు. కూలి పని చేసుకునే తల్లిదండ్రులను బాగా చూసిన వాళ్ళు నేను చూశాను. దాని ఇది స్టేట్ ఆఫ్ మైండ్. అది నీకు బయట ఎంత ఉంది ఎంత లేదని బట్టి కదా, అది కాదు నీకు ఆ లోపల సుఖం అనేది నీ ప్రవర్తన బట్టి, నీ బిహేవియర్ని బట్టి, నీ బుద్ధిని బ్యాలెన్స్ చేసుకునే దాన్ని బట్టి, నీ హృదయంలోంచి ఆ సుఖం వస్తుంది. కానీ బయట పరిస్థితి నీకు బాగున్నా శాంతి వచ్చేయచ్చు. ఇట్ ఈజ్ అ స్టేట్ ఆఫ్ మైండ్. కొంతమందికి 100 ఎకరం పంచిపెడితే తల్లిదండ్రులు తిడుతూ ఉంటారు, 100 ఎకరం ఇచ్చాడు ఏం చేశాడు. కొంతమంది ఏ ఇవ్వకపోయినా కూలి పని చేసి తల్లిదండ్రులు పోషిస్తారు. ఇట్ ఈజ్ ఎ స్టేట్ ఆఫ్ మైండ్. పీస్ ఈజ్ ఎ స్టేట్ ఆఫ్ మైండ్. హ్యాపీనెస్ ఈజ్ ఎ స్టేట్ ఆఫ్ మైండ్. అయితే మీకు ఉందా లేదని కాలేదు, అది మీ మానసిక స్థితిని బట్టి మీకు హ్యాపీనెస్ ఉంటుంది. కొంతమంది 10 అంతస్తులు మ్యాట్లో ఉండి ఏడుస్తూ ఉంటారు, కొంతమంది తాటాకి ఇంట్లో ఉంటే ఆనందంగా ఉంటారు. ఇచ్చేత ఆనందం మేళ్ళలో లేదు, నీ హృదయంలో ఉంది. ఆనందం అక్కడ మేళ్ళలో లేదు, నీ హృదయంలో ఉంది. అది అక్కడ అందుతా అంటే నువ్వు శాంతిగా ఉంటావు. మేళ్ళలో ఉన్నావనుకో నువ్వు, నీ హృదయంలోని శాంతి కానీ నీ హృదయంలోని ఆనందం కానీ నీకు అందటం లేదనుకో. మేళ్ళలో ఉన్నా ఎక్కడి నుంచి వస్తుంది? గోడల్లోని సుఖం వస్తుందా, వస్తువుల్లోని సుఖం వస్తుందా, లోకంలోని సుఖం వస్తుందా, లేదా పంచభూతాల్లోని సుఖం వస్తుందా? ఎక్కడ నీ హృదయంలో ఉంది ఆ గంగ, ఆ జ్ఞాన గంగ, ఆ శాంతి గంగ, ఆ కాంతి గంగ అందాలి కదా నీకు. అప్పుడు తాటాకింట్లో ఉన్న నువ్వు ఐశ్వర్యవంతులు. కొంతమందికి 1000 కోట్లు డబ్బు ఉంటుంది, 7 మోకాలతో వస్తారు రోడ్డు మీదకి. ఒక సామాజిక స్పృహ ఉండదు, ఈశ్వరుడి పాదాలైంది భక్తి ఉండదు, ఒక ఈశ్వరుడని ఎవడ కూడా ఉన్నాడని నమ్మకం ఉండదు. అరిణాచలమనుచు స్మరించు వారల అహము నిర్మూలించు అరిణాచల అంటే మనం ప్రారంభం అనుకూలంగా ఉంటే దేవుణ్ణి మర్చిపోతాం, ప్రారంభం అనుకూలంగా లేకపోతే మటుకు అప్పుడప్పుడు అరుణాచలం అరుణాచలం అనుకుంటూ ఉంటాం. అటువంటి తింగరతనంగా ఉండకండి. నీ ప్రారంభం అనుకూలంగా ఉన్నా, ప్రారంభం అనుకూలంగా లేకపోయినా, మిమ్మల్ని అదృష్టం వెంటాడుతున్నా, దురదృష్టం వెంటాడుతున్నా, సమానంగా ఈశ్వరుడిని, సమానంగా ఈశ్వరుడు. నేను చెప్పాను కదా, ఈశ్వరుడు కళ్ళు లేకుండా చూడగలడు, ఈశ్వరుడు చేతులు లేకుండా పరిపాలన చేయగలడు, ఈశ్వరుడు కాళ్ళు లేకుండా నడవగలడు, ఈశ్వరుడికి శరీరం అక్కర్లేదు. నువ్వు మంత్రి పదవి చేయాలంటే నీకు శరీరం, ఈశ్వరుడికి శరీరం అక్కర్ లేకుండా సృష్టిని రూల్ చేయగలడు వాడు ఈశ్వరుడు. నేను ఎక్కడ కూర్చోబెట్టాలో ఈశ్వరుడికి తెలుసు, అలాగైనా వాడికి శరీరం అక్కర్లేదు. మీరు ఇప్పుడు బాగా అర్థం చేసుకోండి, మీరు ఈ పరిస్థితులు అనుకూలంగా ఉన్నప్పుడు దేవుణ్ణి మర్చిపోయి, పరిస్థితులు అనుకూలంగా ఉన్నప్పుడు మళ్ళీ దేవుణ్ణి స్మరించుకుంటానికి మీ మనస్సు అనగదు. ఎలాగున్నా ఇప్పుడు తల్లి కడుపులోంచి దేహం బయటకు వచ్చాక శ్మశానానికి వెళ్ళే వరకు ఎవడ జీవితం ఒక రకంగా వెళ్ళదు. ఏం చేద్దంటే, ఇప్పుడు మీరందరూ ఇక్కడికి వచ్చి కూర్చున్నారనుకోండి, మీరందరూ ఇక్కడికి వచ్చి కూర్చున్నారు, మీరు తల్లి కడుపులోంచి బయటకు వచ్చినప్పుడే ఫలానా ఈ సంవత్సరంలో 1వ తేదీన మధ్యాహ్నం 2 గంటల మీద 4 గంటల వరకు నాన్నగారు చెప్పే ప్రసంగం మీకు వినే యోగం ఉంటేనే మీ దేహ ప్రార్థన ఉంటే ఇక్కడికి వస్తారు రారు, లేకపోతే గోడ పక్కన వాళ్ళు కూడా రారు. మీరు ఎక్కడో గుండుగల నుంచి వచ్చారు, గుండుగల నుంచి కాదు, ఆ ప్రారంభం లేకపోతే ఈ గోడ పక్కన ఉన్నవాళ్ళు కూడా రారు. ఇది ఈశ్వరుడు అంటే మీరు జాగ్రత్తగా చెప్తున్నానండి. ఆ శరీరం తల్లి కడుపులోంచి బయటకు వచ్చే మొదలు వాడు శ్మశానానికి వెళ్ళే వరకు ఆ దేహం ఎప్పుడు ఎక్కడ ఉండాలి, ఆ దేహం ద్వారా ఏ పని జరగాలి, అది ఏది వినాలి ఏది వినకూడదు, ఆ దేహం ద్వారా చేసి పని ఏంటి? ఆ శ్మశానానికి వెళ్ళి లాస్ట్ మినిట్ వరకు ఆ ఈశ్వర నిర్ణయం ప్రకారం అది నీకు కనపడ్డం, నీ ప్రార్థన నడిపేస్తూ ఉంటాడు. మీరేమనుకుంటున్నారు? అది కానపట్టను కదా, లేదు కానపట్టం కదా లేదు అనుకుంటున్నారు. అది కనపట్టేందుకు మిమ్మల్ని నడిపేస్తాడు, కనపడక్కర్లేదు. శ్మశానానికి వెళ్ళే వరకు మీ శరీరం బరియలకి ఉండే రేణుకాలాన్ని నడుపుతూ ఉంటాడు. మరి చివరికి వలకాట్లోకి, మీ శరీరం వలకాట్లోకి వెళ్ళేప్పటికి 10 మంది ఉండారా, 100 మంది ఉండారా, 50 మంది ఉంటారు? అదే దేహ ప్రాబ్లం. రామకృష్ణ పరమహంస గారు శరీరం విడిచిపెట్టినప్పుడు వలకాట్లో శవాన్ని మోసిన వాళ్ళతో సహా 15 మంది ఉన్నారు. రామకృష్ణ లోక ప్రసిద్ధి పొందినటువంటి గురువు శరీరం చచ్చిపోయినప్పుడు అక్కడ అంతవరకు ఉండాలి దేహ ప్రారంభం. రామకృష్ణ పరమహంస గారు దేహ ప్రారంభానికి వెళ్ళినప్పుడు శ్మశానం తీసుకెళ్ళినప్పుడు ఒక 15 మంది మాత్రమే ఉన్నారు. అదే రామకృష్ణ పరమహంస గారు భార్య శరీరం విడిచిపెట్టినప్పుడు భార్య శ్మశానానికి వెళ్ళినప్పుడు 50 మంది ఉన్నారు. ఆవిడ ప్రారంభం అది, వీడి ప్రారంభం. చివరికి వల్లకాటలోకి వచ్చే వాళ్ళు కూడా ఎవరికి యోగం ఉంటే వాడే వస్తాడు. అంటే రామకృష్ణ పరమహంస గారి భార్య శవానికి జరిగిన గౌరవం రామకృష్ణ పరమహంస జరగలేదు. వేయించేది దేహ ప్రారంభం. అది అగ్నిలో కాలి బూడిద అయ్యే వరకు ఆ ప్రారంభాన్ని బట్టి దేహం అలా వెళ్ళిపోతుంది. రామకృష్ణ శారదం మాట్లాడేది, నాకు ఆది దేవుడు, నేను ఆదికి దేవుడు అని. శారద మాట ఎప్పుడైనా రామకృష్ణుని గురించి అనేది, నాకేమో ఆయన దేవుడు, ఆయన నేనేమో ఆయనకి దేవుడి. మా ఆయన నాకు దేవుడు, నాకు నేను నాకు ఆయన నేను నేను కూడా ఆయనకి దేవుడిని, నేను కూడా ఆయనకి పరమహంస గారికి దేవుడిని. అలా హంస అంటే ఏంటంటే, హంస అంటే ఒకవేళ పక్షులయ్యి అంటే నీటిని, మీరు నీటిని హంస అంటే ఏం చేస్తుందంటే నీరు పాలు కలిపేస్తారనుకోండి, అది ఏం చేస్తుందంటే పాలు తీసుకుంటే నీరు వదిలేస్తుంది. అది పాలు తీసుకుని నీరు వదిలేస్తుంది. హంస అనే శబ్దం రామకృష్ణ పరమహంస హంసల శబ్దం. సత్యాన్ని వదిలి తీసుకుంటాడు, అసత్యాన్ని వదిలేస్తాడు. ఆత్మను తీసుకుంటాడు, అనాత్మను వదిలేస్తాడు. మంచిని తీసుకుంటాడు, చెడ్డ వదిలేస్తాడు. నీకు అర్థమవుతుందా? ఆ హంస ఏం చేస్తుందంటే మీరు నీళ్లు పాలు కలిపేసి అక్కడ పెడతారనుకోండి, హంస దగ్గర పాలు నీళ్ళు వదిలేస్తుంది, పాలు తీసేసుకుంటుంది, నీళ్ళు చివరికి మిగిలిపోతాయి. నీకు అర్థమవుతుందా? అలా ఈ అది హంస ఏం చేస్తాడంటే, హంస అంటే వాడి జ్ఞాని, వాడు ఆ హంసతో జ్ఞాని ఎందుకు పోలిస్తాడంటే వాడు ఆత్మను తీసుకుంటాడు, అనాత్మను వదిలేస్తాడు. నీకు అర్థమవుతుందా? బ్రహ్మం తీసుకుంటాడు, మాయను వదిలేస్తాడు, వదిలేస్తాడు. మంచిని తీసుకుంటాడు, చెడ్డ వదిలేస్తాడు. జ్ఞానాన్ని తీసుకుంటాడు, అజ్ఞానాన్ని వదిలేస్తాడు. అయితే అది జ్ఞానికి హంస అని పేరు. పరమహంస, హంస అంటే అది అంటే ఆత్మను తీసుకుంటాడు, ఆత్మ కానిదాన్ని వదిలేస్తాడు. మనం ఏం చేస్తామంటే ఆత్మను వదిలేస్తాం, ఆత్మ కానిదాన్ని తీసుకుంటాం. అంతకే పునాలి జనంబరు, అంతకే నరకానికి వెళ్ళినా, ఇంకో లోకానికి వెళ్ళినా, పాడు లోకానికి వెళ్ళినా, అంటే మనం మంచిని వదిలేస్తాం, చెడ్డని తీసుకుంటాం. ఆత్మని ఏదైతే సత్యమో దాన్ని వదిలేస్తాం, సత్యం కానిదాన్ని తీసుకుంటాం. ఆత్మను వదిలే మనం ఏం చేస్తామంటే ఆత్మ కానిదాన్ని ఆత్మ అనుకుంటాం, ఆత్మ కానిదాన్ని ఆత్మ అనుకుంటాం. జ్ఞాన హంసకేముంటుంది, ఆత్మ కానిదానే ఆత్మబుద్ధి ఉండదు. మనకు ఆత్మ కానిదానే ఆత్మబుద్ధి ఉంటుంది. హంసకి ఆత్మ కానిదానే ఆత్మబుద్ధి ఉండదు. తేడా మీకు అర్థమవుతుంది కదా? అది వాడే పరమహంస. హంస అంటే అది, హంస అంటే పూర్వ హిమాలయ పర్వతాల్లో ఉండేట్టుంది. అది ఒక రకమైన పక్షులు అవి. మీరు నీళ్లు పాలు కలిసి అక్కడ పెట్టేస్తే పాలు తీసుకుంటే నీళ్ళు వదిలేస్తాయి, మంచిని తీసుకుంటే చెడ్డ వదిలేస్తాయి. ఇప్పుడు మనం వంకాయలు కొంటున్నాం అనుకోండి, కొన్ని వంకాయలు బాగుండవు, ఆ వంకాయలతో దెబ్బలాడం. మనం మంచి వంకాయలు ఏరుకుంటాం, వదిలేసి వస్తాం కదా, పుచ్చి వంకాయలు పట్టుకు తిట్టాం. అంటే అడిగిన నిరంతరము స్మరించాడు. కోవిడ్ ఉరికే మీకు చెప్పుకుపోతున్నాను. ఆ స్మరణ కూడా, ఈశ్వరుడి మీద ప్రేమ కూడా, ఈశ్వరుడు స్మరించాలనే బుద్ధి కూడా, అది కూడా గురువు అనుగ్రహం లేకపోతే సాధ్యం కాదు. నేదో చెప్పుకుపోతున్నాను. నన్ను చూసి నాకే సిగ్గేస్తాను, ఏదో చెప్పుకు పడుతుంది. అంటే ఈశ్వరుడు ఆ గురువు మన ఆయన వైపుకి మనం లాక్కపోతే, గురువు ఆయన వైపుకి మనం లాక్కపోతే, ఆయన శక్తిని మనకు చూపించకపోతే, ఆయన పట్ల ఆకర్షణ మనకు చూపించకపోతే గురువుని స్మరించడం, ఈశ్వరుని స్మరించడం. ఈశ్వరుని స్మరించాలనే బుద్ధి కలగజేసేవాడు కూడా ఈశ్వరుడే, గురువుని స్మరించాలనే బుద్ధి కలగజేసేవాడు కూడా గురువే. గురువు అయిపో భగవాన్ చెప్పారు అడుగు, చివరిలో మొదట్లో అనుగ్రహం ఉంది, మధ్యలో అనుగ్రహం ఉంది. నీ హృదయంలో ఆత్మగా ఉన్నాడు, వాళ్ళు నా ఐక్యం వరకు ఈ అనుగ్రహం విడిచిపెట్టదు. ఈనాడే కాదు, రెండు రోజులు మూడు రోజులు ముచ్చట కాదు, ఇది మూడు రోజులు ముచ్చట కాదు, జన్మాంతర అనుబంధం. ఇది మీరు అర్థం చేసుకోండి. ఈశ్వరుడు ఆ శరీరాన్ని ఎలా చెప్పి, మీరు ఇప్పుడు జిన్నూరు వచ్చారంటే కేవలం మీ చరిత్ర వాళ్ళు రాలేదు, సరిగ్గా మీరు జిన్నూరు బయలుదేరారనుకోండి, మీరు చుట్టం రావచ్చిన టైంకి మానేస్తారు, మీరు ఆ ప్రారంభంలో లేకపోతే మీ కొత్త చుట్టం రావాలని వచ్చారనుకోండి, మీరు జిన్నూరు రావాలని బయలుదేరారనుకోండి, మీ కొత్త బంధువులు వచ్చారనుకోండి, ప్రయాణం ఆగిపోతుంది మీకు. అంటే సరిగ్గా అలా అలా నడుపుతూ ఉంటాడు. సరిగ్గా మీరు గుమ్మంలోంచి గడిపి బయటకు వచ్చేప్పటికీ ఆ చుట్టం ఎదురవుతాడు, మీకు ఇక్కడ వచ్చి ప్రారంభం లేకపోతుంది. అది గురువు అంటే ఏదో సామాన్యది గుర్రబొళ్ళు అంటూ ఉంటారు గురువు గురువు అని, అటువంటి గురువు కాదు. ఇక్కడ గురువు అంటే చైతన్యం, గురువు అంటే దేవుడు, గురువు అంటే శక్తివంతుడు, గురువు అంటే బ్రహ్మం. గురువు యొక్క అనుగ్రహం బలీయమైనది. అయితే ఆయన తీసుకోకపోతే, ఆయన లాక్కోకపోతే, ఆకర్షించలేకపోతే, ఆయన యొక్క జ్ఞానం యొక్క వైభవం మనకు చూపించకపోతే, మనకు అర్థమయ్యేలాగా స్ఫురించగలేకపోతే, మనకు అర్థమయ్యేలాగా మనం చేయలేకపోతే, మనం ఆయన చేరుకోలేము. అంత శక్తి మనకు లేదు. గురువు అనుగ్రహం చివరి వరకు ఉంటుంది, మొదట్లో ఉంది, మధ్యలో ఉంది, ముగింపులో కూడా ఉంటుంది. ముగింపు అంటే గురువు ఎక్కడ ఉన్నాడు, నీ హృదయంలో ఉన్నాడు. ఎలా ఉన్నాడు, ఆత్మగా ఉన్నాడు. వాళ్ళు నువ్వు ఐక్యం వెళ్ళే వరకు గురువు విడిచిపెట్టండి నన్ను. బాహ్య గురువు బోధిస్తాడు, లోపల గురువు నేను హృదయంలో ఐక్యం చేసేస్తాడు. బయటకు బాహ్య గురువు లోపల నెట్టుతాడు, లోపల గురువు నేను గుంజుకుని హృదయంలో ఈశ్వరుడు ఐక్యం చేస్తాడు. అంటే మీకు ఎప్పుడు నా అశాంతి వస్తాడు, వచ్చేస్తాను వచ్చేస్తాను కంగారు పడకండి, రానివ్వండి. అశాంతి ఎవరికి వస్తుంది? అహంకారానికి వస్తుంది. దుఃఖం ఎవరికి వస్తుంది? అహంకారానికి వస్తుంది. పొంగి ఎవరికి వస్తుంది? అహంకారానికి వస్తుంది. సంతోషం వస్తుంది ఎవరికి? అహంకారానికి వస్తుంది. దుఃఖం వస్తుంది అహంకారానికి వస్తుంది. ఇవన్నీ వచ్చి వీడెవడు అని ఒకసారి మీ మనస్సుని మీ అశాంతి లోపలికి చెప్పింది. అది కూడా ఒక వరమే. కంగారు పడకండి, తొందర పడకండి. ఏంటి పుస్తకం ఓపెన్ చేయటానికి వేళ ఏదో ద్వారంలో వెళ్ళిపోతుంది. ఏ ఆత్మజ్ఞానం శాంతి అంటున్నారు, వీడు అడిగినవాడు అంటున్నాడు ప్రస్తుతం నాకు భక్తి కావాలి, ప్రేమ కావాలి. అడిగినాడు అంటున్నాడు ప్రస్తుతం నాకు భగవంతుని పాదాల మీద ప్రేమ కావాలి, భక్తి కావాలి. ఈశ్వరు యొక్క పాదాల మీద నాకు విశ్వాసం కుదిరేలాగా మీరు అనుగ్రహించండి. ఈ భక్తుడు అడుగుతున్నాడు, ఈశ్వరి పాదాల మీద నాకు విశ్వాసం కురిగేలాగా ముందు అనుగ్రహించండి. ముందు ఆ పాదాల మీద నాకు అనుగ్రహం ఉండాలి, భక్తి కావాలి. ముందు నాకు భక్తి ప్రసాదించండి. ఎంతో కొంత భక్తి ఉందని ఈ తపన, ఈ కాంక్ష కొంచెం పెంచండి. ఎంతో కొంత అసలు లేదని అంటాం లేదు, కొంచెంగా ఉంది తపన, కొంచెంగా ఉంది భక్తి, ప్రేమ అసలు లేదు కొంచెంగా ఉంది. కానీ నన్ను ఈ ప్రేమను పెంచండి, ఈ జ్ఞానాన్ని పెంచండి నాకు. ఒకసారి నేను ఆత్మజ్ఞానాన్ని కోరుకోవటం లేదు, పోనీ ఈశ్వరుడి పట్ల నాకున్న ప్రేమని, ఈశ్వరుడి పట్ల నాకున్న భక్తిని, ఆయన పట్ల నాకున్న ఆ తపన్ని పెంచండి. నాకున్న ఈశ్వరుడి పట్ల నాకున్న తపన్ని పెంచండి, నాకున్న జిజ్ఞాసని పెంచండి, నాకున్న ముముక్షత్వాన్ని పెంచండి. నేను ఆత్మజ్ఞానం కోసం, ఆత్మశాంతి కోసం తొందరపడటం లేదు. అది ఎప్పుడు రావాలి? అప్పుడే వస్తుంది. నాకు కావాల్సింది మీ పాదాలు. ఆత్మశాంతి కోసం అప్పుడే సింహాసనం మీద కూర్చోడానికి నేను తొందరపడటం లేదు. ఆత్మజ్ఞానం అనే సింహాసనం మీద, ఆత్మశాంతి అనే సింహాసనం మీద కూర్చోడానికి నేను తొందరపడటం లేదు. ఇప్పుడు ముందు నాకు ఆ ఎక్విప్మెంట్ ప్రసాదించండి. ఈశ్వరుడి పాదాల మీద భక్తిని ప్రసాదించండి, ప్రేమను ప్రసాదించండి. ఆ ప్రేమ యొక్క, భక్తి యొక్క శిఖరాన్ని అందుకుని ఇలా చేయండి. శిఖరాన్ని అందుకోవాలి, ప్రేమ యొక్క శిఖరాన్ని, ఆ భక్తి యొక్క శిఖరాన్ని అందుకునేలాగా అనుగ్రహించండి. మీరు ఆత్మజ్ఞానం అంటారా, అది ఎప్పుడు రావాలి? అప్పుడు వస్తుంది. ముందు ఈ తపన నాకు ప్రసాదం, ఈశ్వరుని తెలుసుకోవాలి. ఈశ్వరు ఆ ఈశ్వరుని మన హృదయంలో ఉన్న ఈశ్వరుడు మన హృదయంలో ప్రత్యక్షంగా ఉన్నాడు. ఏదో ఉన్నాడు, ఉన్నాడు 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 అంటున్నాడు. మీరు చెబుతున్నారు, శాస్త్రం చెబుతోంది, వేదం చెప్తోంది, ఉన్నాడు ఉన్నాడు అని అంటున్నారు. కానీ ఉన్నాడు అని చెప్పేవాడు నా అనుగుణం లేనప్పుడు నాకు లాభం ఏమిటి? ఏమి డైలాగ్ ఇస్తండి. స్టేట్ బ్యాంకులో 100 కోట్లు డబ్బు ఉంది, ఆ డబ్బు నాకేమి లాభం ఉండదు. పాలకులు స్టేట్ బ్యాంకులో 100 కోట్లు డబ్బు ఉంది, అది నేనేం చేసుకుంటే నాకేమన్నా ఆ డబ్బు వల్ల నేనేం సుఖపడతానండి? నా హృదయంలో దేవుడు ఉన్నాడు ఉన్నాడు అంటున్నారు. మీరు చెబుతున్నారు, ఇప్పుడు వేదం చెప్తుంది, పాండిత్యం చెబుతుంది, పెద్దలు చెబుతున్నారు, అన్ని సాహిత్యాలు చెబుతున్నాయి, అన్ని మతాలే చెబుతున్నాయి. ఏంతకండి ఉంటే మటుకు ఎన్నో అనుభవం లేనప్పుడు దాని తాలూకు శాంతి నాకు తెలియదు కదా. నా అనుభవం లేనప్పుడు నిజంగా ఉండొచ్చు ఈశ్వరుడు, మీరు చెప్పిందని కాదంటున్నది. వాడు నా అనుభవంలో, నాకు అనుభవంలో ఉన్న దాన్ని బట్టి నేను సుఖపడతాను. కానీ నా అనుభవంలో లేనిది నాకు సుఖాన్ని అలాగిస్తుంది, నా అనుభవంలో లేనిది నాకు శాంతిని అలాగిస్తుంది, నా అనుభవంలో లేని దానివల్ల నేను పొందేది ఏముంది? నాకు ఏదైతే అనుభవం ఉందో, ఎంతవరకు అనుభవం ఉందో అంతవరకు నాకు హ్యాపీనెస్ వస్తుంది, అంతవరకు నాకు చివరికి దక్కేది ఉంటే ఉండొచ్చు. నాకు తెలియాలి కదా, ఉన్నట్టు అనుభవంలోకి రావాలి కదా. ఇట్ ఈజ్ డైరెక్ట్ ఎక్స్పీరియన్స్ అంటాడు కృష్ణుడికి 9వ అధ్యాయంలో. ఇట్ ఈజ్ డైరెక్ట్ ఎక్స్పీరియన్స్, డైరెక్ట్గా నేను పొందాలా వస్తుంది. ఇట్ ఈజ్ డైరెక్ట్ ఎక్స్పీరియన్స్, ఇట్ ఈజ్ రాయల్ సైన్స్, ఇట్ ఈజ్ కింగ్లీ సైన్స్. ప్రత్యక్షంగా నాకు అనుభవం కావాలి. అటువంటి మాటలు నాకు చెప్పండి, డైరెక్ట్గా నాకు అనుభవంలోకి రావాలి. అక్కడ ఉన్నాడండి, ఎక్కడ ఉన్నాడండి, ఈ మాటలు నిప్పుని ముట్టుకుంటే ఏమొస్తుంది మనకి? కాలుతుంది. అలా ఇక్కడ హృదయంలోని వస్తువు నాకు తెలిస్తే శాంతి కలుగుతుంది. అలా డైరెక్ట్గా అనుభవం లేనప్పుడు నాకు శాంతి కలగదు. అంచేత మీరు నన్ను దానికి అనుగ్రహించండి. ఏదో ఉన్నాడు ఉన్నాడు అని చెప్తే సరిపోదు. ఆ ఉన్నాడు ఉన్నవాడు అని నాకు అనుభవంలోకి తీసుకురావడానికి కూడా సహకరించండి, మీ సహాయం అందించండి. ఉన్నాడని చెప్పేసి ఊరుకోండి, దేవుడున్నాడు దేవుడున్నాడు చెప్పేసి ఆగిపోకండి. ఆ దైవ సాక్షాత్కారం కలిగే శక్తిని, ఆ వివేకాన్ని, ఆ వివేకాన్ని, ఆ తపన్ని నాకు అనుగ్రహించండి. ఆ జిజ్ఞాస, ఆ జ్ఞానం సంపాదించాలనే జిజ్ఞాస, ముముక్షత్వం ఉనికి ఎటుగాలేస్తే అటు పోతుంది. కొంతమందికి సొంత ఆలోచన ఉండదు, సొంత ఆలోచన లేని వాళ్ళని ఎత్తివారు చేసి పెట్టలు అంటారు. నీకు అర్థమవుతుంది? అంటే నాకున్న తపం ఎంతో కొంత ఉంది, అసలు లేదని అంటున్నది. ఆ తపన్ని, ఆ ఈశ్వర సాక్షాత్కారం పొందాలనేటువంటి ఆ తపన్ని, ఆ భక్తిని ఇంకా గట్టిపరచండి. నాకు ఈశ్వరుని పొందాలనేటువంటి ఆ కాంక్షను నాకు గట్టిపరచండి అయ్యా. అప్పుడు భగవాన్ అంటున్నారు, నీకున్న తపన నిజమైతే, నీకున్న భక్తి నిజమైతే, ఈశ్వరుడు ఉన్నాడనేటువంటి ఆస్తికి భావన నిజమైతే, ఆ ప్రేమ నిజమైతే, నీకు ఆత్మజ్ఞానం వద్దన్నా వచ్చేస్తుంది అయ్యా. నాకు ఆత్మజ్ఞానం ఎప్పుడు వస్తుంది అని అంటున్నాడు. ఎప్పుడు రావడం ఏంటి? నువ్వు చెప్పినవి నీకు ఉంటే అన్నీ ఇప్పుడు వచ్చేస్తాయి. ఎప్పుడొకప్పుడు ఆత్మజ్ఞానం వస్తుంది, రాయడం ఏం తొందరపడటం లేదండి. నాకు ఆ తపన కావాలి, ఆ భక్తి కావాలి, ఆ ప్రేమ కావాలి, ఆ విశ్వాసం కావాలి, ఆ దృఢత్వం కావాలి. ఎటుకాలు ఇష్టటి పోయి మనిషిలాగా ఉండకూడదు, నేను ఎత్తివారు చేతి పెట్టలకైనా ఉండకూడదు. ఇప్పుడు మీరు దేవుడు ఉన్నాడని మీరు ఇప్పుడు వింటున్నారు. ఆ గోడ పట్టుకు వెళ్ళాక ఎవడో దేవుడు లేడని చెప్తారనుకోండి, అది ఏదో అనుకుంటే మీ భక్తి ఏమి నిలబడుతుంది? బుడబక్కల వాళ్ళకి తయారవుతాం మనం. నాకు తపన కావాలి, స్థిరంగా ఉండాలి తపన. ఆ భక్తి అసలు లేదని అంటాం లేదు, కానీ స్థిరంగా ఉంటాం లేదు, అది నాకు స్థిరంగా ఉండాలి. అప్పుడు భగవాన్ ఏం చెప్తున్నారంటే, నువ్వు చెప్పిన ఆ తపన కానీ, నీ ఆ తప ఆ కాంక్ష కానీ, ఆ జిజ్ఞాస కానీ, ఆ ముముక్షత్వం కానీ, చూనో ఆ తెలుసుకోవాలనేటువంటి ఆ కాంక్ష నీకు ఉన్నప్పుడు నువ్వు ఆత్మజ్ఞానం ఎప్పుడోకప్పుడు వస్తున్నావు, ఎప్పుడు వచ్చినా ఇబ్బంది లేదు అంటున్నావు. ఇవన్నీ ఉన్నప్పుడు నీకు ఆత్మజ్ఞానం వచ్చే తీరుతుంది, లభించే తీరుతుంది. ఆ భక్తిలో ఏది, ఆ భక్తిలో నీ మనస్సు కరిగిపోతుంది, ఆ జ్ఞానంలో నీ మనస్సు కరిగిపోతుంది, నీ మనస్సు కరిగిపోతుంది, నీ మనస్సు కరిగిపోతుంది. ఆ భక్తిలో మనసు ఏ ఏ జన్మలకైతే నీ వాసనలు, నీ సంస్కారాలు, పూర్వజన్మ వాసనలు, రాబోయే జన్మలు, రాబోయే జన్మలకు సంబంధించినటువంటి కోరికలు ఇవన్నీ కూడా ఏ మనస్సులో ఉన్నాయో ఆ మనస్సు అంతా కూడా జ్ఞానంలో భక్తిలో కరిగిపోతాయి. కర్పూరం కాలిపోయిన తర్వాత ఏమీ మిగలదు, కర్పూరం కాలిపోయిన తర్వాత ఇంకా కర్పూరం అంటూ ఏమి మిగలదు. అలాగే మనస్సు కూడా కర్పూరం అంటది, మనస్సు కూడా కర్పూరం అంటది. భక్తిలో ఈశ్వరుడు పట్ల దరిగి ఈశ్వర ఈశ్వరుడనే ఒకడు ఉన్నాడు, వాడి పట్ల నీకు పూర్ణమైన విశ్వాసం ఉంటే ఈ కర్పూరం లాగా నీ మనస్సు కూడా కరిగిపోతుంది, నీ మనస్సు కూడా కాలిపోతుంది. అది ఏ ఆచితిని విడవకుండా, అంటే మనస్సు యొక్క చేసేసి లేకుండా, మనస్సులో ఏ వాసన లేకుండా. ఇప్పుడు ఎవరి ఇల్లన్నా అంటుకుంది అనుకోండి, ఎవరి ఇల్లు అంటుకుంటే ఆ ఇంట్లోని ఎలకలు కూడా చచ్చిపోతాయి. మీ ఇల్లు ఎవరి ఇల్లైనా అంటుకుంది అనుకోండి, ఆ ఇంట్లో రూపాకాయకాలు ఒకటే కాలు ఉరుక్కోవు, ఆ ఇంట్లోని ఎలకలు కూడా చచ్చిపోతాయి. ఇక్కడ వీళ్ళు ఏమంటాం, భగవాన్ ఏమంటారంటే, నీ మనస్సు అంటుకుంది అనుకో, నీ మనస్సు అంటుకుంది అనుకో, నీ మనస్సులోని చెడ్డ వాసనలు, నీ మనసులో ఉన్న మంచి వాసనలు, ఈ వాసనలు ఎక్కడ ఉంటాయి, సంస్కారాలు ఎక్కడ ఉంటాయి, టెండెన్సీస్ ఎక్కడ ఉంటాయి? మంచి అయినా మనస్సులో ఉంటుంది, చెడ్డైనా మనస్సులో ఉంటుంది, వెతికేది మనస్సు, వెతకబడేది మనస్సు. వెతికేది మనస్సు, వెతకబడేది మనస్సు. ఈ మనస్సు ఎప్పుడు కర్పూరం అనేది, అది ఏ ఆచితిని మంచి వాసన ఉండు. ఒకసారి ఆత్మజ్ఞానం వచ్చాక, భగవంతుడు ఐక్యం అయిపోయిన తర్వాత, అంటే మంచి వాసన అంటే బంగారపు సంఖ్యలు, చెడ్డ వాసన అంటే ఇనప సంఖ్యలు, సంఖ్యలు మంచి వాసనలు పోతాయి, చెడ్డ వాసనలు పోతాయి, భేదబుద్ధి పోతుంది. భేదబుద్ధి ఎక్కడ ఉంది, మనస్సులో ఉంది. మనసు ఎప్పుడైతే భేదబుద్ధి వాసనతో పాటు భేదబుద్ధి కూడా నశిస్తుంది, భేదబుద్ధి నశించిపోయి మనస్సు వేరుతో సహా మనస్సు అంటిపోతుంది. అంటిపోయిన తర్వాత ఆత్మలో లయం అయిపోతుంది, ఆత్మాకారం చెందుతుంది, బ్రహ్మాకారం చెందుతుంది. అంటే జ్ఞాని మనస్సు ఎలా ఉంటుందో భగవాన్ చెప్పారు. సూర్యుడు ఉదయించాక మనస్సుకి ఎంత విలువ ఉంటుందో, అది చంద్రుడికి ఎంత విలువ ఉంటుందో, సూర్యుడు ఉదయించాక చంద్రుడికి ఎంత విలువ ఉంటుందో, జ్ఞానికి వాడి మనస్సు విలువ కూడా అంతే ఉంటుంది. చంద్రుడికి ప్రకాశం ఏముంటుంది, సూర్యుడు ఉదయించాక చంద్రుడికి ప్రకాశం ఉండదు. ఒకసారి నీకు ఆత్మజ్ఞానం కలిగాక నీ మనస్సు ప్రభావం నీ మీద ఉండదు, ఇంకా అందులో వాసన అనేది కాలిపోయి బూడిదైపోతుంది. జ్ఞానికి మనస్సు ఉండేది పగటి చంద్రుడిలా ఉంటుంది అంతే. అయితే నువ్వు ఏదైనా ధ్యానం చేస్తాంటే ఒక రూపాన్ని ధ్యానం చేస్తుంటే రూపాన్ని ధ్యానం చెయ్యి, నామాన్ని స్మరించుకుంటే నామాన్ని స్మరించు. అప్పుడు ఏ రూపానైతే ధ్యానం చేస్తున్నావో ఆ రూపంలో నీ మనస్సు ఐక్యమవుతుంది. ఏ నామానైతే చేసుకుంటున్నావో ఆ నామంలో నీ మనస్సు ఐక్యమవుతుంది. ఎప్పుడైతే ఐక్యమవుతుందో ఆ మనస్సు నిశ్చలమవుతుంది, ఆ మనస్సు నిర్మలమవుతుంది. అలా చివరి చివరిగా మనస్సు నిర్మలవుతా అంటే స్మరణ వల్ల కానీ, శ్రవణం వల్ల కానీ, స్మరణ వల్ల కానీ, శ్రవణం వల్ల కానీ, నిధిధ్యాస వల్ల కానీ, అంటే ధ్యానం వల్ల కానీ, విచారణ వల్ల కానీ మనసు ఆ రోజుకి ఆ రోజు నిర్మలం అవుతుంటే, నిశ్చలం అవుతుంటే, గాల్లోని చోట దీపం ఎలా ఉంటుందో అలా ఏకంగా కనుక మనసు ఉంటే నిర్మలం అయ్యే కొలిది, నిశ్చలం అయ్యే కొలిది, వాసనాక్షరం అయ్యే కొలిది. ఇది ఆరాధించే నేను, నీకు అర్థమవుతుంది, పూజించే నేను, ఈ జపించే నేను ఎక్కడికి వెళ్ళి ఆత్మలో ఐక్యమైపోతుంది. అంటే జపి ఉన్నాను కాబట్టి, లోపల జపి ఉన్నాడు కాబట్టి మనం జపిస్తున్నాం. చివరికి సాక్షాత్కారం వచ్చేటప్పటికీ ఈ జపి కూడా ఆత్మలో లయన అయిపోతాడు, భగవంతుడిలో లయన అయిపోతాడు. లోపల జపి ఉన్నాడు కాబట్టి మనం జపిస్తున్నాం. ఎవడు జపం చేసేవాడు ఒకడు ఉన్నాడు లోపల, అప్పుడు మనం జపం చేస్తున్నాం. లోపల జపం చేసేవాడు లేడు అనుకోండి, జపం ఎవరు చేస్తారు? లోపల జపం చేసేవాడు ఒకడు ఉన్నాడు, మన మనస్సే జపం చేస్తుంది. మనసు ఉంది కాబట్టి జపం చేస్తున్నాం, మనసు ఉంది కాబట్టి ధ్యానం చేస్తున్నాం. అని మనస్సే లేనప్పుడు ధ్యానం చేయటం ఏంటి, జపం చేయటం ఏంటి? అసలు ఇప్పుడు నువ్వు మనసు లేని స్థితికి వచ్చేటప్పటికీ జపం చేసే మనస్సు, ధ్యానం చేసే మనస్సు, దానికి ఆత్మవైపుకి మళ్ళేటప్పటికీ జపం చేసేవాడు మిగలడు, ధ్యానం చేసేవాడు మిగలడు, ఆత్మడు ఐక్యం అవుతుంది. ఆ రకంగా చివరికి నీ జపధ్యానములు, నీ శ్రవణాలు, నీ జ్ఞాన యజ్ఞాలు, నీ పూజలు, యజ్ఞాలు, క్రతువులు, సజ్జన సాంగత్యాలు, నీటిలో స్నానాలు చేయటాలు, పుణ్యక్షేత్రాలు దర్శించడాలు, నీ మంచి మంచి పుణ్య నదుల్లో ఈ స్నానాలు చేయటాలు, మీ వ్రతాలకి, మీ జపాలకి, మీ సత్సంగ ప్రభావం వల్ల, మీ సత్పురుషులతో సహాయం చేయటం వల్ల చివరికి అన్నిటితోటి మీకు కలిగి ఏంటి, ఆత్మతో అనుసంధానం, ఆత్మలో ఐక్యమవటం, వన్నెస్ ఇంకా ఆత్మతో అనుసంధానం. అంటే ఆత్మ సముద్రం అనుకోండి. ఇప్పుడు మనలో ఏదైతే నేను అని వ్యక్తం అవుతుందో అది ఒక చిన్న, అది ఏమవుతుంది, చిన్న, అది ఏంటంటే చిన్న, అది తుంపర కాదు, ఏంటంటే అది తుంపర కాదు, బుడగ. ఇప్పుడు ఆత్మ సముద్రం అనుకోండి మనలో నేను వస్తాను చూడండి, అది బుడగ. బుడగపోతే మనం, బుడగపోదు, ఆ బుడగ ఏమవుతుంది, సముద్రం అవుతుంది. బుడగపోతే పోతుంది అనుకుంటాం, బుడగపోదు ఏమవుతుంది, సముద్రం అవుతుంది. ఆ విధంగా ఏదైతే ఈ బుడగనే నేను పోయిందో అప్పుడు సముద్రం అవుతుంది. అప్పుడు సముద్రం అంతా నేనే అనిపిస్తున్నా నీకు. అటువంటి బ్రహ్మాకార వృత్తిని కలిగినప్పుడు ఉన్నదే శాంతి, ఉన్నదే సుఖం, ఉన్నదే ఆనందం. నీవు శవాలను మోయక్కర్లేదు, ఏం అక్కర్లేదండి. నీకు గౌరవాల పట్ల ఉన్న ఆసక్తి, ధనం పట్ల ఆసక్తి, విషయాలు సేకరిందామని ఆసక్తి, లోకం గొడవ మీద ఉన్న ఆసక్తి, లోక వాసన మీద ఉన్న ఆసక్తి, శాస్త్రం మీద ఉన్న ఆసక్తి, దేహం మీద ఉన్న ఆసక్తి, లోకం గొడవల మీద ఉన్న ఆసక్తి, అందులో ముళ్ళంచైనా మనకు భగవంతుని మీద ఉందా? ముళ్ళంత రవంతైనా భగవంతుని మీద ఉందా? ముందంతా వాళ్ళు గుడికి వెళ్తున్నారని మనం గుడికి వెళ్తాం, వాళ్ళు అరుణాచలం వెళ్తున్నారని మనం వెళ్తాం. అందుకని మనకేమైనా విశ్వాసం ఉందా? ఇదంతా యాంత్రికంగా చేయటం. మనకేమైనా విశ్వాసం ఉందా? మీకు వాళ్ళు వెళ్తున్నారా మనం వెళ్తాం? మన మాట ఏంటి? ఇదంతా అనుకరణ. బాహ్య చేష్టల వల్ల, బాహ్య ప్రక్రియల వల్ల, బాహ్యంగా చేసే పనుల వల్ల భగవంతుని మనం మోసం చేయలేము. దేవుడు ఎక్కడున్నాడు? హృదయంలో ఉన్నాడు. నీకు లోచుంపు కలిగినప్పుడు ఆయన సాక్షాత్కారం ఇస్తాడు. బాహ్యంగా నువ్వేదో చేసిన పనుల వల్ల బాహ్యమైన దేవుడు కనిపించవచ్చు, కానీ లోపల దేవుడిని కనపడ్డాం. నీ మనసు ఎంత నిజం, బాహ్యంగా కనిపించే దేవుడు అంతే నిజం. కానీ నిజమైన దేవుడు నీకు మోక్షాన్ని ఇచ్చే దేవుడు, బంధంలోంచి విడుదల చేసే దేవుడు నీ హృదయంలోనే ఉన్నాడు. మీ మనస్సు నిర్మలం అవ్వలేదనుకోండి, మీ మనస్సు నిశ్చలం అవ్వలేదనుకోండి, మీకు ఏకాగ్రత కలగలేదనుకోండి, స్వచ్ఛత లేదనుకోండి, పవిత్రత లేదనుకోండి, బాహ్యంగా కూడా మంచి పనులు చేయొచ్చు. మంచి పనులు చేస్తే మంచిది, దానివల్ల మీకు ఈశ్వర సాక్షాత్కారం కలగదు. మంచి పనులు చేస్తే మీ మనస్సు బాగుపడుతుంది కొంతవరకు. మీరు ఎన్ని మంచి పనులు చేసినా చేస్తే చేయండి, మంచిదే. కానీ నిర్మలత్వం, మనస్సుకి నిర్మలత్వం, మీరు ఏదైనా మంచి పని చేస్తారనుకో, ఆ మంచి పని వల్ల మీ మనసుకు నిర్మలత్వం రావాలి. అది వచ్చిందో లేదో చూసుకోవాలి. మీకు మీ మందులు వాడుతున్నామండి జ్వరం తగ్గటం లేదంటే ఆ మాటలకు అర్థం లేదు. మీరు చేసే పని నిజంగా మంచి పని అయితే దానివల్ల మీ మనసుకు నిర్మలత్వం రావాలి, మీ మనసుకు శాంతి రావాలి, మీ మనస్సు అణగాలి, మీ మనసుకు అంతర్దృష్టి కావాలి. ఏమంటే అహంకారంతో చేసే పనులు, అహంకారంతో మాటలు వినటం, అహంకారంతో పనులు చేయటం, గొప్పల కోసం ఏదో సమాజంలో పనులు చేయటం, వీటి వల్ల మనకు ఆత్మశాంత జ్ఞానమా? దేవుడిని మోసం చేస్తావు నువ్వు, దేవుడిని మోసం చేయగలవా? నువ్వు అహంకారం పెట్టుకుని ఏదో సత్తరో కడతావు అనుకో, లోపల అహంకారం పెట్టుకుని ఏదో సత్తరో కడతావు అనుకో అనుకో, నీకు జ్ఞానమా? నీకు జ్ఞానమా? అహంకారంతో చేసే పని వల్ల నీకు ఆత్మజ్ఞానం? పోనీ నువ్వు సత్తర కట్టావు నలుగురు సంతోషిస్తారు, బాగానే కట్టారు రాజుగారు బాగానే కట్టారంటారు. ఆ సంతోషం ఎవరికి? అహంకారానికి. ఆ నీ అహంకారం ఎంత నిజం, ఆ సంతోషం కూడా అన్ని రోజుల్లో ఉంటుంది. నీకా ఆత్మజ్ఞానం? నీకా ఆత్మశాంతి? నీకా ఆత్మలాభం? నీ అహంకారం చేసే పనుల వల్ల నీకు మోక్షం వచ్చేస్తుందా? నువ్వు అహంకారం పెట్టుకుని ఎక్కడ ఏం పనులు చేస్తావు? బయట పనులు చేస్తావు. దేవుడు బయట ఉన్నాడో లోపల ఉన్నాడు? లోపల ఉన్నాడు. లోపల ఉన్నాడు. నువ్వు అహంకారం చేసే పనుల వల్ల నీకెలా తెలుస్తుంది లోపల దేవుడు నీకెలా కనిపిస్తాడు? విర్రివాడా? వాడు విర్రిపోయా? నీకున్న తెలివితేటలు వాడికి లేవా? సృష్టిలో ఎక్కడ ఏం జరుగుతుందో తెలుసున్నవాడు ఒక్క తెలుసున్నవాడు నీ మనసులో ఏముందో తెలియని వాడా? అడు లోపల ఉన్నాడు, బయట ఉన్నాడు, పైన ఉన్నాడు, కింద ఉన్నాడు. నీ శరీరం రాకముందు నువ్వు ఎక్కడున్నావో తెలుసు, నీ శరీరం చనిపోయేక నువ్వు ఎక్కడున్నావు, ఎక్కడికి వెళ్తావో నువ్వు తెలుసు. ఆ సర్వజ్ఞుల దగ్గర నీ కుప్పు చేష్టములు, ఆ సర్వాంతర్యామి దగ్గర నీ కుప్పు చేష్టములు. మనకు ఇంకొక గంటలో ఏం జరుగుతుందో మనకు తెలియదు, కానీ నీ శరీరం చనిపోయాక ఎక్కడికి వెళ్తావు ఈశ్వరుడు తెలుసు. వాడు ఈశ్వరుడు. నీకు నువ్వు అహంకారం పెట్టుకుని అక్కడ ఏదో సాధించాను ఇక్కడ ఏదో సాధించానంటే సాధించు. ఏది నీకు సన్మానం చేస్తారు అక్కడ చూడు, నీ పని పూర్తి. నీకు మోక్షం ఏంటి? లేదా ఓ భజించి నాలుగు భజించిన పెట్టి ఊరేగిస్తారు పోనీ, అక్కడ చోటు అయిపోయింది, నీ పని అయిపోయింది, నీ పని ఇంకా సున్నా. నేను భజించిన పెట్టి ఊరేగిస్తే ఎవడు ఎవరు సంతోషిస్తావు? నీ అహంకారం సంతోషిస్తావు. ఈ అహంకారం సంతోషం నువ్వు ఎందుకు కట్టావు? సత్తరు అహంకారం కోసం కట్టావు. నీ అహంకారం సంతోషం అయిపోయింది అక్కడ చోటు. అక్కడ చోటు ఏముంది? అక్కడ చోటు ఆకరం. నీకు ఆత్మజ్ఞానం ఏంటి? అది నీకు ఎప్పుడైనా లోచూపు ఉందా? నువ్వు చేసిన ఏ పనైనా చిన్న పనైనా ప్రేమతో ఎప్పుడైనా చేసావా? నువ్వు సత్తరము మంచి కోసం కట్టావా, ప్రేమ కోసం కట్టావా, నీ గొప్ప కోసం కట్టావా? అది కూడా ఈశ్వరుడు చూస్తాడు. వాడు సర్వసాక్షి. నీకు పద్మశ్రీ పద్మభూషణం కోసం చేస్తున్నావా పనులు, జ్ఞానం కోసం చేస్తున్నావా? అని చెప్పి మనం మనస్సున్నంతకాలం, మనస్సున్నంతకాలం, దేహాభిమానం ఉన్నంతకాలం, నీకు అర్థమవుతుంది? మనస్సున్నంతకాలం, ఈ దేహము నేననే బుద్ధి ఉన్నంతకాలం దేవుడు పాదాలు విడిచిపెట్టకూడదు. దేహము నేననే బుద్ధి ఎంతకాలం అయితే మనకుందో, దేహం పట్ల మనస్సు పట్ల అహం బుద్ధి నేననే బుద్ధి ఎంతకాలం అయితే ఉందో, అంతవరకు మనం ఈశ్వర పాదాలను విడిచిపెట్టకూడదు. ఈశ్వరుడి పాదాలు విడిచిపెట్టి యహం లేదు పరం లేదు మనకు. అదే గాఢ నిద్రలో భగవాన్ చెప్పింది ఇంకోసారి చెప్పి, గాఢ నిద్రలో నువ్వున్నావు, నువ్వు లేవా నువ్వున్నావు, గాఢ నిద్రలో నువ్వున్నావు. దేహం లేదు, లోకం లేదు, దేవుడు లేడు, అస్థితి వేరు. గాఢ నిద్రలో నీకు దేహం గొడవ లేదు, లోకం గొడవ లేదు, దేవుడు గొడవ లేదు, ఏమి లేదు, గాఢ నిద్రలో ఉన్నావు. ఏది వచ్చాక లోకం వస్తుంది, ఏది వచ్చాక అహంకారం వస్తుంది, ఏది వచ్చాక దేవుడు వస్తున్నాడు, ఏది వచ్చాక నీకు రాబోయే జన్మలు జ్ఞాపకం వస్తున్నాయి, ఏది వచ్చాక పూర్వజన్మలు జ్ఞాపకం వస్తున్నాయి, ఏది వచ్చాక నీకు దేహం లేదని బుద్ధి కలుగుతుంది. వాడి సమస్య పరిష్కారం ఒకళ్ళు నువ్వు ఆ కడసాల స్థితిని, ఆ పరమ స్థితిని చిటారు కొమ్మ నువ్వు అందుకోలేవు. ఏది వచ్చాక ఇదంతా వస్తుందో ఇది బాగా అర్థం చేసుకోండి. ఏది వచ్చాక ఇదంతా వస్తుందో ఆ సమస్య నీకు పరిష్కారం అవ్వకుండా నీకు ఆత్మజ్ఞానం కలగదు, ఆత్మశాంతి కలగదు, ఆత్మలాభం కలిగే సమస్య లేదు. మిగతా మీ టెంపరీ దోషులు. ఒకవేళ నీకు జపం చేసినప్పుడు ధ్యానం చేసినప్పుడు మనసుని నిర్మలంగా ఉండొచ్చు, అంత మాత్రం చేసి నువ్వు మనసుని జయించావని కాదు. మనస్సు అది ఎక్కడి నుంచి వస్తుందో, అది ఏ మూలంలో నుంచి వస్తుందో, అవి వెళ్ళి ఆ మూలంలో ఐక్యం ఎవరికైతే నశించదు, నశించినట్టు కనిపిస్తుంది కానీ నశించదు. మనసు అనగటం వేరు, మనసు నశించటం వేరు. మనం జపం చేసినప్పుడు, ధ్యానం చేసినప్పుడు, పూజ చేసినప్పుడు మనసు అణుగుతుంది కానీ మనస్సు నశించదు. మనసు ఎప్పుడు నశిస్తుంది? అది ఎక్కడి నుంచి అయితే వస్తుందో, ఎక్కడి నుంచో వస్తుంది మనసు వస్తుంది. నేననే తలంపు, నేననే తలంపు వచ్చాకే మనస్సు వస్తుంది. మనస్సు వచ్చాక దేహం, దేహం వచ్చాక లోకం, లోకం వచ్చాక దేవుడు, అక్కడి నుంచి పుణ్యం, అక్కడి నుంచి పాపం, అక్కడి నుంచి స్వర్గం, అక్కడి నుంచి నరకం, అక్కడి నుంచి మంచి, అక్కడి నుంచి చెడ్డ, ద్వైతం, ఇదంతా వచ్చేస్తుంది. ఇదంతా మళ్ళీ ఫారెస్ట్లోకి వెళ్ళిపోతున్నాం మనం. ఇది మహా అడవి. ఏ నేను ఇచ్చాక అంత వస్తుందో, ఆ నేనెవరో నీకు తెలియకపోతే దైవ సాక్షాత్కారం కలగదు. ఇది బాగా అర్థం చేసుకోండి. ఏ నేను ఇచ్చాక అంత వస్తుందో, ఆ నేను నువ్వు తెలుసుకునే వరకు నేను మాయ వెంటాడుతుంది, నీ పునర్జన్మలు వెంటాడుతాయి, నువ్వు శవాలను మోస్తూనే ఉండాలి. పుణ్యం వెంటాడుతుంది, పాపం వెంటాడుతుంది, స్వర్గం రావచ్చు, నరకం రావచ్చు. ఏ నేను ఇచ్చాక అన్నీ వస్తున్నాయో, ఆ నేను పరిష్కారం అయ్యే వరకు నీకు ఆత్మలాభం లేదు. ఆత్మలు భగవంతుళ్ళు మనస్సు ఐక్యం అయిపోయిన తర్వాత, భగవంతుళ్ళు మనస్సు ఐక్యం అయిపోయిన తర్వాత వచ్చే శాంతి నిజమైన శాంతి. మీకు ఎప్పుడైనా కొంచెం మామిడి పండు తిన్నప్పుడు కూడా శాంతిగా ఉండొచ్చు, అది నిజం అనుకోకుండా. మీ కోరికలు ఒకసారి నెరవేరుతాయి, మీ కోరికలు నెరవేరిపోయిన అనుకోండి, అప్పుడు శాంతిగా ఉండొచ్చు. మీరు కారు కొనుక్కోవాలి, కారు కొనుక్కోవాలనుకుంటున్నారనుకోండి, కారు కొనేసుకున్నారనుకోండి, నాలుగు రోజులు శాంతిగా ఉండొచ్చు. ఇవన్నీ దొంగ శాంతి. ఆత్మలోళ్ళే భగవంతుడు ఐక్యమయ్యే వరకు, ఆ చైతన్యుడు, ఆ చైతన్య స్రవంతిలో నీ మనస్సు ఐక్యమయ్యేటప్పుడు వచ్చే శాంతి నిజమైన శాంతి. అదే నిజమైన మౌనం, అదే నిజమైన శాంతి, అదే నిర్వాణ స్థితి, అదే మోక్ష స్థితి, అదే స్వర్గరాజ్యం. ఇది కెంగడు మాత్రమే నీ జీవితం. నువ్వు స్వర్గరాజ్యం ఎక్కడో లేదు, నీ హృదయంలో ఉంది. నువ్వు చూసేది పైకి కాదు, లోపలికి చూసుకో. పై అది పై లేదు, నీ లోపల ఉండదు. మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాను, ఇవాళ ఇద్దరు ముగ్గురు అడిగారు మాకు అశాంతి వస్తుందని. ఈ ఎంతోకొంత మీరు జపం చేసి ధ్యానం చేసి మెయింటైన్ చేసుకోండి. డోసు మెయింటెనెన్స్ డోస్ అంటారు. కొన్ని రోగాలు తగ్గవు కానీ రోజు మందులు వాడటం వల్ల, టాబ్లెట్స్ వాడటం వల్ల శరీరాన్ని ఆ గదిలోంచి ఈ గదిలోంచి ఆ గది తిప్పుకోవచ్చు, వంట చేసుకోవచ్చు, కాఫీ తాగవచ్చు. దాన్ని మెయింటెనెన్స్ డోస్ అంటారు. అలాగే జపాలు ధ్యానాలు మెయింటెనెన్స్ డోస్. అది అంత మాత్రం చేత మనకు ఆత్మలాభం వచ్చేది, కానీ కాలక్షేపం చేద్దాం అలాగమ్మా. అసలు శరీరం అసలుపోవడం కంటే మెయింటైన్ చేద్దాం కొంచెం, అటు ఇటు చెప్పుకుంటాం కూడా వచ్చు. ఎప్పుడు అరుణాచలాలు అంటే ఇటు చూసి వస్తాం కూడా వచ్చు, శరీరం ఉంది కాబట్టి. డోస్ మెయింటైన్ చేద్దాం అలాగే, మెయింటెనెన్స్ డోస్ ఇది అంటారు. రోగం తగ్గలేదు, నీకు అర్థమవుతుందే, లోపల అజ్ఞానమైన రోగం అలాగే ఉంటుంది. అజ్ఞానం అనే రోగం ఎప్పుడు వరకు ఉంటుందంటే నీ మనస్సు, అజ్ఞానం ఎక్కడుంది మనస్సులో ఉంది, వేద బుద్ధి ఎక్కడుంది మనస్సులో ఉంది, కర్తృత్వ బుద్ధి ఎక్కడుంది మనస్సులో ఉంది, అది బ్రహ్మములు ఐక్యం అయ్యే వరకు అది అజ్ఞానం నశించదు. మనస్సు నశించినప్పుడు అజ్ఞానం కూడా నశిస్తుంది, ఇది కాలిపోయినప్పుడు ఎలకలు కూడా కాలిపోయినట్టు. నీకు అర్థమవుతుంది, అప్పుడు నీ ఆ సమస్య జబ్బు, ఆ జబ్బు సమస్య నిజమైన జబ్బు అహంకారం మనిషికి. నిజమైన జబ్బు ఏంటంటే మనిషికి ఉన్న నిజమైన జబ్బు కూడా అహంకారమే, అది పెద్ద జబ్బు. అది మీ శరీరానికి ఏదైనా జబ్బు చేస్తే శరీరం చచ్చిపోయినప్పుడు ఆ జబ్బు పోతుంది. శరీరం చచ్చిపోయిన ఆ జబ్బు పోదు, ఏది అహంకారం ఉన్న జబ్బు. అది డాక్టర్ తగ్గించి జబ్బు కాదు, అది పుస్తకాలు చదివేసి, పుస్తకాలు ఉంటే చదివేసాను, వేదాలు చదివేసుకున్నాను తగ్గే జబ్బు కాదు. పుస్తకాలు ఎక్కడున్నాయి, బయట ఉన్నాయి, జబ్బు ఎక్కడుంది లోపల. నువ్వు పుస్తకాలు చదివితే జబ్బు ఎలా పోతుంది, లోపల క్యాన్సర్ ఉంది. కొబ్బరి నుండి రాసేస్తాను రోజు, కొబ్బరి నుండి రాస్తారంటే లోపల క్యాన్సర్ ఎక్కడ పోతుంది, కొబ్బరి నుండి రాసేస్తే పోతుందండి క్యాన్సర్, కొబ్బరి నుండి రాసేస్తావా, అది జబ్బు లోపల ఉంది. నువ్వు శరీరానికి ఊరికే అక్కడ ఇది శరీరానికి కొబ్బరి నూనె రాసేసుకుంటే లోపల జబ్బు ఎక్కడ పోతుంది. అజ్ఞానం అని ఆ జబ్బు పోయే వరకు నీకు ఆత్మలాభం లేదు. అప్పటి వరకు మనకి జన్మ రాదు. ఒకవేళ మీకు మంచి జన్మలు రావచ్చు, చెడ్డ జన్మలు రావచ్చు, ఏదైనా ఒకటే. మంచి పనులు చేస్తే మంచి జన్మలు వస్తాయి, చెడ్డ పనులు చేస్తే చెడ్డ జన్మలు వస్తాయి. సరే మామూలుగా ఆ మంచి శరీరం ఉండదు, చెడ్డ శరీరం ఉండదు, అది పోతుంది ఇది పోతుంది. స్వప్నంలాగే మీకు ఓ స్వప్నం, మంచి స్వప్నం వచ్చిందనుకోండి అది కరిగిపోతుంది ఎప్పటికప్పుడు, మెరుగు వచ్చాక అది అబద్ధమే. చెడ్డ స్వప్నం వచ్చిందనుకోండి, మెరుగు వచ్చాక చెడ్డ స్వప్నం కూడా అబద్ధమే. ఆ చెడ్డ స్వప్నం వచ్చినాడు, మెరుగు వచ్చాక ఏడుస్తూ కూర్చోడు, ఏం చేస్తాడు, అబద్ధం అని తెలిసిపోయింది వాడికి. మంచి స్వప్నం వచ్చినాడు, మెరుగు వచ్చాక నేను అదృష్టవంతుని అదృష్టవంతుని అనుకోడు, ఏం చేస్తాడు, అబద్ధం అని తెలిసిపోయింది వాడికి. అలాగే జ్ఞానోదయం అయ్యే వరకు ఇది నిజం, నిజం కానిది నిజం వలే కనిపిస్తుంది, ఆత్మ కానిది ఆత్మ వలే కనిపిస్తుంది. కాలం శంకరాచార్యుల వారు ఉన్నారు, నీకు సర్పభ్రాంతి ఉన్నంత కాలం రజ్జువేలా కనిపిస్తున్నావయ్యా, నీకు తాడి పావుందా కనిపిస్తావనుకో, తాడి పావుందా కనిపిస్తుంటే అది తాడని అర్థమయ్యే వరకు పావు ఎక్కడికి వెళ్తే అక్కడ ఉంటుంది. నీకు ఒక తాడు పావు కింద కనిపిస్తావనుకో, అది పావు కాదు తాడని నీకు అర్థమయ్యే వరకు ఆ పావు అక్కడే ఉంటుంది. ఊరికి నేను చదివేస్తాను, పుస్తకాలు చదివేస్తాను కాదు, అది పాముని కాదు, పాము కాదని నీకు అర్థమయ్యే వరకు, తాడిగా కనిపించే వరకు నువ్వు పుస్తకం చదివేసిన పాము ఎక్కడికి పారిపోదు. సద్య నీకు అర్థం ఉన్నది, ఉన్నది లేనిది ఉన్నదాని వాళ్ళు, అక్కడ పాము లేదు కానీ లేనిది ఉన్నదాని వాళ్ళకి కనిపిస్తుంది. మరి లేనిది ఉన్నది ఏదన్నా ఎంతకాలం కనిపిస్తుంది, ఉన్నది ఉన్నట్టు నీకు అర్థమయ్యే వరకు, లేనిది ఉన్నదాని వాళ్ళకి కనిపిస్తుంది. ఆ తాడు తాడని తెలుసుకునే వరకు నీకు అన్ని జన్మలిచ్చినా నీకు ఆ తాడు పాము కింద కనిపిస్తుంది. ఆచార్య ది గ్రేట్ ఆచార్య, వాళ్ళు రుణం తీర్చుకోలేము మనం, ఆచార్యుడు రుణం తీర్చుకోలేము. తల్లిదండ్రులు ఏం ఇస్తారండి, ఏదో బట్టలు ఇస్తారా, అన్నం పెడతారు, మనకి ఏదైనా జబ్బు చేస్తే వచ్చి సేవ చేస్తారు హాస్పిటల్లో ఉండదు. అలా ఎప్పుడైనా మన కోపం తీర్చే మాట్లాడటం మానేస్తారు, ఇవన్నీ నిజమైన టిక్కెట్లు కాదు. ఎంతకాలం నిలబడుతుంది, దేహం మీద ఆధారపడి, దేహ బ్రాంచ్ మీద, దేహాభిమానం మీద ఆధారపడిన ప్రేమలు ఇవన్నీ ఎంతకాలం నిలబడతాయి. జ్ఞానం గురివే ఇవ్వాలి, ఆచార్యుడే ఇవ్వాలి జ్ఞానం. మీ తల్లిదండ్రులకి డబ్బులు ఉంటే 4 కాసులు బంగారం ఇస్తారు, 4 లక్షలు డబ్బు ఇస్తారు, లేకపోతే మేడ కట్టి పెడతారు. నేను సాయంత్రం మా ఇంటికి ఒక ఆయన వచ్చారు, హైదరాబాద్ నుంచి రాజమండ్రి వెళ్తూ ఒక ఆయన వచ్చారు, హైదరాబాద్ నుంచి రాజమండ్రి వెళ్తూ ఒక ఆయన వచ్చారు. ఆయన బాగా ధనవంతుడు. ఏ నాన్నగారు నాన్నగారు మిమ్మల్ని చూసేది పోదామని 10 నిమిషాలు ఇక్కడ ఆగారు. నాన్నగారు ఆశ్రమం పక్కన ఏదైనా రూమ్ కట్టుకోవచ్చా, మీతో కలిసి ఉంటాను కదా. నేను అక్కడ లేని, ఎక్కడ రూమ్ ఎందుకు నీకు, ఎవరికి చెప్పి సలహాడికి చెప్పాలి. నాన్నగారు అక్కడ ఉంటున్నారంటే నాన్నగారు ఆశ్రమం పక్కన రూమ్ కట్టుకోవడం, నాన్నగారు ఆశ్రమం పక్కన రూములు ఏం కట్టరు. ఆయన రూములు కట్టుకుంటే కట్టుకొచ్చే నీకు రూమ్ అనవసరం. వాడు ఎకరం 1 కోటి రూపాయలు పెట్టి పొలం కడతాడు, ఎకరం 1 కోటి రూపాయలు పెట్టి అరుణాచలంలో స్థలం కొనుక్కు. నీకెందుకు అయ్యా, నీకు చెప్పి నేను సరే. మేమేదో రైలు పెట్టిలో బతుకుతున్నాం, నా కాపురాలు రైలు పెట్టిలు. ఏదో మాకు ఏదో ఉండి ఉండని సంవత్సరాల్లో రైలు పెట్టిలో బతుకుతున్నాం మేము, నీకు రైలు పెట్టండి రే శుభ్రంగా, ఎకరం కొనుక్కు అరుణాచలం మేడ కట్టుకో. అప్పుడు ఆయన నాడు మేడ కట్టాను కదా, చుట్టూరు చెట్లు పెంచేస్తాను, ఆ ఇంటి చుట్టూరు మా మేడ పెట్టేస్తాను. అంటే నేను ఏదో నాన్నగారికి అక్కడ రూమ్ ఉంది, నాన్నగారు రూమ్ పోయి నీకు రూమ్ ఎందుకు, ఆయన చెప్పి సలహా ఆయన చెప్ప, ఆయనకి పోయి ఆయనకి రైలు పెట్టేందుకు. మనం ఏదో రైలు పెట్టిలో కాలక్షేపాలు చేస్తున్నాం, ఆయనకి ఆయన చెప్పి సలహా ఆయన చెప్పాలి. ఆయన అంటున్నాడు నీ ఆశ్రమం పైన రూమ్ కట్టింగ్ చేసుకుంటానంటే నీకు కనిపిస్తూ ఉంటారు కదా అంటాడు. నీకు రూమ్ ఏంటో, నువ్వరికి పెట్టిల్లో ఉంటున్నావు, గదిలంటే పెట్టిలు ఇంకా గది నుంచి బయటకు వస్తే అక్కడ తిరగాల తెలియదు. దానికి ఏం వరండాలు ఉండవు, ఆవరణలు ఉండదు. దానికి రైలు పెట్టినకి ఏముంటాయి ఆవరణలు అయితే నీకు అది ఉద్యోగం. ఎకరం అదే ఎకరం 1 కోటి రూపాయలు పెట్టి కొనుక్కోగలడు, అరుణాచలంలో కొనుక్కోగలడు, హైదరాబాద్లో కొనుక్కోగలడు. అంచేది నువ్వు ఎకరం కొనుక్కోవయ్యా, అయినా ఇప్పుడు తొందరపడద్దు, తర్వాత ఎప్పుడు పరిస్థితి. అది చిన్న వయసు ఆయనకి 45 ఏళ్ళు, అది నీకు 45 సంవత్సరాల వయసు. ఎంత ఇంత చిన్న అతను వ్యాపారం చేసుకున్నావు, అలా చేసుకున్నావు, నీ పిల్లలకి ఇంకా పెళ్ళిళ్ళు అవ్వలేదు, ఇప్పటి నుంచి అరుణాచలం ఎందుకు లేదు, ఎప్పుడు నువ్వు చూసేది కానీ ఓ ఎకరం కొనుక్కోనుంది, తర్వాత ఎప్పుడు కొనుక్కుంది కానీ ఓ మేడ ఒకటి కట్టుకుని చుట్టూరి పూల మొక్కలు అవి ఉంటాయి కదా, ఎక్కువ అది పెంచుకుంది కానీ అందులో విహారం అది చేయొచ్చు. ఏ సరదాగా 10 కుర్చీలు వేసి కూర్చోవచ్చు, మా రైలు పెట్టిలో కుర్చీలు ఎక్కడ ఉంటావు కదా, ఆ రైలు పెట్టిలో కుర్చీలు ఎక్కడ ఉంటాయి. ఇద్దరు వస్తే మరి ఇద్దరిని బయటికి పంపేయాలి, ఇద్దరు నన్ను చూడటానికి వచ్చారు అనుకుని ఇద్దరు వచ్చి ఇద్దరిని బయటికి పంపించాను కానీ ఇద్దరు మరి లోపలికి రాలేదు. నీకు మేమేదో మేము రైలు పెట్టిలో ఉంటున్నాం, నీకు రైలు పెట్టేందుకు, నువ్వు సొంతంగానే రైలు కొనుక్కోగలవు. అయినా ఇప్పుడు తొందర వద్దు, నీ పిల్లలకి పెళ్ళిళ్ళు అవ్వలేదు ఇంకా, తర్వాత చూద్దాం ఎప్పుడైనా ఎకరం కొనుక్కుంది కానీ నేడ కట్టుకుందా అంటే అప్పుడు అన్నాడు మాట చుట్టూరు పూల మొక్కలు పెంచుతానని. అంటే నేనేదో పెట్టిలో ఉంటున్నామని అంటే అతను చెప్పి సలహా అతను చెప్పాలి కదండి, అతను అంతస్తుని బట్టి అతను కొన్ని ఐశ్వర్యాన్ని బట్టి చెప్పాలి కదా. నేనేదో అక్కడ అరుణాచలం వెళ్ళి గదిలో ఉంటున్నాను, నువ్వు కూడా నాతో పాటు వచ్చి కూర్చుంటే ఎకరం 1 కోటి రూపాయలు పెట్టుకోవడం కొనగలి అతను అరుణాచలంలో. అతనికి అతని స్థాయిలో అతను సలహాలు చెప్పాలి. అంటే ఇవన్నీ మనం చేసి అని మీరు ఒకటి గుర్తుపెట్టుకొని బయట ఏదో చేసి మనం మీరు మంచి పని చేస్తే పుణ్యం రావచ్చు, దానివల్ల మీకు ఆత్మజ్ఞానం వచ్చేది. మీరు ఎందుకు చేస్తున్నారా బయట పని, మీరు అహంకారంతో చేస్తున్నారా అహంకారం లేకుండా చేస్తున్నారా? అహంకారంతో చేసి మంచి పనేనా? అహంకారం చేసేసి మంచి పని ఆత్మజ్ఞానం ఎలా వస్తుంది? దేవుడు ఏమైనా మూర్ఖుడా? కానీ దేవుడు ఏమైనా దంశ? దేవుడు మూర్ఖుడండి. నువ్వు దొంగడాన్ని పెట్టుకుని ఈ మనస్సును పెట్టుకుని అహంకారాన్ని పెట్టుకుని బయట ఏదో గొప్పలు చేస్తే నీకు జ్ఞానం ఇచ్చేస్తాడా దేవుడు? అంత అమాయకుడా? అది నీ మనస్సు ఎలా ఉందో తెలియకుండా, నీ మనస్సులో ఏముందో చూడకుండా, నువ్వు ఎంత నిర్మలంగా ఉన్నావు, నేను అదృష్టం ఎంత అన్నప్పుడు ఎలా ఉంది, నిర్దృష్టం ఎంత అన్నప్పుడు ఎలా ఉంది, నువ్వు ఎలా ఉంటున్నావు, ఎచ్చు తగ్గులు లేకుండా ఉండగలుగుతున్నావు, ఏమీ చూడకుండా నీకు మోక్షం ఇచ్చేస్తాడా? ఈశ్వరుడు అంటే జ్ఞానదాత, కర్మఫలదాతే కాదు జ్ఞానదాత. కర్మఫలదాత మాటకే కాదు జ్ఞానదాత, కాంతిదాత. శాంతి దాత. రమణ మహర్షి గారిని ఒక ప్రశ్న అడిగారు, ఈ గొడవలు వదిలేయండి, మీరు చెప్పి జ్ఞానం కూడా అటించండి, మాకు ఇప్పుడు శాంతి కావాలి, మాకు ఇప్పుడు శాంతి, వైకుంఠం కైలాసం విడిచిపెట్టండి, మాకు ఇప్పుడు శాంతి కావాలి, ఇమ్మీడియట్గా ఇన్స్టెంట్ కాఫీ, దాని ఇన్స్టెంట్ కాఫీ అనేది అంటారు కదా, ఇమ్మీడియట్గా మాకు ఇప్పుడు శాంతి కావాలి, ఎమర్జెన్సీ వార్డు, ఎమర్జెన్సీ వార్డు, రాత్రులు కూడా పనే కంటే ఎమర్జెన్సీ వార్డు ఉంటుంది. అయితే మాకు ఇప్పుడు శాంతి కావాలి, ఈ పుస్తకాలు ఈ జ్ఞానాలు అని మాకు ఇప్పుడు శాంతి కావాలి, అశాంతుడు కాలిపోతున్నాం, శాంతి కావాలంటే అప్పుడు భగవాన్ చెప్తారు, ఎవడ శాంతి ఎవడ సమక్షంలో నువ్వు కూర్చున్నప్పుడు శాంతి కరటాలు శాంతి తరంగాలు వచ్చి నేను ముంచేస్తాయి వాడు జ్ఞానం అయ్యా. ఎవడ సమక్షంలో నువ్వు కూర్చున్నప్పుడు శాంతి తరంగాలు శాంతి కరటాలు వచ్చి నేను ముంచుతున్నాయో, నీ మనసును తాగుతున్నాయో, అక్కడ నీకు శాంతి కలిగేది. ఎవడ సమక్షంలో కూర్చున్నప్పుడు శాంతి కెరటాలు శాంతి తరంగాలు వచ్చి నీ మనసును తాగుతున్నాయో, సముద్రం ఒడ్డున చూడండి వచ్చి కెరటాలు తాగుతాయి. అలాగే ఎవడ సమక్షంలో ఎవడ సన్నిధానంలో కూర్చున్నప్పుడు వచ్చి శాంతి తరంగాల కాంతి తరంగాలు వచ్చి నీ మనసును తాగుతున్నాయో, అప్పుడు నువ్వు అశాంతిలో ఉన్నా నేను శాంతి వెంటాడుతుంది. ఒకవేళ టెంపరీ డోస్ అయినా నీకు శాంతి ఆ సమక్షంలో నీ మనసు అణిగిపోతుంది, శాంతి ఉదయిస్తుంది, ముముక్షత్వం ఉదయిస్తుంది, జిజ్ఞాస ఉదయిస్తుంది. అదంతా సజ్జన సాంగత్యం యొక్క ఫలం. అరుణాచల శివం అరుణాచల శివం అరుణాచల శివ అరుణాచల అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల ఆల్వేజ్ రిమెంబరెన్స్, కాన్స్టాంట్ రిమెంబరెన్స్, పెర్మనెంట్ రిమెంబరెన్స్. అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల అరుణాచల మనసు స్మరించు వారల అహము నిర్మూలించు అరుణాచల గిరి రూపమైనటి కరుణా సముద్రము గిరి రూపమైనటి కరుణా సముద్రమా కృప చేసి నన్ను ఏలుము అరుణాచల నీ దయ చూపించకపోతే నీ ప్రేమ చూపించకపోతే ఈ సంఖ్యలు ఈ భారాలు ఎవరు వదిలిస్తారు? నా తెలివితేటల వల్ల ఈ సంఖ్యలు నేను తెంపుకోగలను, నా ప్రయత్నం వల్లే కేవలం ఈ సంఖ్యల్ని తెంపుకోగలనా? నువ్వు శక్తిని చూడు, నీ శక్తిని నువ్వు చూపిస్తే కదా నువ్వు ఎంతవాడు అని నాకు తెలిసి, నీ శక్తిని నాకు చూపించకపోతే నువ్వు ఎంతవాడు నాకెలా తెలుస్తుంది? గిరి రూపమైనటి కరుణా సముద్రమం కృప చేసి నన్ను ఏలుము అరుణాచల శివాయ నమః శివాయ నమః ఓం నమః శివాయ 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 నీ హృదయంలోని సత్యం, నీ హృదయంలోని జ్ఞానము, నీ హృదయంలోని నిజమైన జ్ఞానం నీకు అనుభవంలోకి వచ్చే వరకు ఈ మంత్రాలు, ఈ తంత్రాలు, ఈ జపాలు, ఈ యజ్ఞాలు, ఈ హోమాలు, నదిలో ములగటాలు, మరొకటి మరొకటి ఏదోటి నిన్ను ఆకర్షిస్తూనే ఉంటుంది. ఏం అపూర్వమైనటువంటి వండర్ఫుల్ టీచింగ్. నువ్వు ఎవరో నీకు తెలిసే వరకు లోపల ఏదో గొడవ నిన్ను ఆకర్షిస్తూనే ఉంటుంది. అంటే వైదిక విషయాలే కాదు, లౌకిక విషయాలే కాదు, వైదిక విషయాలు కూడా. ఈ పని చేస్తే ఈ పుణ్యం వచ్చేస్తున్నానని లౌకిక విషయాలే కాదు, వైదిక విషయాలు కూడా. ఏదోటి ఈ మంత్రం జపం చేస్తే ఇంత పుణ్యం వస్తున్నాను, ఏదోటి నువ్వెవడో నీకు తెలుసుకునే వరకు, నీ హృదయంలోని శాంతి నీకు, నీ హృదయంలోని ఆనందం నీ సహస్రానికి తాకే వరకు, నీ హృదయంలోని ఆనందం, నీ హృదయంలోని శాంతి నీ సహస్రానికి వచ్చే వరకు, నీకు సమాధి స్థితి కలిగే వరకు లోకంలో ఏదో గొడవ, లౌకిక గొడవలే కాదు వైదిక గొడవలు కూడా, ఏదో గొడవ, జపాలు, జానాలు, తపాలు, ఆ పుణ్యాలు, మరొకటో మరొకటో ఏదోటి నేను ఆకర్షిస్తూనే ఉంటుంది. ఆ నిజం నీకు అర్థమయ్యే వరకు నిజం కాని దాన్ని నిజం అనుకోకుండా ఉండలేదు. వండర్ఫుల్ టీచింగ్. తాడు తాడిగా నీకు అర్థమయ్యే వరకు ఆ తాడు పావుగా కనపడటం నీకు మానదు, పోటీ జన్మలేస్తున్న. వండర్ఫుల్ టీచింగ్. చెవులను వాళ్ళందరూ వినండి. శాంతి శాంతి.